సో ఫస్ట్ హాఫ్లో మనం కర్మ సిద్ధాంతం గురించి, దైవం యొక్క గుణం, ఒక గుణం గురించి తెలుసుకున్నాం. ఏంటి? ఆయనే రాగాది విషయాలకు అతీతంగా ఉంటాడు, మూడు గుణాలకు అతీతంగా ఉంటాడు అని తెలుసుకున్నాం. ఓకేనా? సో మనకు మూడు రకాల కర్మలు నేను చెప్పాను. ఒకటి ప్రారంభ కర్మ, రెండవది సంచిత కర్మ, మూడవది ఆగామి కర్మ అని చెప్పాను. ఇవి ఎలా దగ్ధమవుతాయి? ఫస్ట్ ఆగామి కర్మ. ఆగామి అంటే ప్రస్తుతం మనం చేస్తున్న కర్మ, అవునా కదా? కాదు అంటే మామూలుగా ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం రోజు చేసేది ఏంటి? డిలీట్ చేయాలంటే ఈ ప్రారంభం ఎట్లా బయటికి రావాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఆగామి కర్మ. ప్రజెంట్ చేసేది ఆగామి కర్మ కదా. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది ఆగామి కర్మ. ఇది ఫ్యూచర్లో ఆగామి కర్మ మళ్ళీ సంచితంలో పడుతుంది. సో ఈ ఆగామి కర్మను ఎట్లా చేయాలి? ఏది చేసినా మనకు తిరిగి వస్తుంది రిటర్న్, అవునా కదా? పాపం అనే భావనలో చేసినా పాపం రిటర్న్ వస్తుంది, పుణ్యం అనే భావం చేస్తే పుణ్యం రిటర్న్ వస్తుంది. సో చెడ్డ వాళ్ళని చంపినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళని పట్టించినా మనకు కర్మ రిటర్న్ అవుతుంది, అవునా కదా? ఇంతకుముందు క్లియర్గా చెప్పాను మీకు. ఒక దొంగను పట్టించినా వాడు మనను ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. సో మరి అది కూడా చేయొద్దు. ఆ కర్మ కూడా, ఆ కర్మ ఫలితం కూడా తిరిగి వస్తుంది. మరి తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి కర్మలు చేయాలి? ఎలా చేస్తే బాగుంటుంది? ఎప్పుడు కర్మ చేయాలి? ఎప్పుడు కర్మ చేస్తే కర్మ మనకు తిరిగి రాదు, అది తెలుసుకోవాలి. మనకు తిరిగి ఏమి రాకూడదు. ఒకవేళ వచ్చినా దాన్ని సింపుల్గా డీల్ చేయగలగాలి. ఒకవేళ వస్తే ఓకేనా, మనంతటా మనం తగ్గించుకోగలగాలి. అంతేగాని చచ్చేంత వరకు మనకు ఉండకుండా ఉండాలి. ఉండాలంటే ఎప్పుడు కర్మలు చేయాలి, ఎలా చేయాలి అది తెలుసుకోవాలి. ఓకేనా? అదేంటంటే, మీరు సపోజ్ ఎవరైనా తిట్టారు, మీకు తిట్టంగానే కోపం వచ్చింది, అలాగే పొగిడారు, పొగడంగానే లోపల ఒక ఆనందం వచ్చింది. దీనికి రెండింటికి మీరు రియాక్ట్ అవుతారు వెంటనే. తిట్టంగానే తిట్టేస్తారు, లేకుంటే తిట్టలేకుంటే లోపల తిట్టుకుంటారు. ఎందుకంటే కొందరిది మనం బయట తిట్టలేము. మీ బాసును మీరు తిట్టగలుగుతారా? తిట్టలేరుగా. ఏం చేస్తారు? లోపల ఇష్టం లేదు తిట్టేసుకుంటారు, అవునా కదా? అలాగే కొందరి పట్ల రాగం ఏర్పడుతుంది, చూడంగానే ఆకర్షణ వస్తుంది. ఆయన కానీ వెంటనే పోయి పోలేంగా, నేను పత్రిసారంటే పిచ్చి ఇష్టం, అలా నిలబడితే అలా పోలేం కదా. సో ఏం చేయాలి? రెండిటి రెండు మనను బంధిస్తున్నాయి. అర్థమైంది కదా? రాగద్వేషం ఉండడం వల్లనే కర్మలు అంటుకుంటున్నాయి మనకు. సో మరి ఏం చేయాలి? ఇప్పుడు అవే జరుగుతాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ లైఫ్లో జరగబోయేది రాగద్వేషాలే. అంటే మీకు నచ్చినవి జరుగుతాయి, నచ్చని జరుగుతాయి. ఈ రెండిటికి మీరు వెంటనే రియాక్ట్ అయ్యారా? కర్మ అంటుకుంటుంది. ఏం రియాక్ట్ అవుతారు? దీన్ని పొగుడతారు, దాన్ని తిడతారు, అవునా కదా? తిట్టడం వల్ల కర్మ అంటుంది, పొగడం వల్ల కూడా రిటర్న్ పొగడుతూ వస్తుంది, తిట్టు వల్ల తిట్టు రిటర్న్ వస్తుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే, తిట్టంగానే వెంటనే స్పందించకూడదు, అలాగే పొగిడినా వెంటనే స్పందించకూడదు. ఈ రెండు డేంజరే. పొగడతా కూడా డేంజరే. మనం మంచిది అనుకుంటా పొగడతా కాదు. వాడు ఎందుకు పొగుడుతున్నాడో వాడి ఉద్దేశం ఏంటో, మీ దగ్గర ఆస్తి లాక్కోవడానికి పొగుడుతున్నాడేమో, ఏదో అవసరం ఉండే ఇలా పొగుడుతున్నాడేమో, నిజంగా మిమ్మల్ని పొగుడుతున్నాడో మనకు తెలియదు, అవునా కదా? సో కాబట్టి పాజిటివ్వే ఎక్కువ మోసం చేస్తుంది మనం. తెల్లనివన్నీ పాళ్ళు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అంటారే. కాబట్టి ఘాటుగా ఉందని మీరు చెడును ద్వేషించకండి. ఆ ఘాటుగా మందు అనేది ఘాటుగానే ఉంటుంది, కానీ మనం అనారోగ్యం తగ్గడానికి ఉపయోగపడుతుందా లేదా? అదే విధంగా చెడు మంచి కూడా మనకు ఎంతో ఇబ్బంది పెడుతుంది. పెళ్లి చేసుకోవడం మంచా చెడా? మరి పెళ్లి మీకు సుఖపెడుతుందా దుఃఖపెడుతుందా? నేను చేసుకోలేదు కాబట్టి నేను చెప్పలేదు, అనుభవ జ్ఞానం మీరు చెప్పండి. సో కాబట్టి మామూలుగా పెళ్లి చేసుకునే వాళ్ళ జీవితాలు దరిద్రంగా ఉండేవి. ఎప్పుడు ఫైటింగ్ లే, ఎందుకు రా బాబు పెళ్లి చేసుకున్నావు అంటున్నారు. సో పెళ్లి చేసుకోవడం మంచిదే. అది లవ్ మ్యారేజ్ కావచ్చు, మామూలు మ్యారేజ్ కావచ్చు, ఏవైనా కష్ట సుఖాలు ఉన్నాయి, అవునా కదా? ఎందుకు చేసుకున్నారు బాబు అనే పరిస్థితి వచ్చింది. పిల్లలు కూడా మంచిగా చెడా? కన్నంత వరకు అలా చంపుతారు, కన్నాక ఇట్లా నీ అనవసరంగా కన్నామని తిట్టుకుంటారు, అవునా కదా? సో మంచి పనుల ద్వారా కూడా మనకు కష్టాలు వస్తే సుఖాలు వస్తున్నాయి, చెడు ద్వారా కూడా కష్ట సుఖాలు ఉన్నాయి. కొన్ని అబద్ధం ఆడితేనే ఈజీగా అయిపోతాయి పనులు. మరి అబద్ధం ఆడడం చెడేగా? మరి అక్కడ మనకు సాయం చేస్తుంది, అవునా కదా? సో కాబట్టి వెంటనే స్పందించకండి. మీకు తెలియదు విషయం, అసలు ఏం జరుగుతుందో. మంచి అని ముద్ర వేయకండి, చెడు అని ముద్ర వేయకండి. ఏది మంచిది కాదు, ఏది చెడు కాదు. ఎగ్జాంపుల్ కత్తి. కత్తి మంచిదా చెడ్డదా? సో అది మంచిది కాదు, చెడ్డది కాదు. ఎవరి చేతిలో ఉందో దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఓ హక్క హంతకుడి చేతిలో ఉంటే అది చెడ్డగా మారుతుంది, ఒక మంచివాడి చేతిలో ఉంటే అది కూరగాయలు కట్ చేసుకుంటుంది, అవునా కదా? సో కత్తి ఫాల్ట్ కాదు ఇక్కడ. అగ్ని చాలామంది ఏమంటారు, కామక్రోధ లోపమోహాలు ఉండకూడదు అంటున్నారు. నో, ప్రాబ్లం కామక్రోధ లోపమోహాలది కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అందరు చెప్పేది నేను చెప్పనని ముందే చెప్పాను. చాలామంది అంటున్నారు కామక్రోధ లోపమోహాల వల్లనే సమస్య అంటున్నారు. నేనేమంటున్నానంటే కామక్రోధ లోపమోహాల వల్ల సమస్య లేనే లేదు. కామం అంటే కోరిక, ఏ కోరికైనా కావచ్చు, కోరికనే. నాకు డబ్బులు కావాలి అనేది కూడా కోరికనే. ఈ కోరిక ఉండాలా వద్దా మనిషికి? ఈ క్లాస్కు రావాలి, ఇది కూడా కోరికనే కాదా? మరి కోరిక ఉండకూడదా? ఉండాలా వద్దా? క్రోధం, కోపం, అంతేగా. కోపం ఉండకూడదు అంటారు మనిషి, అవునా? కోపమే సర్వనాశనం చేస్తుంది అంటున్నారు. ఇది కరెక్టా తప్పా? సో కోపం మంచిదా చెడ్డదా? ఇక్కడ మామూలుగా కోపం సర్వనాశనం చేస్తుంది, కోపం ఉండకూడదు అంటున్నారు, అవునా కదా? నేనంటున్నాను కోపం లేకుండా అసలు జీవితమే సర్వనాశనం అయిపోతుంది అంటున్నాను. ఎప్పుడు మంచిగా ఇట్లా చూస్తున్నాను అనుకోండి, ఎప్పుడు దీన్ని లెవెల్ నాకుందాం, దీన్ని మోసం చేస్తామని చూసే రకాలు ఉన్నారు తప్ప ఎవడన్నా మంచిది కదా మంచి చేసే రకాలు ఉన్నారా? అమాయకులు దొరికితే ఇమ్మీడియట్గా వాళ్ళని ఎట్లా వాడుకోవాలని చూస్తున్నారు, అవునా కదా? అట్ అని కూడా ఉండదు అనుకోండి, కొద్దిగా కోపం కూడా ఉందనుకో, అమ్మో వీడు ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు, రోయ్ మంచోడు చెడ్డోడు రెండు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త ఉంటే బెటర్ అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? అతి మంచి డేంజరే, అతి సర్వత్రా వర్జయతన్నారు, అతి ఏది కూడా పనికిరాదు, ఎంత ఉండాలో అంత ఉండాలి, అవునా కదా? సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కోపం ఉండకూడదు అని చాలామంది అంటున్నారు. కోపం అసలు ప్రాబ్లమే కాదు, కోపం ఉండాలి మనిషికి. ఆల్రెడీ మీకు ఉంది, ఎంత వద్దన్నా మీకు అందరికీ ఉంది, ఉందా లేదా? అది పైకి మాత్రమే వాడేది అన్నాడు అని కోపం ఉండొద్దు అని మీ పిల్లలకి చెప్తారు, మీకే ఇంత కోపం ఉంటుంది. సిగరెట్ తాగదని చెప్తారు, మీరే సిగరెట్ తాగుతారు తల్లిదండ్రులు, ఇక వాడు ఎందుకు వింటాడు మీ మాట? సో ఇంపాసిబుల్ టాస్క్ పెడుతున్నారు అందరూ, అసలు అసాధ్యమైనవి చెప్తున్నారు కోపం ఉండకూడదు అని. ఒక తల్లిదండ్రులకు కోపం ఉండాలి, పిల్లలను సరిగ్గా వినకుంటే తిట్టాలి కొట్టాలి, నిజంగా కోపం లేకుండా అక్కడ ప్రదర్శించాలి కోపం, అవునా కదా? నిజంగా తల్లిదండ్రులు కోపం ఉంటుందా అండి, ద్వేషం ఉంటుందా పిల్లల మీద? కానీ అక్కడ తిట్టకుండా వాడు వినడు, తిట్టాల్సిందే అక్కడ, కోపం ప్రదర్శించాలి, అవునా కదా? సో కాబట్టి కోపం అసలే డేంజర్ కాదు, చాలా అద్భుతమైన శక్తి, ఒక దివ్యమైన శక్తి అంటున్నాను నేను కోపాన్ని. అందరికంటే కోపిస్తే ఎవరండి, కోపం ఎవరికి ఎక్కువ ఉంది? దుర్వాసుడా చిచి, శివుడు అల్టిమేట్ కోపం, అవునా కదా? దుర్వాసుడు కూడా ఉంది కానీ అల్టిమేట్ కోపం శివుడికి, అవునా? ఆయన కోపం వచ్చిందంటే గ్రహాలే ఫుట్బాల్ ఆడుకుంటాడు గ్రహాలతోటి. మరి అంత కోపం ఆయన నాశనం చేస్తుందా? నాశనం చేస్తుందా? అది హాయిగా కోపాన్ని ఉపయోగించుకుని సృష్టినే నడిపిస్తున్నాడు, ఆయన లయం చేస్తున్నాడు, లయకారకుడు కదా శివుడు. అంటే ఏంటి, ఏదైతే అనవసరమైందో దాన్ని ధ్వంసం చేయడమే ఆయన పని, స్వచ్ఛంగా చేయడం ఆయన పని. ధ్వంసం ఒక ఉద్దేశము, ఇంకొక మాటలో చెప్పాలంటే స్వచ్ఛంగా తయారు చేస్తాడు ప్రతిదాన్ని, ఆ రూపాన్ని ధ్వంసం చేసి స్వచ్ఛమైన శక్తిగా మారుస్తాడు, అది పరమేశ్వరుడు చేసే పని. సో ఆయన కంటే అన్నిటికంటే పెద్ద ఆయుధం ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, ముఖ్యమైన ఆయుధం మనకు తెలిసింది కోపం, ఉందా లేదా? ఉన్నదా లేదా? సో అందుకే ఆయన ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు, ఆయన చేతిలో ఎప్పుడు ఏముంటుంది? త్రిశూలం. అంటే ఏంటి? త్రిగుణాలకు ప్రతీక అది, ఓకేనా? సో కళ్ళు తెరవంగానే ఏం చేస్తాడు వెంటనే ఆయన? వెంటనే కళ్ళు తెరవంగానే భస్మం చేయడు, మూడో కన్ను తెరుచుకున్నప్పుడు భస్మం చేస్తాడు. కళ్ళు తెరిచినప్పుడు ఏం చేస్తాడు? వెంటనే త్రిశూలాన్ని పట్టుకుంటాడు. అంటే ఏంటి? మూడు గుణాలను దగ్గరలో పెట్టుకున్నాడు, ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో దాన్ని బట్టి ఆ గుణాన్ని ఉపయోగిస్తాడు. ఎప్పుడు శాంతంగా ఉండడు, ఎప్పుడు కోపంగా ఉండడు, సిచ్యువేషన్ బట్టి మూడు ఉపయోగిస్తాడు. ఎస్ఆర్ నో? దట్ ఈస్ శివుడు, ఈజ్ అధిపతి, మూడు గుణాలకు ఆయన అధిపతి. అదే కళ్ళు మూసుకోగానే ఏం చేస్తాడు? వెంటనే త్రిశూలాన్ని పక్కన పెట్టి ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు? మూడు గుణాలతో పని అయిపోయింది, దానికి అవసరం లేదు. ప్రాపంచికంలో ఉన్నప్పుడే మూడు గుణాలు అవసరం. ఇక కళ్ళు మూసుకోవడం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? పరమాత్మ దగ్గర చేరుతున్నాడు. సో శివుడు కూడా ధ్యానం చేయవలసిందే, బికాజ్ ఆయన ఒక రూపాన్ని వేస్తున్నాడు. ఏంటి ఆ రూపం? లయకారకుడు, లయం, ధ్వంసం చేయడం అనే రూపాన్ని వేస్తున్నాడు. అది కూడా ఒక రూపమే, అది కూడా ఒక గుణమే, మూడు గుణాలలో అదొక గుణం. దాన్నే పట్టుకొని నేనే శివుడు అనుకున్నాడు అనుకో, అయిపోయాయి, రాగద్వేషాలు ఏర్పడతాయి, మళ్ళీ మనలాగానే మాయలో ఇరుక్కుంటాడు. ఆయన అలాగే ఇరుక్కున్నాడు కూడా ఒకసారి, ఎప్పుడు? సతీదేవి చనిపోయినప్పుడు మాయలో ఇరుక్కున్నాడు లేదా? కోపం వచ్చింది, దక్షుణ్ణి చంపేశాడు, ఎన్నెన్నో పిచ్చి పనులు చేశాడు, ఆ శవాన్ని పట్టుకొని ఎక్కడెక్కడికో తిరిగాడు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ శవాన్ని ముక్కలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని ముక్కలు చేశాడు? 18 ముక్కలు, 18 పీఠాలు అయినాయి, అవునా కదా? సో ఇది బికాస్ ఆఫ్ రాగం వల్లనే ఆ సతీదేవి పట్ల రాగం ఏర్పడడం వల్లే అంత కోపం వచ్చింది, అలా చేయాల్సి వచ్చింది. అవునా కదా? సో రాగద్వేషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది, నేనే శివుడు అనుకున్నాడా? ఆయన కూడా తప్పదు కష్టసుఖాలు. సో కాబట్టి సమయం దొరికితే చాలు, ఏం చేస్తాడు? వెంటనే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని అంటే ఏంటి? మూడు గుణాలు వదిలేసి కళ్ళు మూసుకొని పరమాత్మలో విలీనమైపోతాడు ఆయన. ఓకేనా? మళ్ళీ కళ్ళు తెరవగానే మళ్ళీ లయకారకుడు పతవేసి అక్కడ సృష్టిలో ఏదైనా అవసరమో అది డిస్ట్రాయ్ చేయడమే ఆయన పని. సో ఇక్కడ మనం అర్థం చేసుకుని మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరిని? ఈ మామూలు మనుషులను తీసుకోకూడదు, వీళ్ళు కూడా అజ్ఞానంలో ఉన్నారు. సో నేను ఈ సాధన చేసినప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆదంగా తీసుకున్నాను. వాళ్ళ కథలను స్టోరీ వాళ్ళు ఉన్నారో లేదో నిజంగా నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ వాళ్ళ లైఫ్ స్టడీ చేస్తే అరే శివుడికే కోపం ఉంది, వీళ్ళు కోపం ఉండద్దు అంటారు, ఆయనకి ఎందుకు కోపం ఉంది? ఉందా లేదా? కానీ మనలాంటి కోపం కాదు ఆయనది, ఆయన కోపం వేరే మన కోపం వేరే. దాని దగ్గరికి వస్తున్నాను. ఓకేనా? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ కోపం అనేది ఒక అద్భుతమైన శక్తి. ఆ కోపం మనిషికి ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవడం రావాలి. అంతేగాని అక్కడ కోపంది ఫాల్ట్ కాదు, కత్తిది ఫాల్ట్ కాదు, ఒక సిలిండర్ది ఫాల్ట్ కాదు, ఒక భార్యది ఫాల్ట్ కాదు, ఒక భర్తది ఫాల్ట్ కాదు, ఒక మంచిది కాదు. మనకు ఉపయోగించుకోవడం రాదు. జ్ఞాని దేన్నైనా ఉపయోగించుకోగలుగుతాడు. అజ్ఞాని ఏది ఉపయోగి దేని పట్టుకున్నా నాశనమే అజ్ఞాన స్థితిలో. జ్ఞానస్థితిలో ఏది పట్టుకున్నా మీరు దాన్ని ఒక పూలమాలగా మార్చుకోవచ్చు. విషం కూడా అమృతంగా మారుతుంది జ్ఞానికి. సో ఒక ప్రాబ్లం విషంలో కాదు, మీకు తెలియదు విషయాన్ని ఉపయోగించుకోవడం. మీకు తెలియదు క్యాన్సర్ అయిన రోగాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా ఉండాలో, ఒక అనారోగ్య సమస్యతో ఎలా ఉండాలో మీకు తెలియదు. అంతే, ప్రాబ్లం మీది కానీ అనారోగ్యంది కాదు. ప్రాబ్లం మనదే కానీ మన భర్త పారే పిల్లలది కాదు, మనం వాళ్ళతో ఎలా ఉండాలో తెలియట్లేదు. దానివల్లనే మనకు రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఓకేనా? అజ్ఞాని ఏం చేస్తాడు? ఇతరులను విమర్శిస్తూ కూర్చుంటాడు. నాకు ఈ సమస్య కారణం ఆ కోపంది, ఆ శాంతంది, ఆ రాగంది, ఆ ద్వేషంది, నా భార్యది, నా భర్తది, నా పిల్లలది, ఆ నిట్లా ఇంకోటి ముందు నెట్టేస్తాడు. రియల్ జ్ఞాని ఏమంటాడు? నో, నాదే ఫాల్ట్, నాకు దాన్ని ఉపయోగించుకోవడం తెలియదు అంటాడు. వాడు మాస్టర్, వాడికే మారే అవకాశం ఉంది, మిగతా వాళ్ళకి కాదు. ఓకేనా? ఎందుకంటే తప్పు నాది అనుకున్నాడు కాబట్టి సొల్యూషన్ కూడా తనకు లభిస్తుంది. తప్పు కోపంది అన్నాడు, కోపం తప్పు బయట ఉంది అన్నాడు కాబట్టి దానివల్ల బాధ అన్నప్పుడు ఇక అది మారితే తప్ప నీకు రిజల్ట్ రాదు. అది మారుతుందా? అది మారదు. ఎప్పుడో మారుతుంది. దాని 12 గంటల వరకు చీకటి వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. మారమంటే మారదు, 12 గంటల వరకు అలానే ఉంటుంది. సో తప్పు నాది అనుకున్నారు అనుకో, చీకటి కాదు ప్రాబ్లం, తప్పు నాది అనుకున్నప్పుడు అప్పుడు చీకటి ఉన్నాను హాయిగా ఉండే విద్య వస్తుంది. చీకటిలోనే హాయిగా ఆనందంగా ఉండేవి. చీకటి ఏం పోదు, అనారోగ్యం ఏం పోదు. ఉంటుంది కొంత సమయం, ఎండాకాలం చెట్టు ఎండిపోతుంది, ఉంటుంది కొంత సమయం ఎండిపోయి. కానీ ఆ సమయంలో కూడా ఎలా ఉంటారు? చెట్టు ఏడుస్తుందా, అయ్యో అని బాధపడుతుందా, ఎగిరి గంతులు వేస్తుంది ఆ టైంలో కూడా. ఎందుకు? చెట్టుకు తెలుసు ఎండాకాలం ఎండిపోతున్నది ఎందుకు? అనవసరమైన చెత్త అంతా పోవడం కోసమే తప్ప నన్ను చంపడం కోసం కాదని చెట్టుకు తెలుసు. అందుకే సృష్టికి సరెండర్ అయి ఉంటుంది, ఆ లోపల జరిగే ప్రక్రియకు సహకరిస్తుంది. కాబట్టి ఎండిపోయాక మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, కొత్త దినం వస్తుంది, ఎంతో కొత్త టాలెంట్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, ఆగామి కర్మలను మీరు ఎలా చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా చేరి చేయాలి. అంతవరకు మీరు రోజు చేసే పనులను ఆపండి, కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. మీ రియాక్షన్కు, మీ లోపల వచ్చిన దానికి మీరు అయ్యే రియాక్షన్కు కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. అతిశా ప్రజ్ఞావేదం అనే బుక్ ఉంది, నా లైఫ్ మార్చింది అదే బుక్, అది పిరమిడ్ సొసైటీదే. దాంట్లో చెప్తాడు, ఒక తండ్రి ఒక గురువుకు, సారీ, ఒక తండ్రి ఒక కొడుకు ఒక జ్ఞానబోధ చేస్తాడు చనిపోయే ముందు. ఆ పిల్లవాడు అప్పుడు చిన్నగా ఉంటాడు, తండ్రి చనిపోయేటప్పుడు పిల్లవాడు ఒక 4-5 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో తండ్రి ఒక మాట చెప్తాడు, అరే నీకు ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పింది ఏందో, కానీ ఇది మనసులో పెట్టుకో అంటాడు. ఏంటని చెప్తాడంటే, ఎవరైనా నేను తిట్టినా లేదా పొగిడినా వెంటనే స్పందించకు, ఒక 24 గంటలు వెయిట్ చేయి, 24 అవర్స్ వెయిట్ చేయి, వెయిట్ చేశాక అప్పుడు నీకేదనిపిస్తే చెయ్యి అంటాడు. అంతే, ఇదే చెప్పి వెంటనే కళ్ళు మూస్తాడు, చనిపోతాడు. సో పిల్లవాడికి అర్థం కాదు, పెద్దవాడు అయ్యాక ఆ సాధన చేస్తే వాడికి అప్పుడు విలువ తెలుస్తుంది అనే ఒక విలువ ఏంటో. సో సేమ్ అదే నేను చెప్తున్నాను ఇంకో భాషలో. ఏం చేయండి అంటే, మీరు ఇప్పటివరకు ఇప్పటి నుంచి తిట్టినా పొగిడినా రెండింటికి ఇదే పని చేయాలి. మంచికి కూడా ఎవరైనా పొగడను ఓవో వెంటనే ఉబ్బిపోకండి, వాడు ఏమి ఉద్దేశంతో పోగొడుతున్నాడు. అలాగే తిట్టినా తరాంగా అర్థం చేసుకోకండి. కొందరు మన ఎదుగుదల కోసం తిట్టే వాళ్ళు ఉంటారు, పత్రి సార్ ఎగ్జాంపుల్. ఆయన కొట్టేది ఆయన కోపంతో కాదు, అంద ద్వేషంతో కాదు. ఎందుకు కొడతాడు ఆయనే? కొన్ని కర్మలు పోతాయి, ఎన్నో ఉంటాయనే ఉద్దేశంతో ఆయన కొడతాడు. సో మనకు బాహ్యంగా కనబడేది ఇది నమ్మకండి. ఇప్పుడు ఈ శరీరం కనబడుతుంది, నిజంగా శరీరం అండి అది కాదు. కొన్ని కోట్ల కోట్ల అణువుల యొక్క సముదాయం కలయిక, అది సాలిడ్ అసలు యాక్చువల్గా, నీరు లాంటిది ప్రవహించేది, కానీ మనకు కనపడేది శరీరం కనబడుతుంది. బయటికి ఒక సాలిడ్ లాగా ఐస్ ముక్కలాగా కనబడుతుంది, నిజంగా నీరు కానీ మనకు ఐస్ ముక్కలాగా కనబడుతుంది. సైంటిస్టులు చెప్తున్నారు, ఇది స్పిరిచువల్ మాస్టర్స్ కాదు చెప్పేది. సో బాహ్యంగా ఏది కూడా చూడంగానే వెంటనే గుడ్డిగా ఇది మంచిది ఇది చెడుది అని ముద్ర వేయకండి. ఓకేనా? ఏం చేయాలి మరి? కోపం వచ్చింది రాగానే ఏం చేయాలి? ఆగానే వెయిట్ చేసి, మై డియర్ కోపం నువ్వే నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు, ఆత్మ దగ్గర తీసుకెళ్ళు, ప్రకృతి పురుషుల దగ్గర తీసుకెళ్ళు, ఇట్లా ఏదో అనుకోండి. ఫస్ట్ స్టెప్ మాత్రం ఆత్మ దగ్గర చేరడం కాబట్టి మై డియర్ కోపం నీ లోపల ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళండి అండి. ప్రశాంతమైనంత వరకు వెయిట్ చేయండి. నేను 24 గంటలు అని చెప్పట్లేదు. తిట్టిన మనిషి పట్ల మీకు గుర్తు చేసుకుంటే ప్రశాంతం ఫీలింగ్ రావాలి, హాయిగా అనిపించాలి. అది గుర్తు చేసుకున్నా, మర్చిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. మర్చిపోరా మర్చిపోరా అంటారు చాలామంది, ఇది మర్చిపోవడం కాన్సెప్ట్ కాదు. గుర్తుకొచ్చినా మీకు ఆ తిట్లు అవన్నీ గుర్తుకొచ్చినా మీరు ప్రశాంతంగా ఉండాలి, ఎఫెక్ట్ కాకుండా. ఆ స్థితి వచ్చేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత మీకు ఏది అనిపిస్తే చేయండి. అర్థమైందా? అంతవరకు స్పందించకూడదు. అంతే కొద్దిగా నిర్ణయం తీసుకోకుండా మనం ఏం చేస్తాం, మన తెలియకుండా ఆటోమేటిక్గా నీ అబ్బా అని తిట్టంగానే వెంటనే వస్తుంది, ఏసి చెడ్డ నీ అబ్బా అంటే ఇది చెడు పద చెడు పదము, ఇది చెడ్డ గుణము, ఇది ఉండకూడదు, ఇది తిట్టేవాడు చెడ్డవాడు కాబట్టి వీడిని చెడు లిస్టులో వేయాలి, వీడిని తిట్టాలి అంకో, ఇదంతా జరిగిపోయి ఆటోమేటిక్గా ఫట్ అని తిట్టేస్తున్నారు మీరు. కానీ వెంటనే ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆగాలి, నో ఇప్పుడే నేను తిట్టాను, కొంచెం వెయిట్ చేస్తాను అని వెయిట్ చేసి ప్రశాంతమయ్యాక దీన్ని స్పందించండి. ఓకేనా? అలాగే పొగొడతా కూడా, ఎందుకంటే పొగొడతా కూడా డేంజర్ అయ్యేది. ఎవరి ఎందుకు పొగొడుతున్నాడో, ఈవెన్ భర్త పొగినా భార్య పొగినా నమ్మకండి, ఇవాళ రేపు ఏదో పనులు చేయించుకోవడానికి అందరూ పొగడం తప్ప రియల్గా పొగొడతా ఎవరికి లేదు. అవసరానికే, అవసరం లేకుంటే ముఖం మారిపోతుంది, అవసరం ఉంటే అలా ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, నగర అవసరం అనుకోండి, చీరల అవసరం, ఇవో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఏం అవసరం లేదంటే ఉప్పు ఎక్కువ వేసి కారం ఎక్కువ వేసి కోపం అంతా చూపిస్తారు. ఇది అందరు చేసేది, మగవాళ్ళు కూడా అంతే, అందరు దొంగలే, అందరు నటించేవాళ్ళే. రియల్ ప్రేమలు ఎవరికి లేవు. రియల్ ప్రేమ రావాలంటే మీరు దైవం దగ్గర చేరితే తప్ప రాదు, అందరిని అర్థం చేసుకుంటే తప్ప రాదు. ఓకేనా? నాకైనా అంతే, నేను రాగద్వేషాలు ఇరుకున్నా ఎవరికైనా శివుడికైనా బ్రహ్మకైనా తప్పదు, నేను శివుడు అనుకున్నాడా తప్పదు, ఆయనకు కూడా కష్టాలు తప్పదు. నేను పరమాత్మను శివుడి పాత్ర వేస్తున్నాను అనుకుంటే నో ప్రాబ్లం, కానీ నేనే శివుడు అనుకున్నాడు అనుకో, అవుట్. ఓకేనా? అట్లాగే మీరు నేనే మంచిదాన్ని అనుకున్నారు, అవుట్. నేను ఆత్మను మంచి పాత్ర వేస్తున్నాను, నేను ఆత్మను చెడు పాత్ర వేస్తున్నా అంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో కాబట్టి మీరు ఏది వచ్చినా ఏం చేయండి, వెంటనే స్పందించకండి, కొద్దిసేపు వెయిట్ చేయండి, ప్రశాంతం అయిపోయాక నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఏది నిర్ణయం తీసుకోవద్దు అంటారు, అవునా కదా? ప్రశాంతంలోనే నిర్ణయం తీసుకోవాలి. సో పొగడితే వచ్చినప్పుడు అది కూడా ప్రశాంత స్థితి కాదు, ఊగిపోతున్నారు ఆ సంతోషానికి తట్టుకోలేక, ఆహా నన్ను పొగిడారు, ఓ పొగిడారు, ఓ ఇక గంటలు గంటలు చెప్పుకుంటూ ఉంటారు 10 మందికి. ఓకేనా? అలాగే తిట్టు వస్తే కూడా అది ఆపుకోలేదు, దొంగను ఒక టాపని తిట్టుకుంటూ, ఇవి గుర్తుకొచ్చినప్పుడు తిట్టుకుంటూ అదే పని, ఇక ఇటు తిట్లు అటు పొగడలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇదే డైమెన్షన్లో ఉంటున్నాం తప్ప మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. సో ఇప్పుడు అందుకే డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వాలి మనం. ఏంటి డైరెక్షన్? ఆ కోపానికి, ఆ రాగానికి, ఆ ద్వేషానికి డైరెక్షన్ ఇవ్వాలి. ఏమంటే, మై డియర్ కోపం నీ లోపల ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళు, లేదా నీ లోపల ఉన్న ప్రశాంత స్థితి దగ్గర తీసుకెళ్ళు. ఎందుకంటే ప్రశాంత స్థితిలో నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రశాంతంగా ఎవరు ఉంటారు? ఆత్మ తప్ప మనిషి ఉండలేడు. సో అల్టిమేట్గా నేను ఆత్మకే దారి వేస్తున్నాను, ప్రతి మాట ఏ పదం వలిగినా అక్కడికే వెళ్తున్నారు మీరు. ఓకేనా? అక్కడికి వెళ్ళాకనే నిర్ణయం తీసుకోండి, ఇది సాధన మీరు చేయాలి. ఓకేనా? మీకు కొత్త జ్ఞానం పెరగకుండా ఉండడానికి కారణం, జ్ఞానం అంటే ఈ బుక్స్ చదివే జ్ఞానం కాదు అది, ఈవెన్ నేను చెప్పిన జ్ఞానం కూడా అది జ్ఞానం కాదు. మీ ఆత్మ దగ్గర నుంచి మీకు మెసేజ్ రావాలి, అది జ్ఞానం. అర్థమైందా? నేను చెప్పే జ్ఞానము మీ జ్ఞానం కాదు, అది నా అనుభవ జ్ఞానం. నాకేదో ఆత్మ చెప్పింది, నేను చేశాను, నాకు ఫలితం వచ్చింది. అలాగే మీకు మీ ఆత్మ చెప్పాలి, అది చేయాలి, అది ఫలితం, అప్పుడు ఫలితం వస్తుంది, అది పర్ఫెక్ట్ ఫలితం. ఇంకొకరి ద్వారా వచ్చేది అది ఫలితం అయినా కూడా టెంపరరీ, శాశ్వతమైంది కాదు. మీ దైవం దగ్గర నుంచి వచ్చిందే పర్మనెంట్. సో కాబట్టి మీ ఆత్మ దగ్గరికి మీరు చేరకపోవడానికి, మీ ఆత్మ దగ్గర నుంచి మెసేజ్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల, నిర్ణయం ది జడ్జిమెంట్ చేయడం వల్ల. జడ్జిమెంట్ చేస్తే ఏమవుతుంది? ఆత్మ నుంచి మెసేజ్ రాదు. ఏంటా జడ్జ్మెంట్? జడ్జ్మెంట్ అంటే ఏంటండి, మీకు తెలిసిన జడ్జ్మెంట్? ముద్రేయడం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, జడ్జ్మెంట్ అంటే కేవలం చెడుదే కాదు, మంచిది కూడా. మంచి అని నిర్ణయం చేశారా, అది కూడా జడ్జ్మెంటే. దానివల్ల కూడా మీకు ఆత్మ నుంచి మెసేజ్ రాదు. ఇది చెడు అని నిర్ణయించారా, దానివల్ల కూడా ఆత్మ నుంచి మెసేజ్ రాదు. ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, అన్ని దైవిక గుణాలే. అజ్ఞాన స్థితిలో ఉన్నవాడికి మంచి చెడు కనబడతాయి, కానీ జ్ఞానస్థితిలో అంతా దైవిక గుణాలే, అన్ని దైవం యొక్క ప్రతిరూపాలే. ఇక్కడ ఈ 5 వేళ్లకు ఇక్కడ కనెక్షన్ లేదా? ప్రతిదానికి పరమాత్మతో ఈ కింద కనెక్షన్ ఉందా లేదా? అట్లాగే అన్ని గుణాలకు పరమాత్మతో కనెక్షన్ ఉన్నాయి. ఆ దైవం నువ్వు అనుకున్న దేవుళ్ళు కూడా ఈ గుణాలను ఉపయోగిస్తున్నారు, కానీ వాళ్లకు మనకు తేడా ఏంటి అంటే వాళ్ళ రాగద్వేషాలకు అతీతంగా ఉండి ఉపయోగిస్తున్నారు, మనం రాగద్వేషాల్లో ఉండి చేస్తున్నాం, అందుకే ప్రాబ్లం. ఓకేనా? సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే జడ్జిమెంట్ చేయకుండా కూడా ఉండాలి. మీరు నిర్ణయం తీసుకోకూడదు, ఈమె మంచిది ఈమె చెడ్డది అని ముద్ర వేయకండి. ఏమో ఇప్పుడు మంచిగా కనబడుతుంది, కొంచెంసేపు చెడుకు మారిపోవచ్చు, ఎవరికేం తెలుసు? అవునా కదా? ఏదో 1/2 గంట చూసి గంట చూసి ఎట్లా నిర్ణయం తీస్తావు? సరే గంట సేపు చూసావు, మారదని గ్యారంటీ ఏంటి లేదు? వాల్మీకి సడన్గా మారలే, పత్రిక సడన్గా మారలే, మారా లేదా? ఏదో మామూలుగా ఉన్న మనిషి సడన్గా మారాడా లేదా ఆయన? అలా నేను కూడా ధ్యానం చేసి సడన్గా 4 రోజులు ఆనందం వచ్చి నేను మారాను. సో మా అందరిలో మార్పులు వస్తున్నాయి. సో చెడ్డవాడు మారచ్చు, మంచివాడు కూడా మంచివాడుగా చెడు, మంచివాడు చెడుగా మారచ్చు, చెడువాడు మంచిగా మారచ్చు, ఏదైనా అవకాశం ఉంది. సో ఓపెన్ మైండ్గా ఉండడం బెటర్. మా ఆయన ఇలాంటి వాడండి, ముద్ర చేస్తారు మీరు. అయిపోయి కొత్తదనం వచ్చే అవకాశం లేదు ఆయన దగ్గర నుంచి. ఫిక్స్ అయిపోయారు, ఈయన ఇంట్లో రోబోలాగా తయారు చేసేసారు ఆయనను. ఈయన దీనికి స్పందిస్తాడు, దీనికి ఈయన ఇంతే అనే సరిగా కొత్తది ఎట్లా వస్తుందండి ఆయన దగ్గర నుంచి? అట్లాగే నేను ఇంతే నేను ఇంతే అని మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకున్నారు, ఎదుటి వాళ్ళని ఫిక్స్ చేశారు. ఒక రోబోల్లాగా తయారయ్యారు, బొమ్మల్లాగా తయారైనారు. కానీ నేను మారుతా, ఎదుటి వాడు మారుతారు, అందరు ఎప్పుడు మారుతూనే ఉంటారు అనే భావన లేదు. ఒకవేళ ఉన్నా దాని తగ్గట్టుగా మీరు సాధన చేయట్లేదు. ఓపెన్ మైండ్లో ఉండాలి, క్లోజ్డ్ మైండ్లో ఉంటారు. క్లోజ్డ్ మైండ్ అంటే ఏంటి? ఇది ఇంతే అదే అంతే అని ముద్ర వేయడం. చెడు రోగ అనారోగ్యం మంచిది కాదు, చెడ్డది అంటున్నారు. ఆరోగ్యం మంచిది అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేయలేబెట్టండి. ఇప్పుడు మీకు ఏం రోగం లేని వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏం రోగం లేదు, మీరు హాయిగా ఆనందంగా ఉన్నారా అండి? లేదు. ఆరోగ్యంగా ఉన్నా ఈ దరిద్రపు ఆరోగ్యం దేనికండి? తృప్తి ఉందా ఆరోగ్యంలో? దరిద్రపు ఆరోగ్యం అంటున్నాను, అది ఆరోగ్యమే కాదు అంటున్నాను. దాని బదులు అనారోగ్యంగా ఉన్నవాడు ఆనందంగా ఉన్నవాడు, వాడు రియల్ ఆరోగ్యవంతుడు. నేను అంటాను, ఇప్పుడు ఆమెకు ఆరోగ్యమే లేదట, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవట, ఆరోగ్యమే ఉంది. ఈమె పర్ఫెక్టా, రమణ మహర్షి పర్ఫెక్టా? అంత అనారోగ్యం క్యాన్సర్లో వండుకుంటా ఆనందంగా ఉన్నాడు, ఎవడు గ్రేట్ అండి ఇక్కడ? అవునా? సో మీకున్న ఆరోగ్యం దరిద్రం ఆరోగ్యం. అది అమృతం ప్రవహించాలి బాడీలో, శరీరం మొత్తం అణువణు పులకించాలి, అది ఆనందం, అది ఆరోగ్యం అంటే. నేను ఇచ్చే ఆరోగ్యం దివ్యమైన ఆరోగ్యం, దివ్యమైన అనారోగ్యం. ఇక అక్కడ ఆరోగ్యమా అనారోగ్యమే కాదు, అక్కడ ఏది ఉన్నా ఎంజాయ్ చేస్తాం. అది అర్థమైంది కదా? సో ఆరోగ్యవంతులు కూడా పిరికి బంధాలు తయారైనారు. ఆరోగ్యంగా ఉన్నా కూడా భయపడుతున్నారు, పక్కోడికి క్యాన్సర్ వస్తే నాకు కూడా వస్తుందేమో భయం, తడదా. అరే అంటే నీ ఆరోగ్యం ఎందుకు అనారోగ్య ఆరోగ్యము? ఎప్పుడు భయపడుతూనే చేస్తున్నారు. సో అది రియల్ ఆరోగ్యం కాదు. ఆ ఆరోగ్యాన్ని వదిలేయండి, చేయి నీ అనారోగ్య ఆరోగ్యం, దేనికి పనికి వస్తుంది? అలాగే మంచి దరిద్రం మంచి ఏప్పుడు చెడు చేతిలో ఓడిపోతుంది. దీన్ని పట్టుకుంటే మన జీవితం సర్వనాశనమే. అవునా కదా? మంచిని పట్టుకుంటే బాగున్నావు అవును. అలాగే నేనేం చెడు మని చేయమని చెప్పట్లేదు, ఆగండి, నేను చేయమనేది వేరే. ఓకే? సో కాబట్టి ఈ మంచి వేస్తే ఈ చెడు కూడా వేస్తే దరిద్రం. చెడ్డవాడు హాయిగా ఉన్నాడండి, ఉన్నాడా? వాడు అన్నీ లాక్కొని పీక్కొని ఏదో సంపాదిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు కావచ్చు, కానీ వాడు హాయిగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా? ఎప్పుడు ఎవడు చంపుతాడా అని టెన్షన్ అయ్యి వాడికి కూడా, అలాగే మంచివాడు కూడా టెన్షన్ అయిపడుతున్నాడు. సో ఇద్దరు జీవితాలు దరిద్రంగానే ఉన్నాయి. మరి ఎలా బతకాలండి, మాకు తెలిసిన ఈ రెండే కదా అని మీరు అంటున్నారు. కాదు, ఇంకొక జీవించే విధానం ఉంది, ఇంకొక పద్ధతి ఉంది, అదే దైవికమైన జీవితం. అంటే అన్నిట్లలో దైవాన్ని చూడడం, సమదృష్టిగా ఉండి చేయడం, అదే ఇప్పుడు చెప్పబోయేది. ఓకేనా? సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దేన్ని కూడా నిర్ణయించకుండా వాయిదా వేయండి. బాగుంది అంటే అది కూడా జడ్జిమెంటే, బాగలేదు అన్నా జడ్జిమెంటే. బాగుంది అన్నప్పుడు బాగుంది రిటర్న్ వస్తుంది, బాగలేదన్నప్పుడు బాగలేదని రిటర్న్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పదం వాడితేనే ప్రాబ్లం, ఏ పదం వాడినా జడ్జిమెంట్ అయిపోతుంది కాదా? ఆలోచించండి. మరి ఇప్పుడు ఏ పదం వాడినా కర్మలు అనుకుంటాం, మంచి చేసినా మంచి రిటర్న్ రావాలిగా. ఇప్పుడు మేము ఈమె బాయ్ అని చచ్చిపోయాను అనుకోండి, నేను వెంటనే ఈమెతో బాయ్ అనిపించుకోవడానికి ఇంకో జన్మెత్తాను నేను. మరి మంచి చేస్తే మంచి రిటర్న్ రావాలి కదా, తొమ్మిది మాసాలు తల్లి గర్భంలో పడి ఓ మలమూత్రాలు ఉండి ఇవన్నీ జన్మలు ఎత్తాలి, అవసరమా బాయ్ అనిపించుకోవడం కోసం? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమీ ఆశించకుండా చేయాలి. కృష్ణుడు చెప్పింది భగవద్గీత అదే కదా, నిష్కామ కర్మ అన్నాడు. ఓకేనా? సో మీరు చేయవలసింది ఏంటంటే, దాని దగ్గర తర్వాత వస్తాను, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ చేయకుండా, జడ్జిమెంట్ చేయడం వాయిదా వేయండి. మరి జడ్జిమెంట్ చేయకు వాయిదా వేయడం అంటే ఏమో అనుకుండా ఉండలేం కదా, ఈమె బాగాలేదు ఈమె బాగుంది ఏదో అంటాం కదా, ఏదన్న కర్మ నేనే, మరి ఏం వాడదాం? ధైర్యం ఉన్నా లేకున్నా లోపలైతే ఇప్పుడు తినగానే బాగుందంటే బాగుందండి అంటాం, అనగానే కథ మళ్ళీ మీ దగ్గర నుంచి బాగా అనిపించుకోవాలి. ఇప్పుడు మీరు వండారు బాగుంది మేడం అనాలా వద్దా నేను, లేదా బాగాలేకుండా బాగాలేదని చెప్పాలి? ఏది చెప్పినా కర్మ అయిపోతుంది అక్కడ. మరి ఏం పదం వాడాలి? మనకు తెలిసిన రెండే పదాలు, మీరు ఎన్ని డిక్షనరీలో ఎన్ని తీసినా పాజిటివ్ పదాలు నెగిటివ్ పదాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? జడ్జ్మెంట్ చేస్తే కర్మ అంటుకుంటుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? జడ్జ్మెంట్ చేస్తే కర్మ నెగిటివ్ జడ్జ్మెంటే కాదు, పాజిటివ్ జడ్జ్మెంట్ చేసుకున్న కర్మ అంటుతుంది. పుణ్యానికి పుణ్య రిటర్న్ వస్తుంది కదా, అది ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ జన్మ, ఈ జన్మలో రాదు మళ్ళీ, ఎందుకంటే ఇది ఉంది కదా ఆల్రెడీ, అర్థమవుతుంది కదా క్లియర్గా. మరి ఇప్పుడు ఏం చేయాలి దీనికి? అందరూ జడ్జ్ నాట్ అన్నాడు. ఒక ఆమె నన్ను అడిగింది, సార్ జీసస్ జడ్జ్ అయినట్టు అన్నాడు కదా సార్, ఏదో వాడికి బుద్ధిలో వాడికి తెలియదుపోన్నాను నేను. ఇదేంటి సార్ జీసస్కి తెలియదా అన్నా, లేకపోతే జడ్జ్ చేయకుండా ఎలా ఉంటావు అన్నాను నేను. సాధ్యమా అండి? బాగుందేవో బాగోలేదు ఏదో పదం వాడాలి, వాడకుండా మెంటల్ గాడ ఇడేమో అని చెప్పట్లేదు అంటారు, స్పందించట్లేదని, అది ప్రాబ్లం. ప్రాపంచికమైన ఉన్నాం కదా మనం, మాట్లాడకుండా మౌనంగా ఉండలేము, యోగులమా హిమాలయలో ఉన్నాం, తపస్సు చేసేవాళ్ళమా, ఈ ప్రాపంచికమైన దాంట్లో ఉన్నాం, ఏదో ఒకటి చెప్పాలి, ఎస్ ఓ నోనో చెప్పాలి, ఎస్ అన్న కర్మనే నో అన్న కర్మనే, ఇప్పుడు ఏం చేయాలి? సో కాబట్టి దీనికి ఓ మార్గంగా అనుకున్నాను నేను. మరి ఎట్లా రా బాబు, ఏం చేసినా కర్మ అంటుకుంటుంది, దీనికి ఏం చేయాలి? చెడు అంటే పోను, చెడు చేయకుండా ఉంటే కర్మ అంటుకోదు అంటే చెడుగా చేయకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు ఆమెలాగా, అబద్ధమే ఆడదు. మరి ఇప్పుడు మంచి చేసినా కర్మ అంటుకుంటుంది, మంచి వచ్చేస్తుంది రిటర్ను, స్వర్గభోగాలు అనుభవించాలనా ఇక్కడ? ఎన్ని దాన ధర్మాలు చేస్తే అది రిటర్న్ వచ్చేందుకు ఇంకో జన్మెత్తాలి? మీద ఎక్స్ప్రెస్ చేసేది అదే కదా, పుణ్యం చేస్తున్నాం పుణ్యం చేస్తున్నాం, ఆ పుణ్యం వస్తుంది మరి రిటర్న్, మరి అనుభవించండి ఇక పుణ్యం ఎప్పుడు, నెక్స్ట్ జన్మ. మరి దీనికి ఏం చేయాలి? ఈ జన్మ ఆఖరిగా జన్మ కావాలి, చూడండి ఎట్లా ఉందో ప్రోగ్రామింగ్, ఈ జన్మ ఆఖరి కావాలంటే మరి ఏ ఆశిస్తారు కాదు ఆఖరి జన్మ, ఎట్లా అవుతుంది? అయిందా ఆశించేది వెంటనే, అది ఎప్పుడో వస్తుంది, అది భవిష్యత్తులో, భవిష్యత్తు సృష్టి జరుగుతోంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీరు నిర్ణయాన్ని వాయిదా వేయండి. అంటే ఏమనుకోవాలి, ప్రస్తుతానికి మేము మంచిగా అనిపిస్తుంది కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నా, ఏమో చెప్పలేము ఎప్పుడు ఎట్లా మారుతుందో ఉడికిన తెలుసు, ప్రస్తుతానికి మేము చెడులాగా అనిపిస్తున్నాం కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నా, క్లారిటీ లేదు స్పష్టత లేదు. ఇప్పుడు జడ్జ్ ఏం చేస్తాడు ఓ కేసు జరుగుతున్నప్పుడు, నిర్ణయిస్తాడు వెంటనే? స్పష్టత ఉంటే నిర్ణయిస్తాడు, లేకుంటే ఏం చేస్తాడు, నాకు ఇంకా క్లారిటీ లేదు ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్ అంటాడు. అవునా? మన జీవితాంతం ఇలాగే చేద్దాం, జీతం చచ్చేంత వరకు ఇదే మాట, నాకు క్లారిటీ లేదు వచ్చాక నిర్ణయం తీసుకుంటా, అనుభవించండి దాన్ని, ఈమె చెడ్డలాగా అనిపిస్తోంది తిట్టుకోండి కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నా. అర్థమైందా? స్పష్టత రాలేదు, నిజంగా చెడ్డదా ఆమె కొద్దిసేపు ఉండి చూస్తా, ఈమె నిజంగా మంచిదా చూస్తాను నేను, ఏమో నమ్మం, ఏమో ప్రస్తుతానికి అపియరెన్స్ లాగా కనపడ్డది, ఇవి ఉంటేగా తెలిసే సంగతి. అందరు ఇవన్నీ బయటపడేది ఎప్పుడు? ఫస్ట్లో బాగానే ఉంటుంది, రెండు రోజులు మూడు రోజుల తర్వాత అన్ని బయటపడతాయి, ఏదైనా రెండు రోజులు ముచ్చట, అవునా కదా? సో కాబట్టి అందరిలో అన్ని దరిద్ర గుణాలని మంచి గుణాలు ఫిక్స్గా ఉండే, మీరు ఎంత చెప్పినా మేము నమ్మం, ఆమె చెప్తే నేను నమ్మే అనుకుంటున్నానండి. సో ఒప్పుకోండి, లేకుండా ఇంకో జన్మెత్తాలి, తమో రోజు సత్వగుణాలు అయితే తప్ప నిర్గుణానికి రాలేరు, తమో గుణం మాకు కాలేదు అన్నారా, ఇంకో తమగుణ జన్మెత్తాలి మరి మీ ఇష్టం, అవసరమా? ఆలోచనలన్నీ వచ్చాయి కదా, ఎట్లా ఒక మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి. ఎస్ నేను మూడు గుణాలు అయితే అనుకోండి, నేను చెప్పినట్టు అనుభవించండి అయిపోతుంది, ఓకేనా? సో నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడం, తాత్కాలికంగా నాకు ఇలా అనిపిస్తోంది కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నా అంటే ఏంటి? ఓపెన్ మైండ్లో ఉన్నారు అంటే ఈమె గురించి ఇంకా తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, అట్లాగే ఈమె గురించి కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైతే నేను ఇంకా తెలుసుకోవాలి వీళ్ళ గురించి, ఇప్పుడే నేను పూర్తిగా నిర్ణయించాను అంటారో, దట్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ది ఓపెన్ మైండ్, తెరిచి హృదయం, తెరిచిన మనసుతోటి, తెరిచిన హృదయంతో ఉండడం లాంటిది. ఎప్పుడైతే తెరిచి ఉంటారో అప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, మంచి గురించి చెడు గురించి, ప్లస్ మనం డైరెక్షన్ ఇస్తున్నాం మంచి చెడుకు, మైడే మైడేర్ మంచి మైడేర్ చెడు, నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళండి. అప్పుడు ఈ మంచి రాగ మంచి వల్ల రాగం చెడు వల్ల ద్వేషం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ మంచి ఏం చేస్తుందంటే మీకు కొత్త కొత్త జ్ఞానం ఇస్తుంటుంది. ఏ మంచి మంచి ఏం చెప్తుంటారే, నువ్వు నాతోటి ఇట్లా ఉండరా అప్పుడు నీకు రాగం ఏర్పడదు అంటుంది. అట్లాగే చెడు కూడా చెప్తుంది నాతోటి ఇట్లా ఉండరా మీకు ద్వేషం ఏర్పడదు అంటుంది. సో దీనివల్ల మనం పరమాత్మ దగ్గర చేరతాం. మంచి చెడు ముద్రేసి ఇంతే అని ఫిక్స్ అయిపోయారో మీకు కొత్త జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. చాలామంది అదే స్థాయిలో ఉన్నారు, ఫిక్స్ అయిపోయి ఉన్నారు, నేను కరెక్ట్ నా తప్పు లేదా నాది కరెక్ట్ ఇట్లా అంటున్నారు. తప్పు కాదు కరెక్ట్ కాదు అంత దివ్యమైంది, అది తెలుసుకోవాలి. దేర్ ఇస్ నో తప్పు, దేర్ ఇస్ నో ఒప్పు. కింద పడితే తప్పు అంటున్నారు. ఎట్లా తప్పు అవుతుందో, పిల్లడు కింద పడకుండా ఉంటాడా? సాధ్యమే అండి, కింద పడాలి. కానీ మళ్ళీ ఇవ్వడం నేర్చుకోవాలి. కింద పడతాం కదా అని ఏం ప్రయత్నం చేయకుండా కేవలం కింద పడి ఉంటే ప్రాబ్లం. ఓకేనా? సో మీరు జ్ఞానం పెంచుకోవాలి. కొత్త జ్ఞానం రాకపోవడానికి ముఖ్యంగా మీ దైవం దగ్గర నుంచి. ఈ బయట జ్ఞానం కాదు నేను చెప్పేది. బయట ఎన్ని బుక్స్ చదివినా, నేను నా జ్ఞానాన్ని మీరు చదివినా దేనికి పనికి రాదు. మీరు మీ ఆత్మ దగ్గర నుంచే మెసేజ్ తీసుకోవాలి, ముందే చెప్తున్నాను. ఓకేనా? నేను అందుకే ఆత్మ దగ్గరికి ఎలా చేరాలనే చెప్తున్నాను తప్ప నా మెసేజ్ తీసుకోండి, నేను చెప్పింది డైరెక్ట్ చేయండి అంటలేదు. సో ఆత్మక గుణాలు అక్కడికి ఎలా వెళ్ళాలి అవన్నీ చెప్తున్నాను మీకు క్లియర్గా. ఓకేనా? సో నిర్ణయాన్ని వాయిదా వేయండి. ఏ నిర్ణయాన్ని? మంచి నిర్ణయాన్ని, చెడు నిర్ణయాన్ని. కానీ మరి నిర్ణయం చెప్పకుండా ఉండలేము, ఎందుకంటే ప్రాపంచికంలో జీవించి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఎలా ఉందండి వంట అని అడుగుతాను మీరు మీ ఆయన, ఆయన నిర్ణయించాలి కదా, చెప్పాలి కదా. ఈ దగ్గరకు వచ్చారు తిన్నారు, ఇప్పుడు ఆమె ఎలా ఉంది అంటే ఏదో చెప్పాలి కదా, చెప్పకుంటే ఇది ఏం చెప్పట్లేదా. సరే ఈమంటే పోనీ జ్ఞాని తెలుసు, ఇప్పుడు ఈ జ్ఞానం తెలియని వాళ్ళైతే ఏంది ఇంతకు ఈమెకి నచ్చిందా నచ్చలేదు ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళు తిడతారు. ఇదంతా ఎందుకు చెప్పేయండి పర్వాలేదు, కానీ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంది. లోపల అనుకోండి, ఇది బయట అవసరం లేదు. ఈ సాధన అంతా ఇన్నర్లో చేయండి, బయట ఎవరికి చెప్పాల్సిన చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంతా లోపల ఇన్నర్లోనే మాస్టర్ అయ్యాక అప్పుడు బయట పెట్టండి మీ జ్ఞానాన్ని. వాయిదా వేస్తుంది అనుకుంటే సరిపోతుంది వెంటనే, బెటర్ కదా మనకి, ఈజీ ఆప్షన్. మరి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు కొన్ని నిజంగా దరిద్రంగా ఉంటుంది కొందరి ఫుడ్స్, మరి అది చెప్తామే వెంటనే చెప్పలేంగా. భార్య ఉంది భార్య ఉంది అంటాం, ఇంకా ఏం చదువు చెప్పగా. ఇప్పుడు మీరంటే ఫ్రీగా ఉన్నారు కాబట్టి చెప్పలే, పెరగన పుల్లగా ఉందని ఏదో చెప్తాం, అందరి దగ్గర చెప్తామో చెప్పలేంగా. కాబట్టి భార్య ఉందని చెప్పి ఇప్పుడు దరిద్రంగా పెట్టింది, ఆ పుల్లగా పెరిగేది ఏంటది పెరగన్నం వేసుకుంటూ తిట్టుకుంటూ తెచ్చిందేమో అంటాం. ఎవరు తెచ్చారో అనుకోకండి, ఏదో సరదాగా అంటున్నాను. సో కాబట్టి ఇలా అనుకున్నా పర్లేదు, అలా అనుకున్నా ఏదైనా ఫ్రీడమ్ ఉంది ఈ కాన్సెప్ట్లో. యూ కెన్ టాక్ ఎనీథింగ్, బట్ ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. ఏంటి? పోస్ట్పోనింగ్ మై జడ్జ్మెంట్, నాకు క్లారిటీ లేదు, లేకపోవడం వల్ల నేను పోస్ట్పోన్ చేస్తున్నా అనుకున్నప్పుడు మీరు ఓపెన్ మైండ్గా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకేనా? అర్థమైందిగా? సో ఆగామి కర్మలు దగ్ధం అవ్వాలంటే నేను చెప్పినట్టు మీరు ఏం చేయాలి, రాగద్వేషాలకు అతీతంగా చేరాక చేయాలి. అంటే 24 అవర్స్ వెయిట్ చేయమని ఆయన చెప్పాడు, నేను చెప్పేది ఏంటి, ప్రశాంత స్థితికి వచ్చాక చేయండి, చేయండి, రియాక్ట్ కండి. దాన్ని రియాక్షన్ అన్నారు, యాక్షన్ అంటారు. బికాజ్ మీరు ప్రశాంతం అయిపోయాక అప్పుడు ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు ఆ ప్రశాంత స్థితిలో మీకు ఎవరు తోడుగా ఉంటారు? ఆత్మ తోడుగా ఉంటుంది. ఆత్మస్థితిలో ఉండి మీరు ఏది చేసినా దివ్యమే, చంపినా కొట్టినా తిట్టినా అక్కడ పాపం లేదు నా పుణ్యం లేదు, ఏది రివర్స్ రాదు, ఏది అంటదు అక్కడ. అది అంటని ఏది అంటించుకొని స్థితి, ఏది మనసులో స్టోర్ కాదు అక్కడ. ఇంటర్నెట్ లాగా ఆన్ చేసాం విన్నాం మళ్ళీ క్లోజ్ చేసాం, మెమరీ కార్డులో స్టోర్ అవుతుందా ఇంటర్నెట్లో ద్వారా చదివి విన్నది కాదుగా. సేమ్ అదేవిధంగా పరమాత్మ తోటి ఉండి మీరు ఏది చేసినా, కృష్ణుడు పక్కనే ఉండి అర్జునుడు చేయడం వల్ల వాడికి ఏ కర్మలు అంటలేదు. అదే కృష్ణుడు లేకుండా ఉంటే అన్ని కర్మలు అంటేవి. చంపురా అంటే చంపడం కూడా దివ్యమే అని చెప్తాడు కృష్ణుడు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు క్లియర్గా, ఎట్లా చంపాలి, ఏ స్థితిలో ఉండి చంపాలి. మీరు శివుడు సీరియల్ చూడండి, మహాభారతం సీరియల్ చూడండి. శివుడు వాడికి వాడి పేరేంటి కొడుకు వినాయకుడికిను కుమారస్వామికి నేర్పిస్తాడు ఎలా చంపాలి, ఏ స్థితిలో ఉండి చంపాలో నేర్పిస్తాడండి. మరి ఎందుకంటే మరి వాడు సైన్యాధ్యక్షుడ ఉంటాడు కుమారస్వామి కార్తికేయుడు. సో మరి వాడి పనే రాక్షసులను శత్రువులను సంహరించారు, మరి ఎట్లా సంహరించాలి, కర్మ అంటుంది కదా. దానికి శివుడు ఏం చెప్తాడు, మనసా వాచ కర్మ, మనసులో హృదయంలో మొత్తం ప్రేమ నిండి ఉండాలి, నిండి యుద్ధం చేసి చంపాలట. ప్రేమ ఉన్నాడు చంపుతాడండి, చూడండి ఎట్లా ఉందో. ప్రేమ ఉండి చంపాలట, అది మరి మాస్టర్. ప్రేమ ఉన్నాడు కూడా చంపుతాడు, కొడతాడు, తిడతాడు, అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఈ ద్వేషంతో పగతోటి రగిలి కొట్టడం కాదు, అక్కడ లోక కళ్యాణంలో భాగంగా అక్కడ వారు అవసరం లేదు వాడిని చంపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ స్థితిలో చంపుతారు వాళ్ళు. ఆ స్థితిలో సహాయం చేస్తారు. సహాయం కూడా అలాగే ఉంటుంది, చంపడం కూడా అలాగే ఉంటుంది అది. ఓకేనా? సో కాబట్టి మీరు ఆగామి కర్మలను ఎలా చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా చేరాక, ప్రశాంత స్థితి వచ్చాక. ఎందుకంటే కొన్ని కొన్నిటికి సింపుల్గానే ప్రశాంత స్థితి వస్తుంది, కొన్ని కొన్ని అంత ఈజీగా రావు ప్రశాంత స్థితి. ఆయన చెప్పినట్టు 24 గంటల్లోనే రాదు ప్రశాంత స్థితి. ఆ ద్వేషం కోపం చాలా ఉంది మీ లోపల, అది క్లియర్ అయితే తప్ప ప్రశాంత స్థితి రాదు. సో కాబట్టి కొన్నిటికి టైం ఎక్కువ పడుతుంది, కొన్నిటికి టైం తక్కువ పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రశాంత స్థితి వచ్చేంత వరకు ఆగడానికి ట్రై చేయండి. కానీ మీరు ట్రై చేయలేరు, వెంటనే స్పందిస్తుంటారు స్టార్టింగ్లో, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా నేను నుంచి వెంటనే స్పందించడం అనేది. రాగద్వేషాలు అనేది బలంగా నాటుకున్నాయి కాబట్టి కొద్దిగా వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లిగా కొద్దిగా వెంటనే తిట్టరా అనిపిస్తుంది, కొద్దిగా ఒక నిమిషం ఆగి రియాక్ట్ అవుతారు. ఎక్కువ 5 నిమిషాలు ఆగుతారు, 10 నిమిషాలు ఆగుతారు, 1/2 గంట ఇలా పెరుగుతుంది గ్యాప్. ఎందుకంటే గ్యాప్ పెరిగిన కొద్ది మీకు తెలుస్తుంది లోపల ఒక తెలియని ఏదో డైమెన్షన్లో ఎంటర్ అవుతున్నట్టు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు జడ్జ్మెంట్ను పోస్ట్పోన్ చేయడం, రియాక్ట్ అవ్వడం ఆపిస్తారు. ఆపేసి ఆ ప్రశాంత స్థితికి వచ్చాక అప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు దేవుడు తోడు ఉంటాడు, సూపర్గా ఉంటుంది. అప్పుడు తిట్టినా సూపరే, పొగిడినా సూపరే, ఏదైనా సూపరే. అక్కడ అక్కడ కర్మ అంటదు, కొత్త కర్మ క్రియేట్ కాదు, మళ్ళీ ట్రీట్మెంట్ రాదు మన దగ్గరికి. ఒకవేళ వచ్చినా పరమాత్మ తోడున్నాడు కాబట్టి ఈజీగా దాన్ని డిలీట్ చేయగలుగుతాం. ఒకవేళ వస్తే కూడా, ఎందుకంటే పరమాత్మ ఉన్నాక ఆయన ఈజీగా దాన్ని ఒక చక్రబంధంలాగా ఏదో చేసేస్తాడు, మాయ కమ్మేస్తాడు ఆయన. అర్థమైంది కదా? సో కాబట్టి రాగామి కర్మలను ఎలా చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా చేరి చేయాలి. ఓకేనా? అలాగే ప్రారంభ కర్మ. ఈ ప్రారంభ కర్మ అంటే జన్మ తీసుకునే ముందు మనం రాసుకొని వచ్చాం ఈ కష్టాలను అనుభవిస్తామని. ఈ కష్టాలను ఎలా అనుభవించాలి, ఎలా దగ్ధమవుతాయి? ప్రారంభ కర్మను ఎలా అనుభవించాలి? కష్టాలను, కష్ట సుఖాలను, కష్టాలనే కాదు సుఖాలను కూడా ఎలా అనుభవించాలి? ఇష్టంగా అనుభవించాలి. సుఖాలను కూడా మీరు ఇష్టంగా అనుభవించట్లేదండి, భయం, అమ్మో దీనిలో ఇరుక్కుంటానేమో అని భయంతో అనుభవిస్తున్నారు. మళ్ళీ మాయలో పడతానేమో, డబ్బులు రానంత వరకు వచ్చాక వ్యామంలో పడిపోతానేమో. అందుకే డబ్బులు వద్దు, స్పిరిచువల్ మాస్టర్స్ చాలామంది డబ్బులు వద్దు అంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నవాడు నేను సడన్గా 1 కోటి రూపాయలు ఇస్తారు, ఎంతమంది తీసుకుంటారు చేయలేబట్టండి అంటే, ఎందుకంటే ఎవరు చేయలేబట్టలేదు ఒక లాక్లో. ఇదేం సార్ 1 కోటి రూపాయలు ఇస్తానంటే, వద్దు సార్ మాయలో పడిపోతాను, ఎవరికి కావాలి 1 కోటి రూపాయలు అన్నారు. అర్థమైందా? సో సుఖాన్ని కూడా మనం అనుభవించట్లేదు, దాన్ని ఇరుక్కుపోతామేమో, మాయలో పడిపోతామేమో. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి రీసెంట్గా పెళ్లి సెటిల్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ మంత్ పెళ్లి. వాడు అన్నాడు, సార్ భార్యతో ఉడ్బితో మాట్లాడుతున్నా సార్, వ్యామంలో పడిపోతున్నా సార్ అన్నాడు. ఎవరు చెప్పాడరా ఫుల్ అనుభవించు, అనుభవిస్తేనే బయటకు వస్తుంది అని అన్నాను. వచ్చిందే భూమిది కదా దానికోసం అన్నాను నేను, అలానే చేయి అన్నాను నేను. కానీ దాన్ని అనుభవిస్తూ మై డియర్ వ్యామం నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి డైరెక్షన్ అటు ఇవ్వాలి, నా భార్య పట్ల ప్రేమ అలానే ఉండాలి అన్నారా, అవుట్ మీ పని. అర్థమైందా? సో అట్లా నేను చెప్పినట్టు కొద్దిగా యాడ్ చేయాలి డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్, దైవం వైపు డైరెక్షన్ మీరు ఇచ్చి అనుభవించండి. హాయిగా ఎంతైనా ఎంతసేపైనా అనుభవించే పర్లేదు, అది అనుభవం అయిపోయాక అది హాయిగా మనం పరమాత్మ ఒళ్ళో వెళ్ళి కూర్చుంటాం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే పాత్రలు వేస్తాం. ఓకేగా? సో కాబట్టి ప్రారంభ కర్మను ఎలా అనుభవించాలి? ఇష్టంగా దైవ ప్రసాదంగా భావించి అనుభవిస్తూ దానికి డైరెక్షన్ ఇవ్వాలి. మైడియర్ అనారోగ్యం, మైడియర్ ఆరోగ్యం ఏదైనా కానీ, మైడియర్ మంచి, మైడియర్ చెడు ఏదైనా కానీ, నీ లోపలన్న దైవం దగ్గర తీసుకెళ్ళు. అర్థమైందా? అలాగే సంచిత కర్మ. ఈ సంచిత కర్మ అంటే సంచిలో ఎన్నో ఉన్నాయి గతంలో చేసినవి, అవి ఇంకా ఫలించనివి. ఎందుకు ఫలించట్లేదు? ఆల్రెడీ ఇది ఉన్నది కాబట్టి ఫలించట్లేదు, తలరాత ఉంది కాబట్టి. సో వీటిని ఏం చేయాలి? జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి, జ్ఞానాగ్ని పుట్టించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది కొద్దిగా కష్టం, కష్టమేం లేదు, దీన్ని సాధన చేయాలి, ఈజీయే నేను చెప్పినట్టు చేస్తే. ఏంటి జ్ఞానాగ్ని? హౌ జ్ఞానాగ్ని ఎలా పుడుతుంది? చాలామంది జ్ఞానాగ్ని అంటే ధ్యానం చేస్తే ఒక శక్తి వస్తుంది కదా అదే అనుకొని 72,000 నాడుకు లీన్ అయిపోయినాయి, మా కర్మలను పోయినాయి అనుకున్నారు. చచ్చిన పోలేదు, మళ్ళీ రిమోలేనాయి, అవునా కదా? కర్మలు పోయినాయని చాలామంది ఎగిరారు ఫస్ట్లో, కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే శారీరక స్థాయిలో కొంతవరకు వెళ్ళిపోయింది. మీరు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడు ఉన్నాయి. కారణ శరీరంలో అసలు ఇవి ఉంటాయి, తర్వాత మహాకారణ శరీరంలో ఆత్మ ఉంటుంది. సో ఈ కారణ శరీరంలో గత జన్మలన్నీ ఉంటాయి, ఆ గత జన్మలన్నీ దగ్ధం చేయాలి. మీరు ఓన్లీ స్థూల శరీరంలోనే చేశారు లేదా సూక్ష్మ శరీరం వరకు వెళ్ళారు, కొందరు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసి వేస్ట్ దేనికి పనికిరాదు. చాలామందికి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసే చేయాలని కోరిక ఉంటుంది. ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే ఏంటి? వేరే లోకానికి వెళ్ళడం అంటే ఏంటి? అమెరికాకి వెళ్ళినట్టు వేరే లోకానికి వెళ్ళారు. ఏమైంది అక్కడ కూడా ఇదే దరిద్రం, ఇదే మంచి వాళ్ళు, ఇదే చెడ్డ వాళ్ళు. కొద్దిగా వెరైటీగా ఉంటుందేమో అంతే తేడా. అమెరికా ఇక్కడికి వెరైటీ ఉన్నట్టు అక్కడ ఏదో వెరైటీ ఉంటుంది. మళ్ళీ అదే దరిద్రం, అదే పాప పుణ్యం, ఇవే ఉంటాయి. ఎందుకు ఆస్ట్రేలియా ట్రావెలింగ్? చాలామంది ఆస్ట్రేలియా ట్రావెలింగ్ చేసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ దయ్యాలు భూతాలు ఇవి కూడా చూస్తారు, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అన్నీ అందరూ ఉంటారు వచ్చిన చావే. సో కాబట్టి ఆస్ట్రేలియా ట్రావెలింగ్ తర్వాత ఇంకా చాలా ఉంది. కారణ శరీరంకి వెళ్ళాలి, సూక్ష్మ శరీరం కావ తర్వాత కారణం ఆ కారణాలు ఉన్నాయి. సో అక్కడ వాసనలు, గత జన్మ వాసనలు, గత జన్మ అన్నీ ఉంటాయి, వాటన్నింటినీ దగ్ధం చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది అది, ఓకేనా? సో వీటిని దగ్ధం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ దగ్ధం కరెక్ట్గా చేస్తేనే మీరు సంచిత కర్మను క్లియర్ చేసుకోగలుగుతారు. నాట్ ఓన్లీ సంచిత కర్మ, నేను చెప్పింది చేస్తే ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, మూడు ఒకటేసారి దగ్ధం అవుతాయండి. ఇంతవరకు నాకు తెలిసి ఇది ఎవడే ఇవ్వలేదు అనుకుంటున్నాను నేను. ఏదో చెప్తున్నారు తప్ప, ప్రారంభం ఉండదే ఉంటుందని కంపల్సరీ చెప్తున్నారు, కానీ మూడు ఒకటేసారి దగ్ధమైపోతాయి నేను చెప్పింది చేస్తే. నిద్రపోతున్నారు, కళ్ళు తెరవండి, జాగ్రత్త, కళ్ళు మూసుకుంటే అదే ప్రాబ్లం. మా ఎనర్జీ కూడా వస్తుంది, తప్పదు, నిద్ర వస్తారని మరి ఏం చేస్తాం. సో ఈ మిస్ ఏం కారులేండి. సో ఈ మూడు కర్మలు ఒకటేసారి దగ్ధమయ్యే ఉపాయాన్ని నేను అనుకున్నాను. ఏంటది ఈ మూడిట్లలో ఏం చేశారు చేసామండి? యాక్చువల్గా మనం ప్రారంభంలో ఆగామిల సంచిలో చేసింది ఏంటి? ఏం కర్మలు చేశాం? మంచి రకాలు చెడు రకాల కర్మలు ఇవే కదా ఉన్నాయి. సో వీటన్నిటినీ దగ్ధం చేసే ఒక ఉపాయం ఉంది. ఏంటది? ఇష్టంగా అనుభవించడం, ఇవన్నీ చెప్పాను కదా, ఇష్టంగా అనుభవించడం కాకుండా మొత్తం దగ్ధమైపోవాలి పూర్తిగా కర్మలని. దగ్ధం కావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ఏముంది? చెడు మంచిది కాదు, మంచి మంచిది అనేది ఒక అభిప్రాయం ఉంది. అనారోగ్యం మంచిది కాదు, క్యాన్సర్ మంచిది కాదు, దగ్గు మంచిది కాదు అని ఉంది, అవునా కదా? అవునా? దీనివల్లనే మీరు దించే పాపము అని అన్నారు. అది ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇది పాపం అని ఫిక్స్ చేశారు. ఇది ఎప్పుడు సాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది మంచి అని ఫిక్స్ చేశారు, అవునా? కానీ నేను చెప్పింది చేస్తే ఏమవుతుందంటే ఆశ్చర్యకరంగా ఎక్కడ లేని ఆనందం మీకు వస్తుంది. అదే క్యాన్సర్, అదే దగ్గు, అదే తుమ్ము, అదే చెడు, అది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది, అది కూడా పరమాత్మ స్థితికి తీసుకెళ్తుంది. అలాగే మంచి కూడా మీకు పరమాత్మ స్థితికి తీసుకెళ్తుంది, రాగద్వేషాలు లేకుండా చేస్తుంది నేను చెప్పింది చేస్తే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామందికి మొబైల్స్ వచ్చాయి, మొబైల్స్ ఉన్నాయి, ఉన్నాయిగా. ల్యాండ్ ఫోన్స్ చాలామంది ఉపయోగించట్లేదు, ఇంట్లో కూడా ల్యాండ్ ఫోన్ తీసేస్తున్నారు. ఈవెన్ కొన్ని ప్లేసెస్లో ఏదో పని చేయనప్పుడే, కొన్ని ఫ్లాట్స్లో పని చేయట్లేదు కాబట్టి కొన్ని ప్లేసెస్లో ల్యాండ్ ఫోన్ వాడుతున్నారు. 90% ఎవరు వాడట్లేదు, అవునా కదా? అవునా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ల్యాండ్ ఫోన్ అసలే వాడని వాళ్ళు? అసలే వాడని వాళ్ళు ఉందా? ఓకే, రైట్. ల్యాండ్ ఫోన్ అసలే వాడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారుగా, అసలే వాడట్లేదు. సో రైట్. సో దీనివల్ల ఇప్పుడు మీకు ఏమైంది? ఓకే, కానివ్వండి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ దాని కాదు, ఏది ముడతారనే దాని గురించి కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ల్యాండ్ ఫోన్ వాడట్లేదు అసలే, మీకు ల్యాండ్ ఫోన్ సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయండి? ల్యాండ్ ఫోన్ సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయా? ఇప్పుడు నేను 10 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్ ల్యాండ్ ఫోన్ వాడక, మొబైల్స్ వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఫోన్ లేదు. ప్లస్ ఈ తిరుగుడే కాబట్టి నాకు ఇంకా ఇల్లే సరిగలేదు, మా బ్రదర్ ఇంట్లో ఉంటాను, మా ఇంట్లో ఉంటాను, ఇక్కడ ఉంటాను తప్ప నాకు ఇల్లు అంటూ లేదు. అంటే ఏంటి, ఇప్పుడు నేను మొబైల్ యూజ్ చేస్తున్నాను, నాకు ల్యాండ్ ఫోన్ గురించి ఆలోచనలు వస్తాయా? మో ల్యాండ్ ఫోన్ ఇట్లా వాడాలి, వైర్ ఉండాలి, ఒకటే ప్లేస్లో కూర్చోవాలి, సీక్రెట్స్ మాట్లాడలేము, వాడిని పిలవాలి, ఏవో ఉంటాయి కదా ఆలోచనలు, ఈ వైర్ కట్ కాకుండా చూసుకోవాలి, ఈ ఆలోచనలు ఇప్పుడు నాకు వస్తాయా? వస్తాయండి, రావు. ఎందుకు రావట్లే? వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? ఆల్టర్నేటివ్ కానీ వచ్చింది కాబట్టి వాడట్లేదు, లేకుంటే చచ్చుకుంటూ వాడాల్సిందే. ఉన్నతమైంది కనుక్కున్నాను, కనుక్కున్నామంటే ఏదో వాడుతున్నాం, ఉన్నతమైంది, సింపుల్గా, ఈజీగా, సౌకర్యంతో కూడుకున్నది కనుక్కున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ల్యాండ్ ఫోన్ వాడట్లేదు, దానివల్ల దానికి సంబంధించిన ఆలోచనలు డిలీట్ అయిపోయినాయి. ఎస్ఆర్నో? క్లియర్గా అర్థమైందిగా ఎగ్జాంపుల్? అదేవిధంగా మీరు కర్మ నుంచి బయటికి రావాలంటే కొత్తది కనుక్కోవాలి మీరు. ఏంటా కొత్తది? చెడు చేస్తే చెడు వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది, ఇదే కదా మీకు తెలిసింది. కొత్తది కనుక్కోవాలి. ఏంటి? చెడు చేస్తే ఆనందం రావాలి, చెడు చేస్తే దైవం రావాలి, చెడు చేస్తే చెడు చేసిన వాడు వచ్చి థ్యాంక్స్ రా అని చెప్పాలి. పచ్చిసారిని కొడితే థ్యాంక్స్ అని చెప్పట్లేదు చాలామంది, చెప్తున్నారా లేదా? మరి ఆయన కొట్టుకు మన కొట్టుకు తేడా లేదు, అలా కొట్టాడు కదా మనం కొట్టేవాళ్ళు చూడండి, కొందరు కొడుతున్నారు ఆయన కొట్టారు, వీడికి రివర్స్ పడుతున్నాయి అవునా కదా. సో చెడు చేస్తే ఆనందం వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా, ఒకసారి ఆలోచించండి. అలా అని ఎప్పుడు చేయాలా, నేను చెప్పినట్టు చేయాలి ఓకేనా, ఎలా పడితే అలా చెడు చేస్తే దెబ్బ పడుతుంది, నేను చెప్పినట్టే చెడు చేయాలి. అలాగే నేను చెప్పినట్టు మంచి చేస్తే ఆనందం వచ్చింది అనుకోండి, అద్భుతంగా ఆనందం ఉంది ఏదంటే అది మీకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా. అప్పుడు ఏది ఉపయోగిస్తారు, చెడు చేస్తే ఆనందం వచ్చేది ఉపయోగిస్తారా, చెడు చేస్తే చెడు వచ్చేది ఉపయోగిస్తారా, మీరు చెడు చేస్తే కర్మలు అంటుకోకుండా ఎప్పుడు ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉండేది కావాలా, చెడు చేస్తే చెడు వచ్చేది కావాలా, ఇద్దరికి మాకు అదే కావాలి, చెడు చేస్తే ఎందుకు చెడు చేస్తున్నాము చేయకుండా ఉండలేము, ఇక్కడ చెడు చేస్తే చెడు వస్తుంది భయం, మళ్ళీ మంచి చేస్తే మంచి వస్తుందని ఇప్పుడు కొత్త అనుమానం పెట్టాను కదా నేను, ఓ మంచి చేస్తే ఇంకో జన్మెత్తాలమ్మ దానికి దరిద్రం మంచి తీసేయండి అన్న ఊరిని అమ్మ, ఇప్పుడు ఎట్లా బతకాలరా బాబు ఈయన దగ్గరికి వెళ్ళి ఇంకా అనుమానాలు ఎక్కువ చేశాడు అనుకుంటున్నారు మీరు అవునా. సో కాబట్టి మంచి చేస్తే బంధం, అది కూడా బంగారు సంఖ్యలు, రోజు హాయ్ అనిపించుకోవాలి ఇంకో తోటి అంటే ఏం చేయాలి, ఎప్పుడైనా ఆమెకు నచ్చినట్టుగా ఉండాలి, దరిద్రం బతుకున్నా బతుకు, కోపం వచ్చినట్లనే ఉండాలి ఎందుకంటే హాయ్ అని లేకుంటే శత్రుత్వం ఏర్పడుతుంది. సో మనం అనే హాయ్ రియల్ హాయ్ కాదు, ఏమో ఎప్పుడు అన్న అవసరం ఉంటుందేమో అని హాయ్ అనడం తప్ప రియల్గా లేదు, లోపల మాత్రం తిట్టుకోవడం. ఎంత ఆనందమో చూడండి, ఎట్లా నవ్వుతున్నారో నిజాలు చెప్తుంటే, సత్యం. సో కాబట్టి కొత్త మార్గం కనుక్కున్నానండి నేను, తిట్టినా మనకు దివ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, బయట ఏమన్నా కానీ మనం మాత్రం హాయిగా ఉండాలి. ఒకవేళ కర్మ వచ్చినా దాన్ని హాయిగా ఈజీగా తీసుకోగలగాలి, బాగుంటుందా లేదా అలా ఉంటే. అలాగే మంచి మరి చేయాలి, కొద్దిగా సాధారణ కొత్త ప్రయత్నం చేయాలి, కొన్ని రోజులు కొద్దిగా కష్టమే కానీ రెగ్యులర్గా చేస్తే ఈజీ అయిపోతుంది. 24 అవర్స్ సాధన ఎవరు అడిగారు ఎన్సేపు చేయాలని, 24 గంటలు చేయాలి నేను చెప్పింది, శ్వాస మిధ్యాస కాదు అది, ఒక 15 నిమిషాలు 1 గంట మీ సమయాన్ని బట్టి 2 గంటలు 3 గంటలు చేస్తారు, కళ్ళు తెరిచినప్పుడు నేను చెప్పిన సాధన ఉంటుంది ఇది, 24 అవర్స్ చేయాలి ప్రతిదానికి ఓకేనా. సో చెడు చేసినా అద్రిపోయేలాగా ఉండాలి, సూపర్ ఉండాలి, రిటర్న్ వచ్చినా దాన్ని ఈజీగా తీసుకోగలగాలి సరదాగా ఆడుతూ పాడుతూ. అలాగే మంచి వచ్చినా మంచి వల్ల కూడా, ఎందుకంటే మంచి కూడా పెద్ద బంధం అయి కూర్చుంది, బంగారు సంఖ్యలు అయి కూర్చున్నాయి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, 2 రోజులు స్టార్ట్, ఏ చాటింగ్ ఎవరితో చేస్తున్నావు స్టార్ట్, ఇక ఫైటింగ్లు, ఆమె అయితే మొబైల్ వాడదు కాబట్టి ప్రాబ్లం లేదు, చాటింగ్ ప్రాబ్లం లేకుంటే మొబైల్ ఉండుంటే ఇక వాళ్ళు ఆయనకి ఇప్పటికి కూడా టెన్షన్, ఏమి ఎవరితో చాటింగ్ చేస్తా అన్న చెప్తున్నాను, చాటింగా అంతే, చాలామంది ఎవరికి కొందరికి ఇంట్లో వైఫై పెట్టుకున్నారు, ఎవరు మెసేజ్ పంపించట్లేదు, ఏం చేస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళకి హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్, మరి ఏం చేస్తారు బయట నుంచి రావట్లేదు మెసేజ్లు. సో కాబట్టి ఇంట్లోనే చాటింగ్, డైరెక్ట్ చాటింగ్ చేస్తున్న వాళ్ళకి మొబైల్ కూడా అవసరం లే, పర్వాలేదు బాగుంది అందుకే రిలేషను, అంతే ఇవన్నీ అవసరమే ఉంది. రియల్ చాటింగ్ అంటే అదే, మనకు అన్ని ఫోన్లో బాగా చాటింగ్, గుడ్ నైట్ రా గుడ్ బై రా, కళ్ళు ముందు కనబడితే దరిద్రం ఇది ఎందుకు వచ్చిందో అన్నట్టు ఉంటుంది, అది అంత దూరం ఉన్నప్పుడే దూరపోకుండా నులుపు అన్నట్టు, దగ్గరికి రాగానే అన్నీ కనబడుతుంటాయి మనకు. సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, ఏం చెప్తున్నాను, ఏది చేసినా అది మంచిగా చెడుగా విభజించొద్దు, ఇది మంచి చేసా ఈ చెడు చేసా వదిలేయండి, ఆ దరిద్రం మంచి చెడుని వదిలేయండి, మంచి చెడు ఖచ్చితంగా చేరండి, వదిలేయండి అంటే వదిలేయండి కాదు నా ఉద్దేశం, మంచి చెడు అని విభజించే మీ బుద్ధిని వదిలేసి మంచి ద్వారా పరమాత్మకు, చెడు ద్వారా పరమాత్మకు డోర్ వేసారు అంటే చూడండి ఏం జరుగుతుందో, రిటర్న్ ఎలా వస్తుందో, అన్ని దరిద్రంగా చేద్దాం అబ్బా. చాలామంది క్లాస్లో మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాను నర్సాపూర్లో, వాళ్ళు అతి కష్టం మీద నన్ను క్లాసుకు పిలిచారు, ఎందుకంటే ఎవరో చెప్పారట ఓ శ్రీధర్ చాలా డేంజర్ వీడు అంతా ఏదో నెగిటివ్ అని ఏదో ప్రచారం చేశారట, ఎందుకు ఇంత ఇన్ని ఇట్లా అంటున్నారని ఒక ఆమె కోపం వచ్చేసి, ఆ మాస్టర్ ఆమె వీడి దగ్గర ఏది ఏమి ఉంది అని ఎందుకు ఇంత భయపెట్టిస్తున్నారు మమ్మల్ని, ఆమె క్లాస్ పెట్టింది 3 గంటల క్లాసుని ఫ్లాట్, ఇక 3 రోజులు 3 క్లాసులు తిప్పేసింది నన్ను, మొత్తం క్లాస్ ఎంత అయిపోయాక అన్ని వినే నా క్లాస్ సూపర్ సార్ సూపర్ సార్, పెద్ద పెద్దవాళ్ళు కూడా అని లాస్ట్కి ఒక సజెషన్ చెప్పారు, సార్ దయచేసి దరిద్రం అనే పదం వాడకండి సార్, కోపం వాళ్ళకి అలవాటు లేదు కదా, నేను రోజు వాడి వాడాలి దరిద్రం అంటే దరిద్రం వస్తుందేమో అని, రాని దరిద్రం తర్వాత ఇంకో పదం కూడా వాడు అదృష్టం కూడా అనుకో, అది కూడా వస్తుంది ఎందుకు రాదు, ఇది వచ్చినప్పుడు అది ఎందుకు రాదు, దరిద్రంలో దరిద్రం అనుకుని అన్ని వచ్చే విద్య నేర్పుతున్నాను కదా, ఏ నువ్వు ఏ చేసినా అని రావాలంటున్నా నేను, నువ్వు తిట్టినా కానీ అని రావాలి, నీకు తిట్టు రావాలి, పొగడత రావాలి, న్యూట్రల్ రావాలి, డివైన్ రావాలి, పరమాత్మ రావాలి, అందరూ ఉండాలి, ఉంటే బాగుంటుందా లేదా? అన్నీ వస్తే బాగుంటుందా లేదా? అన్నీ ఉంటే బాగుంటాయా లేదా? ఏది చేసినా అన్నీ ఉండాలి. కానీ అందరికీ అన్నీ లేవండి. చెడ్డవాడికి కొన్ని ఉన్నాయి, మంచివాడికి కొన్ని ఉన్నాయి. కానీ ఒక పరమాత్మకే వాడు ఏది చేసినా అన్నీ ఉంటాయి వాడి దగ్గర, దైవానికే. మరి ఆ దైవిక గుణాన్ని పెంచుకోవాలి. మరి ఇది దైవిక గుణాలు నేను చెప్పేవండి. ఓకేనా? అర్థమైంది కదా? సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి? ఏది వస్తే దాన్ని దైవంగా ఇష్టంగా అనుభవించాలి. ఎప్పుడైతే ఇష్టంగా అనుభవిస్తారో, సో ఇప్పుడు ఆగామి సంచిత కర్మల దగ్గర ఉన్నాను కదా. సో సంచిత కర్మలు దగ్ధం చేయాలంటే ఏం చేయాలంటే, మీకు కొత్త రిజల్ట్ రావాలి. కొత్త రిజల్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మీ లోపల ఫిక్స్ అయిపోయింది ఒక భావన, ఏంటి అనారోగ్యం చెడ్డది. ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు హాయ్ అనారోగ్యం అనండి, హాయ్ హౌ ఆర్ యూ, సారీ నేను రోజు హేట్ చేశాను, ఇప్పటి నుంచి లవ్ చేస్తాను, నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నన్ను ఆనందం వైపు తీసుకెళ్ళు, లేదా నన్ను ఆరోగ్యం వైపు తీసుకెళ్ళు అనండి. అని నేను చెప్పినట్టు సాధన చేశాను అనుకోండి, డింగ్ అని తగ్గింది అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీయా? ఇంకా అలా తగ్గింది కాబట్టి దరిద్రంగా క్లాస్ పెట్టింది ఇప్పుడు ఆమె. ఆమె ఎవరో నాకు తెలియదు, ఎప్పుడో ఏదో ఫోన్ నెంబర్ ఏదో వచ్చింది నా ఫోన్లో, ఏదో పోయి మెసేజ్ పంపించాను, చదివినేసింది, ఏదో చేసింది, రిజల్ట్ వచ్చింది, ఫోన్ చేస్తాను మధ్య మధ్యలో. సో ఇప్పుడు మీరు దేన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ టైం? హాయ్ అంటారా? నెక్స్ట్ టైం రోగం కానీ దరిద్ర రోగం మళ్ళీ వచ్చింది అంటారా? ఒకవేళ వచ్చినా, ఒక ఫస్ట్ అనిపించినా, మళ్ళీ ఇది కూడా సపోర్ట్ చేసేది ఉంది కదా దీంట్లో, మొన్న వచ్చి తగ్గింది కదా, మళ్ళీ హాయ్ అంటారు, మళ్ళీ తగ్గింది అనుకో, ఇట్లా రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు అనారోగ్యం చెడ్డదైన భావన ఉంటుందా, మాయమవుతూ ఉంటుందా? తగ్గుతుందా లేదా? అల్టిమేట్గా రోగం చంపుతుందనే భావన ఉంటుందా, తగ్గుతుందా లేదా? ఇప్పుడు నాకు రోగం వచ్చినా, పెద్ద పెద్ద రోగాలు వచ్చినట్లు కూర్చుంటా, హాయ్ రా ఏం చేద్దావురా నొప్పి, ఇప్పుడు ఎందుకు వస్తావు, ఇప్పుడు ఎట్లా తగ్గించుకుంటావు, ఏం చేస్తావు, ఇట్లా మాట్లాడుతుంటుంది అంటే సరదాగా. సో ఇలా మాట్లాడినప్పుడు నాకు అసలు రోగం రాగానే చంపుతుందనే ఆలోచన కూడా రాదు కనీసం. అంటే 12-14 ఏళ్ళు నేను చేస్తున్నాం కదా సాధన, ఇప్పుడే ఉంటాయి, రోజు ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చాక ఇంకా భావన ఎక్కడ ఉంటుంది? రాగానే కొంచెంసేపు తిట్టుకుంటా, నాకు కోపం వస్తే తిట్టుకుంటా కూడా, నీ అబ్బాయి ఇప్పుడు వస్తావు నీకు బుద్ధిదా అని తిడతాను, మళ్ళీ సరే ఓకే యాక్సెప్ట్ ఎందుకు వచ్చావు ఏంటి అని అని ఆ ఫ్రీడమ్ కూడా ఉంది మనం, సరదాగా కొట్టుకోవాలి తిట్టుకోవాలి కలిసిపోవాలి. ఓకేనా? సో అలా చేయడం వల్ల ఇప్పుడు నాకు అంత నెగిటివ్ ఆలోచనలే రావు. అంటే ఏం చచ్చిపోతా, ఏదో చేస్తుంది, లేదా వ్యామంలో పడేస్తుంది, ఇలాంటి ఏ ఆలోచనలు లేవు. ఓకేనా? దీనికి కారణం ఏంటి, నేను అనారోగ్యం ద్వారా పరమాత్మ దగ్గర చేరడమే కాకుండా అనారోగ్యం ద్వారా ఆరోగ్య స్థితికి కూడా వచ్చాను. నన్ను అనారోగ్యమే ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళింది, నన్ను చీకటే వెలుగు దగ్గర తీసుకెళ్ళింది. ఏ చీకటి నువ్వే నన్ను వెలుగు దగ్గర తీసుకెళ్ళు అని దాన్ని ఇష్టంగా అనుభవించంగానే డింగ్ అని చీకటి మారిపోయి వెలుగు ప్రత్యక్షమైంది. కొద్దిసేపు అయ్యాకనే కావచ్చు, వచ్చిందా లేదా వెలుగు, దైవం వచ్చిందా లేదా? అప్పుడు చీకటి పట్ల ఏ భావన ఉంటుంది నాకు, దివ్యమైన భావన ఉంటుందా, దరిద్ర భావన ఉంటుందా? దివ్యమైన భావన వస్తుందా లేదా? ఎప్పుడైతే దివ్యమైన భావన వస్తుందో, మీరు దీన్ని కంటిన్యూస్గా ఉపయోగిస్తారో, ఆటోమేటిక్గా కర్మ సిద్ధాంతం నుంచే బయటకు వచ్చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం నుంచే, కర్మ సిద్ధాంతం బేస్ అయింది మంచి చెడు అనే, మంచి చెడు వల్లనే కర్మ సిద్ధాంతం ఏర్పడింది. ఇప్పుడు మంచి కాదు చెడు కాదు మీరు చేసేది, దివ్యమైన పనులు. ఇప్పుడు కర్మ ఎక్కడ ఉంటుంది, ఉంటుందా? ఇది మంచి చెడు విభజించి ఇది దీని ద్వారా ఇది వస్తుంది, దీని ద్వారా ఇది వస్తున్నప్పుడే కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు మంచి లేదు చెడు లేదు అంతా దివ్యమే అనుకుంటూ దివ్యంగా సమదృష్టి ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా ఉంది నీకు? నువ్వు ఎవరికి మంచి, నువ్వు మంచి చేస్తున్నావా? చేసినా అది మంచి కాదు, లోపల ప్రేమ పెట్టుకొని ఏదో చేస్తున్నావు, ద్వేషంతో రగిలిపోయి చేయట్లేదుగా, లేదా చెడు ద్వేషంతో రగిలిపోయి చేయట్లేదు, మంచి రాగంతో చేయట్లేదు, రాగద్వేషాలకు అతీతంగా చేరుతున్నారు, చేరి చేస్తున్నారు. కాబట్టి మీరు టోటల్ కర్మ సిద్ధాంతం నుంచే బయటకు వస్తున్నారు. అంటే ఒకటేసారి ప్రారంభము ఆగామి సంచిత కర్మ .com అంటే అనారోగ్యానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో దగ్ధమైపోతాయి. అట్లాగే కోపం వచ్చింది, కోపం రాగానే నేను చెప్పినట్టు అనుభవించి దైవం దగ్గర చేరారనుకోండి, కోపం మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కోపం తిట్టంగానే వాడు ఇంకా డబ్బులు ఇచ్చాడు అనుకోండి సపోజ్, ఇప్పుడు ప్రతిసారి కొట్టంగానే ఏం చేస్తున్నాడు, కొట్టంగానే అందరూ ఏం చేస్తున్నారు, సార్ నన్ను కొట్టాడు అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటే కొందరు కొట్టించుకోవడానికి వెళ్తారు అక్కడికి, అవునా కదా, ఎప్పుడు కొడతాడా అని చూస్తారు, కర్మలు పోతాయని. అవునా? కొట్టడం వల్ల ఇంకేమొస్తుంది, రిటర్న్ ఏమొస్తుంది, కొట్లు రావట్లేగా. ఆయన ఎందుకు చేస్తున్నాడు ఆయనకు తెలుసు, అది మనకు తెలియకపోవచ్చు, అది అవునా కదా. సో కాబట్టి ఇట్లా ఎప్పుడైతే కోపం ద్వారా కూడా, కోపం తిడితే మీకు రిటర్న్ ఆనందం వచ్చింది అనుకోండి, రిటర్న్ ఫ్రెండ్షిప్ే వచ్చింది అనుకోండి, రిటర్న్ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే సారీ అని చెప్పారనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఇక్కడ క్లాస్ చెప్తాడు హైదరాబాద్లో, లెక్చరరు, వాడు క్లాస్ ఎలా చెప్పాలో నేను వాడి లెక్చరర్ వాడికి నేను చెప్తాను ఇలా చెప్పాలని. అరే ఇలా చెప్పరా ఇలా చెప్పరా అని చెప్పి, ఒకసారి ఏమైంది డిగ్రీ చదువుతున్నాడు ఒక ముస్లిం అతన్ని సరిగ్గా క్లాస్ బాగా గోల్ చేస్తున్నాడు, ఏళ్ళు వేసి కొట్టాడు, వీడు సన్నగా ఉంటాడు, ఆడు కొట్టేశాడు, కొట్టాడైతే కొట్టాడు, తర్వాత భయం ఏంది వీడు ముస్లింలు అని కొట్టేస్తాడు, వాడు బండగా ఉన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడు, ఆడు కొడితే నా పని అవుట్ అని భయపడ్డాడు. భయపడగా నేనే నాకు చెప్పాడు, చెప్పగానే ఏం పర్లేదు యాక్సెప్ట్ చేయి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయి, దాని ద్వారా రాగద్వేషాలకు అతీతంగా చేరు అన్నాను. అలా చేరే వెళ్ళిపోయాక తెల్లవారు వెళ్ళిపోతే క్లాస్కి వెళ్తే వాడు వచ్చేసి, సారీ సార్ నాదే తప్పు సార్, నేనే తప్పు చేశానని వాడు ఒప్పుకున్నాడట. అంత ఉండి ఇంత అలా ఉండాడు, ఓ స్టూడెంట్ అయ్యి ఒప్పుకుంటాడు రండి ఇవాళ రేపు, తప్పు చేసినా అదేమో మార్చాలని ప్రయత్నం చేస్తారు. కానీ అతను ఇలా చేయడం వల్ల వెంటనే ఫ్రెండ్ అయిపోయాడు తెల్లవారు. మా నాన్నగారు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారే, సో మా నాన్నగారు ఫుల్ కోపిస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి, కోపం ఎందుకంటే ఆయన సిస్టమేటిక్ మనిషి, అక్కడ వస్తువు పెడితే అక్కడే పెట్టాలి, ఇక్కడ వస్తువు ఇక్కడే ఉండాలి, కొద్దిగా అడిగినా తిట్టులేక తిడతారన్నట్టు. సో మేము జాగ్రత్తగా ఆయన ఏమైనా వస్తువులు ఆయన లేనప్పుడు తీసినా వెంటనే జాగ్రత్తగా పెడతాం, అయినా కానీ పట్టేస్తాడు దాంట్లో, ఎట్లా పడతారు బాబు అని నేను అనుకునేవాడు. ఒకసారి ఏమైంది, ఆయన షేవింగ్ మిషన్ ఉన్నది తీసాను, ఆయన బాక్స్లో పెట్టుకుంటారు, తీసి వాడుకొని మళ్ళీ అక్కడ పెట్టాను, పెట్టాక ఇంటికి రాగానే ఎవరు తీసాడు రా షేవింగ్ ఎట్లా, ఫస్ట్ తిట్టాడు, తిడ్డాక పడ్డాక సరే ఒప్పుకున్నాను నాన్న నేనే తీశానని. నాన్న నీకు ఎట్లా తెలిసింది నాన్న కరెక్ట్గా పెట్టాను కదా అంటే, అరే నేను మూత ఇట్లా 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 తీసేలాగా పెడతాను రా, నువ్వు ఇట్లా పెట్టావు ఇట్లా దివ్వలేకపోయినా అదే ఎవడో పుట్టాడు అని అర్థమైపోయింది నాకు. ఓర్ నాయన ఇంత ఇట్లా సూక్ష్మంగా పెట్టుకుంటాడు అని అప్పుడు అర్థమైంది. సో ఇలాంటి సిస్టమేటిక్ మనిషి, నేచురల్గా మనం కోతులం పిల్లలు ఎట్లా ఉంటాం, ఇక తిట్లు తప్పవు కానీ లోపల మాత్రం బయటికి నాన్న లోపల దొంగ నాకు అవసరం, ఇంకా కడుపున పుట్టా తిట్టుకుంటాంగా తిట్టుకునేవాడిని. మేడం నిద్రపోతున్నారు ఏమే, సో తిట్టుకునేవాడిని. సో నేచురల్గా నాన్న దగ్గర నుంచి కూడా రిట్లో తిట్లు వచ్చేవి. ఎప్పుడైతే ఈ ధ్యానం ఈ జ్ఞానం తెలిసిందో ఏం చేశానంటే, ఫస్ట్ తిట్టుకున్నాను బాగా, తిట్టుకున్నాక మన దాన్ని మా నాన్నతో ఫ్రెండ్షిప్ చేశాను, ఎలా సాధన చేయాలి తర్వాత చెప్తాను. ఫ్రెండ్షిప్ చేశాను, చేశాక ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు అంటే మా నాన్న ఇంకా మొత్తం నా మాటనే వింటాడు, నన్నే అడుగుతాడు ప్రతిదానికి. మా అమ్మ కూడా అరే శ్రీధర్ నువ్వు చెప్పరా నువ్వు చెప్తుంటాడని అంత ఫ్రెండ్ అయిపోయాడు. చనిపోయాడు ఒకరోజు ముందు కూడా నాతో షేవింగ్ చేయించుకోండి, ఆయన నీట్గా ఆయన స్ట్రక్చర్ అయినా అది కూడా ఇంకా మంచిగా ఉంటాడు, హైట్ కరెక్ట్గా ఉంటాడు, ఆయన రోజు నీట్గా షేవింగ్ తీసుకునేవాడు. ఆ చనిపోయేంత వరకు తీసుకున్నాడు. ఆ లాస్ట్ 10 డేస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన షేవింగ్ తీసుకోలేడు కదా, వాటర్ తోటి బెడ్ తోటి తీసుకునేవాడు. నా దగ్గర ఏమో మామూలుది ఉంది, వాటర్ అవసరం లేకుండా ఇలా అంటే వచ్చేది మిషన్, అరే నువ్వు దూరా అనే అని మా నాన్న బెడ్ మీద పడుకుంటే నేను ఇలా ఇలా అని తీసేస్తాను, ఎంత సంతోషపడ్డాడు ఆయన. సో అంత ఫ్రెండ్ అయిపోయి ఒక్కొక్కసారి కోపం ఏంటి అని అట్లా చేస్తావు అంటే పర్లేదు అరే ఓకే రా అయితే పర్లేదురా అంటాను. అంటే అంటే కోపిస్తుంది, నా దగ్గర ఫ్రెండ్లీగా అయిపోయేవాడు, నేను తిట్టినా పడేవాడు. నేను ఆశ్చర్యపోయింది ఇదేంత బాబు ఇన్ని రోజులు ఇట్లా తిట్టాడు, ఇప్పుడు లోపలికి వెళ్ళి కోపం కూడా పర్ఫెక్టే, ఆయన అర్థం చేసుకొని అంత ఫ్రెండ్లీగా ఓహో ఆయనకి అలా అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది, ఓహో ఆయనకి రాగం ఉంది కాబట్టి ఆయన కోపం వస్తుంది, నేచురలే కదా రాగం ఉంటే కోపం రావడం, మనకు కూడా అదే వస్తుంది కదా. సో ఆయన పర్ఫెక్టే ఉన్నాడు, మరి ఆయనకి అంతే తెలుసు రాగద్వేషాలు ఖచ్చితంగా చేయడం తెలియదు కాబట్టి ఆయన స్థితికి ఆయన పర్ఫెక్టే, ఆయన కోపం కూడా పర్ఫెక్టే, మా అమ్మ నాన్న ఫైటింగ్లు చేసుకుంటే ఓకే పర్ఫెక్ట్ తిట్టుకుంటున్నారు ఈమెకి. మరి తటస్థంగా ఉండాలి, ఏం చేయాలి, ఈమె రాగం చేస్తుంది ఈమెకి ఏం రాగం ఉంది, ఆపోజిట్లు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఓకే రైట్ యాక్సెప్ట్ అని చూస్తే, ఇటు అమ్మ ఫ్రెండ్ ఇటు నాన్న ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు కానీ ఇద్దరు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్గా మాట్లాడతారు, అరే శ్రీధర్ మీ నాన్న ఇట్లా చేస్తాడరా అని మా అమ్మ చెప్పేది, అరే చూడరా అమ్మ ఇట్లా చేస్తుందా మా నాన్న చెప్పేవాడు, ఇద్దరికి పెద్ద దిక్కు నేను అయిపోయాను, ఏది రాడేవాళ్ళ అబ్బాయి నేను, నేను నాకు వచ్చే వాళ్ళు కష్టాలు చెప్పేవాడు. ఏం జరిగింది ఇక్కడ, ఇద్దరిని అర్థం చేసుకునే స్థితికి వచ్చాను. అండర్స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలుసు ఆమె గురించి తెలవడం కాదు ఆమెను అర్థం చేసుకోవడం ముఖ్యం. తెలిస్తే ఏం లాభం, ఆమె ఏం చేస్తున్నా ఆమె పర్ఫెక్టే, ఆమె లోపల ఏముంటే ఏమేమి ఆలోచనలు ఏవే భావాలు ఏమేమి నమ్మకాలు ఉంటే దాని తగ్గటే ఆమె ప్రవర్తన అలా ఉంది, అవన్నీ తెలియాలంటే ముందు నీ గురించి నీకు తెలియాలి, నీ సాధన నీకు అర్థమైతేనే ఎదుటి వాడిని అర్థం చేసుకోగలుగుతావు. సో ఇది నేను నా మీద నేను సాధన చేశాను కాబట్టి అది మా నాన్న అర్థం చేసుకున్నాం, మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇంత బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతే కంటికి నీ చుక్క నీరు రాలేదు, బికాస్ దెర్ ఇస్ నో రాగం దెర్ ఇస్ నో ద్వేషం. మా అమ్మ చచ్చిపోయినా మా నాన్న చెప్పి చచ్చిపోయినా ఒక చుక్క నీరు రాలేదు, దివ్యంగా చూశాను దివ్యంగా అని చేశాను, దందేం లేదు ఏం లేదు. అప్పుడు దోతి కట్టుకున్నా గుండె తీసుకున్నాను 12 రోజులు బ్రాహ్మణం కదా బాగా ఆచారాలు ఉంటాయి కదా, కూర్చున్నాను వాళ్ళతో పాటు అన్నీ చేశాం ఇద్దరు. అప్పుడు ఒకప్పుడు మా అమ్మ అంటే ఇష్టం మా నాన్నంటే ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే అమ్మ మంచిది సాఫ్ట్ ఈయన రఫ్, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది రెండు యొక్క వాల్యూ ఇంద్ర బాబు అని ఇద్దరిని యాక్సెప్ట్ చేశారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లు అయిపోయారు అక్కడ. అర్థమైందా, సో చూడండి, లోపల నేను జస్ట్ మా నాన్నని చేసింది ఏంటి, లోపల మా నాన్నని అర్థం చేసుకొని ఆయన గుణాన్ని అర్థం చేసుకొని లోపల ప్రేమించాను అంతే జస్ట్. ఆ ప్రేమ అనేది అలా వెళ్ళిపోయింది, అటు అమ్మకి వెళ్ళిపోయింది, ఇటు నాన్నకి వెళ్ళిపోయింది, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి కూర్చున్నారు. ఎవరైనా ఒప్పుకుంటారండి దందెం తీసేసినా మా నాన్న అమ్మాయి ఏమని లేదు, ఎన్ని పనులు పూజలు చేయడం ఆపేసాను, మేము మడి పంచ కట్టుకొని ఇప్పటికీ మా ఇంట్లో భోజనం చేస్తారు, ఎర్ర పంచ కట్టుకొని తినేటప్పుడు కూడా. సో అలాంటి కల్చర్లో ఉన్న ఫ్యామిలీలో పుట్టి ఈ ప్రేమ అనే ఆయుధంతో మాయ చేసి పడేశాను. నేనేం చేయలేదు, జస్ట్ ప్రేమతో యాక్సెప్ట్ చేశాను, పూజలు చేయడం ఆపేసా ఏమని లేదు. అమ్మా ఇంత అద్భుతమైన మార్పులు వస్తున్నాయమ్మా అంటే, అరే కృష్ణుడు భగవద్గీతలు చెప్పాడు రా, కోట్లలో ఒకడు వస్తాడు, ఆ కోట్లలో ఒకడి నువ్వే రా అన్నది మా అమ్మ, నన్ను గుర్తించింది. సరే చేయరా నీకు చేసుకో అని అనేసింది ఆమె. ఫస్ట్ చేసుకోమన్నారు, తర్వాత నేను ఈ రీజన్ చెప్పాను, కారణం చెప్తే అమ్మ నువ్వు బాధపడాల్సిందే చేయట్లేదని నన్ను అంటున్నారు అని అన్నది. అంటే నేను చెప్పాను ఆల్రెడీ పెద్దవాళ్ళు ఇద్దరికి పెళ్లి కాలేదు కదమ్మా ఆరోగ్యం లేక, ఇప్పుడు నాకంటే చేస్తావు, నీ బాధ తీరుతుందా, నేను అంటూనే ఉంటారు ఎప్పటికైనా ఆ పెద్దవాళ్ళు ఇద్దరికి ఎలాగో పెళ్లి కాదు, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకు, వాళ్ళది వాళ్ళే బాగా చూసుకోలేరు. సో వాళ్ళకి సమాధానం చెప్పే వరకు యాక్సెప్ట్ చేసింది నన్ను. మొత్తం పంచపాండవులు. మరి అట్లా ప్రేమ అది ఏం చేస్తుందంటే, లోక కళ్యాణం రియల్ రియల్ సేవ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. న్యాచురల్గా మీరు అన్నట్టు డెఫినెట్గా ఫస్ట్లో చేసుకోమన్నది. సో కాబట్టి కానీ నేను చెప్పాను ఇది పరిస్థితి అమ్మా, ఇది చూడు, ఇది 10 మందికి పంచాలి, ఇంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు, వాళ్ళకే చూపించాను నేను ఎంత సెన్సిటివ్ అంటే, పేరుకు మగవాడిని బాడీ కానీ ఆడతత్వమే ఎక్కువ, వ్యా అని ఏడవడం ధ్యానంకి రాకముందు ప్రతి చిన్నదానికి. 5 కొడుకులలో నువ్వు అనవసరంగా కొడుకై పుట్టేవరా, ఆడపిల్లై పుట్టాల్సింది, నీ మెంటాలిటీ అంటే అదే అనేది మా అమ్మ. అలాంటిది ధ్యానంలోకి వచ్చాక ఈ సాధనలో ఎన్ని సమస్యలు ఏవి వచ్చినా నాకు నేను తగ్గించుకొని చూడడం చూసి ఆశ్చర్యపోయింది ఆమె, మా నాన్న కూడా. అర్థమైందా? సో కాబట్టి ఒక్కటేసారి కర్మలన్నీ ఇక ప్రారంధము ఆగామి సంచితం, అసలు నాకు ఈ జ్ఞానమే తెలియదండి ఈ మొన్న ఈ మధ్యలో వరకు, అసలు ఈ ప్రారంభ కర్మ సంచిత ఆగామి ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఈ 3-4 ఇయర్స్ నుంచి ఇవి బాగా వింటున్నా, ఏంద్రాయ కర్మ సిద్ధాంతం, నేను డైరెక్ట్ కర్మ లేదనుకున్నాను, ఎందుకంటే రామ్తా బుక్లో క్లియర్గా చెప్పాడు కర్మ సిద్ధాంతం అనేది కూడా ఒక నమ్మకమే, ఉన్నదంటే ఉన్నది లేదు అంటే లేదని చెప్పాడు. దాంతో కర్మ సిద్ధాంతం లేదు బాగా అనుకున్నాను, నేను అనుకున్నాను ఏది వస్తుంది అని ఇష్టంగా అనుభవించాను, ఏది వస్తుంది అనుభవించాక స్పందించాను, అదిరిపోయే రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. కానీ మిగతా సొసైటీ వాళ్ళందరూ కర్మలు ప్రారంభం ఆగామి అంటున్నారు, ఇంతకీ ఏంది వీళ్ళు, నేనేం చేశాను, మనకు ఎందుకు కర్మ సిద్ధాంతం ఎఫెక్ట్ కావట్లేదు అని అర్థం చేసుకొని మళ్ళీ రాస్తున్నాను కాన్సెప్ట్, అంటే వాళ్ళు చెప్పేది రాస్తూ మళ్ళీ ఇలా చేయండి కర్మలు చేస్తే దగ్ధమవుతుందని, మళ్ళీ అల్టిమేట్గా ప్రేమ ఇష్టంగా అనుభవించడం ఇదే కాన్సెప్ట్ నేను చేసిందే, కాకపోతే వాళ్ళు చెప్పిన అన్ని కాన్సెప్ట్లను అప్డేట్ చేస్తున్నాను అంత. అర్థమైందా? నేను చేసింది ఏమీ లేదు, మీరు 3 రోజులు అవసరమే లేదు, ఒక్క 10 నిమిషాల్లో చెప్తాను నేను చేసిన. మీరు చేయాల్సింది ఏంటంటే ఇష్టంగా అనుభవించండి కష్టసుఖాలను, తర్వాత స్పందించండి, అయిపోయింది అన్నీ దగ్ధం, టోటల్ కర్మ సిద్ధాంతమే దగ్ధం అయిపోయి ముక్తి పొందుతారండి. సింపుల్గా పదాలు చెప్పాలంటే ఇక దీని గురించి ఇక ఎన్ని రోజులైనా వ్యాఖ్యానం చేయొచ్చు. నా ఒక అనుభవం అయితే 3-4 రోజులు అయిపోతుంది, ఇక అన్ని గ్రంథాలు పట్టుకొని వీళ్ళ పురాణాలు చెప్పుకుంటూ పోతే ఎన్నేళ్ళైనా చెప్పవచ్చు, కానీ సారం మాత్రం ఒకటే, ఇష్టంగా అనుభవించడం దైవప్రసాదంగా, ప్రతి కర్మను చేయడం, కర్మను అనుభవించడం, తర్వాత స్పందించడం. ఓకేనా? క్లియర్గా ఉందిగా, అర్థమవుతుంది కదా? సో కాబట్టి ఈ ప్రారంధం సంచితం ఆగామి కర్మ క్లియర్ కావాలంటే మీరు ఒక కొత్త వస్తువును కనుక్కోవాలి, కొత్త జ్ఞానాన్ని కనుక్కోవాలి. వస్తువు అంటే ఇక్కడ జ్ఞానం, అక్కడ మొబైల్ ఎలాగో ఇక్కడ కొత్త జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఎలా ఉండాలంటే, ఏమి చేసినా మీకు రిటర్న్ ఏం రావాలి, ఆనందం, ప్రేమ, తృప్తి, మీకు బాహ్యంగా డబ్బులు కూడా, ఆరోగ్య సమస్యలు కూడా క్లియర్ అవ్వడం అన్నీ రావాలి. రావద్దా? ఒక ప్రశాంతంతో పాటు లైఫ్ అన్నీ ఎంజాయ్ చేస్తే బాగుంటాయిగా, ఆరోగ్యం కూడా వస్తే రామణ మహర్షి లాగా క్యాన్సర్తో చనిపోవడం కావాలా, క్యాన్సర్ వచ్చినా తగ్గించుకోవడం రావాలా? అయ్యరా కాదు, ఇది క్యాన్సర్ వచ్చి అనుభవించడం ఇష్టంగా అనుభవించడం అది కూడా ఉన్నతమైన స్థితే, కానీ క్యాన్సర్ ఆఖరికి చంపేసింది ఆయన. ఇక్కడ ప్రాబ్లం క్యాన్సర్ది కాదు, ఆయన ప్రాబ్లం. అది ఏదో ఇప్పుడు ఎక్కువ మా నోట్లో నాంతో అందరి నోట్లో, బీపీ షుగర్ ఏమో చంపవు, క్యాన్సర్ ఏమో చంపుతాయి, అందుకే అది ఎక్కువ. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటి క్యాన్సర్ పేషెంట్ తయారాడు వచ్చించావది లేదు చెప్తున్నా, మా అజ్ఞానులకు అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆ చెప్పడం అందరూ అంటున్నారు, కానీ మళ్ళీ అందరూ ఘోరంగా చనిపోతున్నారు దాని ద్వారా, డాక్టర్లు కూడా అంతుపడట్లేదు అది ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అనేది. మొన్న రీసెంట్గా ఒక అతనికి ఇట్లాగే అయింది, క్యాన్సర్ వచ్చింది, పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్, 30 ఏళ్ళు ఉండేవాడికి వెంటనే ఏం చేశాడు డాక్టర్, హాస్పిటల్కి వెళ్ళారు, కీమోథెరపీ అన్నీ చేశారు, 10 డేస్ అయిపోయాక డాక్టర్స్ అన్నీ మొత్తం నార్మల్ అయిపోయి అంతా బాగైపోయింది, ఇక 1 ఇయర్ తర్వాత 1 వీక్ తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ 1 వీక్ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా, కైలాసానికి వెళ్ళిపోయాడు. అంటే డాక్టర్లకే అర్థం కావట్లేదు అది ఏంటి అనేది. రాగద్వేషాలు ఉన్నంత వరకు సంపుతుంది మిమ్మల్ని, క్యాన్సర్ ఊరుకోదు. దాన్ని యాక్సెప్ట్ చేసేంత వరకు వదలదు మిమ్మల్ని. అట్లానే ఉండాలి అంతే. సృష్టి మొత్తం పట్ల ప్రేమ రావాల్సిందే, మీకు వేరే మార్గం లేదు. ఎందుకంటే మీరు దైవాలయం అయ్యే సమయం వచ్చింది, సత్యయుగం రాకపోతుంది అంటున్నారు. మరి సత్యయుగంలో ఎవరు ఉంటారు? ఇలాంటి వాళ్ళు ఉండరు. దివ్యమైన వాళ్ళు ఉంటారు, అన్నీ దైవికమని భావించే వాళ్ళే ఉంటారు. ఇట్లా రాగద్వేషాలు ఉంటే ఆ సత్యయుగానికి అర్హత లేదు. అర్థమైందా? ఓకేనా? సో కాబట్టి మీరు కొత్త జ్ఞానాన్ని కనుక, ఆ జ్ఞానం ఏదో బుక్లో చదివింది నేను చెప్పిన జ్ఞానం కాదు, మీ అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తే మీకు ఆనందం రావాలి. అటు ప్రాపంచికంగా, ఇటు ఆధ్యాత్మికంగా, అటు అంతర్ముఖంగా, బహిర్ముఖంగా, అన్ని రకాలుగా మీరు ఆనందంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కనుక్కోవాలి. అది ఎప్పుడు వస్తుందో, అది ఏంటంటే, అది ఎలా చేయాలంటే మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరి స్పందించండి. కొద్ది కొద్దిగా ట్రై చేయండి. వెంటనే రియాక్ట్ అవుతారు, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఒక నిమిషమైనా కొద్దిసేపమైనా ఆగడానికి ప్రయత్నం చేస్తుంటే మీకు డెఫినెట్గా వస్తుంది. తొందరపడకండి, ఇది ఒక రోజులో వచ్చేది కాదు. మెల్లిగానే నిదానమే ప్రధానం. ప్రతీది అర్థం చేసుకోండి, ఆ జ్ఞానాన్ని పెంచుకోండి. మంచి ఆ మంచి చెడు పట్ల ఆ జ్ఞానాన్ని పెంచుకుంటే మీకు అది వస్తుంది. ఓకేనా? అర్థమైందిగా? సో రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. అర్థమైందిగా? ఇట్లా మీరు ప్రతి విషయంలో, కోపం ద్వారా ఆనందం వచ్చిందా? కోపానికి సంబంధించిన కర్మలు దగ్ధం. అసూయ ద్వారా దైవం దగ్గర చేరారా? అసూయకు సంబంధించిన కర్మలు దగ్ధం అయిపోతాయి. అర్థమైందా? ఎందుకు అంటే ఒకప్పుడు అసూయ వస్తే మిమ్మల్ని నాశనం చేసింది అసూయ, ఇప్పుడు అదే అసూయ దైవం దగ్గర తీసుకెళ్ళింది. అంటే అప్డేటెడ్ వర్జన్ కనుక్కున్నారా లేదా? ఎప్పుడైతే అప్డేటెడ్ వర్జన్ కనుక్కున్నారో అవుట్డేట్ అయిపోతుంది పాస్ట్ది. ఇఫ్ యూ అప్డేట్ అయితే ఓకే, లేకుంటే అప్డేట్ కాకుండా ఏమవుతారు? అవుట్డేట్ అయిపోతారు. సో మీరు అప్డేట్ కావాలి. అప్డేట్ అనేది ఓన్లీ సాఫ్ట్వేర్లోనే జరగట్లే, ప్రతి విషయంలో అప్డేట్ కావాలి. అన్నిటికంటే పెద్ద అప్డేషను ఆధ్యాత్మికంగా జరగాలి. బాడీ పరంగా, మైండ్ పరంగా, సోల్ పరంగా అప్డేషన్స్ రావాలి. నెక్స్ట్ బాడీ మైండ్ పరంగా ఎలా చేయాలో చెప్తాను. సో శారీరక పరంగా కూడా కొత్తగా డీల్ చేయాలి మీరు బాడీతో. ఈ డాక్టర్లు చెప్పే ఈ రకంగా సరిపోదు అది. ఆ జ్ఞానం ద్వారా రిజల్ట్స్ రావు, ఇంపాసిబుల్ అది. ఓకేనా? సో మీరే మందుని కనుక్కోవాలి. అది ఎట్లానే తర్వాత చెప్తా. ఓకేనా? అర్థమైందిగా? క్లియర్గా కర్మ సిద్ధాంతము, మూడు రకాల కర్మలు, ఆ కర్మల నుంచి ఎలా బయటికి రావాలి. సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే, మంచి కర్మలను చెడు కర్మలను ఇష్టంగా అనుభవించండి. ఇష్టంగా చేయండి రెండింటిని. చెడు కూడా చేయాల్సి వస్తుందిగా, మంచి కూడా చేయాల్సి వస్తుంది కదా. ఆమె అబద్ధాలు ఆడుతుంది, ఏదో అంకలు చెప్పింది. సో దాన్ని కూడా ఇష్టంగా ఇష్టంగా అబద్ధాలు ఆడండి, ఇష్టంగా మంచి చేయండి. అలాగే చెడు వస్తుంటుంది మన దగ్గరికి, మంచి చెడు, వాటిని ఇష్టంగా అనుభవించండి కొన్ని రోజులు. ఇలా మీరు సాధన చేసుకుంటూ పోతే టోటల్గా ఒకేసారి మూడు దెబ్బలు, ఏంటది, ప్రారంభం, ఆగామి, సంచితం, మూడు దగ్ధమైపోతాయి. సో దానివల్ల యూ విల్ కమ్ టు ది ప్రజెంట్, ప్రజెంట్లోకి వచ్చేస్తారు. ప్రజెంట్లో ఉన్న దైవంతో ఉంటారు. ఉండడం వల్ల భవిష్యత్తు క్రియేట్ కాదు, అటు గతం కూడా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? రెండు డిలీట్ అయిపోతాయి, అప్పుడు హాయిగా ప్రజెంట్లో ఉంటారు, ప్రజెంట్లో ఉండి కర్మలు చేస్తారు సరదాగా ఆడుతూ పాడుతూ. ఒకవేళ ఫ్యూచర్ డిసైడ్ అయినా రెడీ టు చేంజ్. ఇప్పుడు క్లాసులు రెండు రోజులను పెట్టాం, సడన్గా అవసరం లేదు, ఇవాళ క్యాన్సిల్, నచ్చలే, ఓకే క్యాన్సిల్, దానికి కూడా ఓకే, లేదు ఇంకో రోజు పోస్ట్పోన్ చేయమన్నారు, ఓకే, ఏదైనా జరగవచ్చు. సో ఓపెన్ మైండ్లో ఉండాలి, ఫిక్స్ కావద్దు. ఇది రెండు రోజులే కాసు, ఏమో చెప్పలేము. అది 10 రోజులు ఎక్స్టెండ్ కావచ్చు, కంటిన్యూ కావచ్చు, ఏం చెప్పలేము. లేదా ఇప్పుడే అయిపోవచ్చు, క్యాన్సిల్ కావచ్చు. సో అట్లా ఓపెన్గా ఉంటే మనకు కొత్తది వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఇష్టంగా చేయండి, ఇష్టంగా అనుభవించండి అన్నిటినీ, మంచిని చెడు రెండింటినీ. మన ముందే చెప్తున్నా, ఒక మంచినో రకంగా, చెడునో రకంగా చూడకూడదు. అది ఆధ్యాత్మికం అనిపించుకోదు, అది ప్రాపంచికం అనిపిస్తుంది. ఓకేనా? క్లియర్ ఉందా లేదా కర్మ సిద్ధాంతం? ఈ కర్మ సిద్ధాంతం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనుభవించడం ఎట్లా అని అడగకండి. ఓన్లీ కర్మ సిద్ధాంతం వరకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు దాని గురించి కదా, ముందు కర్మ సిద్ధాంతం గురించి డౌట్స్ ఉన్నాయా లేవా? క్లియరా అందరికి? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను నేను.
చిన్న సవరణ, ఇప్పుడు సత్యం ఇది గురించి చెప్పారు కదా,
యాక్సెప్ట్ చేయాలి. అదే మరి ఇప్పుడు ఎందుకంటే అబద్ధం ఎంత అవసరమో, నిజం ఎంత అవసరమో అబద్ధం చెప్పడం కూడా అంతే అవసరం. సపోజ్ మీరు ధ్యానానికి వస్తున్నారు, మీ ఇంట్లో ధ్యానానికి రావడం పంపించడం ఇష్టం లేదు, ఏం చేస్తారు అప్పుడు? అబద్ధం ఆడట్లే. సరే, మీకంటే అవకాశం ఉంది, లేని వాళ్ళకి ఏం చేస్తారు? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు పరమాత్మ దగ్గర చేరడం కోసం, ఇదంతా దైవికమైన దైవ స్థితికి చేరడం కోసం చేస్తున్నారు. ఈ అబద్ధం ఎందుకు ఆడుతున్నారు? అబద్ధం పట్ల దివ్యమైన భావన రావాలి, వేరే మార్గం లేదు. బికాస్ అబద్ధం ఆడకుండా ఉండలేము, సాధ్యం కాదు, చాలా కష్టం.
సో
అంత దైవికమే, ప్రాపంచికం అనేది లేదు ఇక్కడ. మంచి చెడు రెండింటిని దైవికం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు అంత దైవమే అవుతుంది అక్కడ. అర్థమైంది? ఒక్క పక్షపాతం చూపిస్తే మాత్రం కర్మలు అంటుకుంటాయి. దీనికి ఒక రకంగా, దానికి ఒక రకంగా కాదు కదా. మనం అన్నింటినీ రాగదేశాలకు అతీతంగా చేయడం కోసం ఉపయోగిస్తున్నాం. ఏదో ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాదు అబద్ధం చెప్పేది, ఎవరినో మోసం చేయాలనే ఉద్దేశం కాదు. మీరు పరమాత్మ స్థితికి చేరడం కోసం అక్కడ అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఈ సాధన చేయాల్సి వస్తుంది, 10 మంది దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, క్లాస్ తెప్పించుకోవాల్సి వస్తుంది. అలా ఇంట్లో ఒప్పుకోరు, మరి అప్పుడు అబద్ధం ఆడండి హాయిగా. ట్యాబ్లెట్లు వేసుకున్నాను చెప్పండి, వేసుకోకండి. మరి తప్పదు, మరి ఏం చేస్తాం? మరి ఊరుకుంటారే అండి, మళ్ళీ ఒక లవ్ ఎక్కువ ఉంది మీ పట్ల, ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ నువ్వేమైపోతావు అమ్మా, తెల్లారు ఓడ వండి పెడతారు నాకు, నువ్వు పోయాక, అందుకే నువ్వు పోకమ్మా. సో కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము. కాబట్టి ఏదో దొంగలాగా ఒక ఆవిడైతే వాళ్ళు ఒప్పుకోరని చెప్పేసి ఏం చేసి బాత్రూమ్కి వెళ్ళి రోజు ఒక ట్యాబ్లెట్ పడేసింది, 5-6,000 మందులు వాళ్ళు కొనిపెట్టారు. మరి ఏం చేస్తాం, రోజు కూడా పడేసింది, 3 నెలల్లో పెద్ద రోగం తగ్గించుకుంది. తర్వాత చెప్పింది, నేను ఇలా తగ్గించుకున్నానని. ముందే చెప్తే ఊరుకోరుగా. మొన్న వైజాగ్లో ఒకరి ఇంటికి వెళ్ళి చెప్పాను కదా క్లాసు, వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ చిన్నగా స్కిన్ ప్రాబ్లం వచ్చింది. రాగానే వాడు ఏం చేశాడు, నేను చెప్పాను కాన్సెప్ట్, వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకం అందరు విన్నారు. విన్నాక వాడికి ఏమనిపించింది, కొన్ని సాధనలు చేశాడు, కొన్ని సాహసాలు, కానీ ఇంట్లో చెప్తే వాళ్ళు నానొప్పుకోడు. అంత అయిపోయాక చేస్తే అదేమైంది, కొంత ఇంత పెరిగింది కదా సాధన చేస్తే, ఇంత పెరిగింది. పెరిగాక 10 డేస్లో డింగ తగ్గిపోయింది పూర్తిగా. తగ్గాక ఓ వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చి తగ్గిందని చెప్పి అప్పుడు చెప్పాడట. వాడు ఏం చేశాడు, మందులు అయితే వాడట్లేదు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మందు వాళ్ళు ఆల్రెడీ వాడరు. సో మందులు కాదు కానీ కొన్ని తినమన్నా ఫుడ్ ఐటమ్స్, పడని వస్తువులు అవి తినమన్నాడు. సో అది ఏంటో తర్వాత చెప్తా. సో అలా తిన్నాడు, తిని అన్ని చేశాడు, సాహసం చేశాడు, కథం 1 వీక్లో ప్రాబ్లం క్లియర్, స్కిన్ ప్రాబ్లం. ఓ కొన్ని వేలేళ్ళనే కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాయి కొందరు అలాంటిది, వాడికి కూడా ఎన్ని ఏళ్ళ నుంచి ఉందట అది, కానీ జస్ట్ 1 మంత్లో కూడా క్లియర్ అయిపోయింది ఇక్కడ అంతా. అర్థమైందా? సో కొన్ని మనం చెప్పలేము, ఇంట్లో భర్తకైనా చెప్పలేని పరిస్థితి ఉంటాయి, ఏం చేస్తాం మరి? అబద్ధం ఆడాలి మరి ఇక్కడ. ఇక్కడ నువ్వు ఆ భర్తను మోసం చేయాలనే ఉద్దేశం కాదు, అక్కడ గుర్తుపెట్టుకో. మీ ఉద్దేశం ఏంది? పరమాత్మ స్థితి చేరడం కోసం అక్కడ అది అవసరం కాబట్టి ఎందుకు ఇంకొన్ని ఇబ్బంది పెట్టాలి? ఇంకో మన వల్ల ఇంకోటి భయపడుతుంటారు, అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో అని. కాబట్టి వేసుకున్నామని అవ్వదండి, ఏమైంది? తప్పేం లేదు అక్కడ. ఓకేనా? 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలన్నా, బోర్డు పెళ్లి కోసమే 1000 అబద్ధాలు ఆడవచ్చు అంటే, పరమాత్మ స్థితి చేయడం కోసం 1,00,000 అబద్ధాలు ఆడినా ప్రాబ్లం లేదు. అవునా కదా? సూపరా, చప్పట్లు కొట్టారు మరి 1,00,000 అబద్ధాలు. కానీ ఉద్దేశం మాత్రం దైవం దగ్గర చేయడం కోసమే, ప్రతీకారం తీర్చుకోవడమో ఏదో ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. ఓకేనా? పరమాత్మ అంటే ఎవడో ఏదో మనిషి కాదు, సత్చిత్ ఆనంద స్వరూపం. అర్థమైంది? ఆయనకు రూపం లేదు, ఆనందం, పరమానందం. మనతో మనం హాయిగా ఆహా, ఇంద్రబాబుకు మందు తాగిన రాదా కిక్కు, వేస్ట్, దేనికి పనికి రాదా మందు? అమృతం ప్రవహిస్తుంటుంది బాడీలో, ఆహా ఓహో, అసలు కళ్ళు తిరగబుద్ది కదా, అట్లా ఉంటుంది ఆ ఫీలింగ్. దానికోసం తపన మనం అంతా, అది మనకు దొరకక బయట ఎత్తుకుతున్నాం. ఇల్లు కడితే వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది చేస్తే వస్తుందేమో, అది చేస్తే వస్తుందేమో అని, కానీ అది క్షణికమైనే ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు మరి, దాంట్లో 1% కూడా రావట్లే. ఓకేనా? నేను ఎంతోమంది ఇండ్లకు వెళ్తుంటాను, పెద్ద పెద్ద ఇండ్లకు వెళ్ళి చూస్తుంటాను, వాళ్ళు అన్నీ ఉంటాయి కార్లు అన్నీ, అసలు నాకు ఏం కావాలనిపించదు అది. ఎందుకంటే అంత పెద్ద ఇంట్లో దరిద్రంగా బతుకుతున్నారు, చాలా సారా నా ముందు వచ్చి అడుగుతుంటారు ప్రాబ్లమ్స్. అలానే వద్దనట్లేదు నేను, నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయగలగాలి. ఆ ఇంట్లో ఎంజాయ్ చేసేవాడు లేడు, ఉప్పు తినలేడు, కారం తినలేడు, 2,000 కోట్లు ఆస్తి ఒకరికి. మొన్న ఇంటికి వెళ్ళాం, ఆయన తినేది ఏంది? పొద్దున 4 ఇడ్లీలు, మధ్యాహ్నం ఇంత అన్నాము, రాత్రి 2 పుల్కాలు, 2,000 కోట్లు ఆస్తి. ఎవడు తినాలి ఇప్పుడు దాన్ని? అదే ఆ లైఫ్ అంటే. లైఫ్ అంటే బర్గర్లు, పిజ్జాలు అన్నీ తిని ఆ సినిమాలకు వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేస్తే అది లైఫ్ అంటే. అవునా కదా? ఉప్పు తినడానికి భయపడతా? అదే ఇంకా డీటెయిల్స్ ఇంకా చెప్పలే, చాలా అవి రెండు అయితే ఇక అన్ని వచ్చేసినట్టే దాంట్లో. అన్నీ తినాలి, మరి అరిగించుకునే కెపాసిటీ కూడా రావాలి మరి దానికి. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత చెప్తాను, ఓకేనా? సో కర్మ సిద్ధాంతం క్లియర్గా, రైట్? సో కర్మ సిద్ధాంతం క్లియర్గా డౌట్స్ అని ఉంటే మళ్ళీ తర్వాత అడగండి. ఇప్పుడు అనారోగ్య సమస్యల గురించి చెప్తాను, ఓకేనా? మీకు అది కావాలా వద్దా చెప్పాలి? హాట్ టాపిక్. రేపు రిలేషన్షిప్ గురించి కావాలా వద్దా? ఓ అసలుగా ఇల్లే ఒక ఆశ్రమం కావాలి. ఆశ్రమంలో కేవలం ఇట్లనే ఉండడం కాదు, ఇలా కూర్చోడం కాదు. ఆశ్రమం అంటే చిన్నపిల్లలు కుట్టుకుని జుట్టు పిక్కుని కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, కలిసిపోవాలి, సరదాగా ఉండాలి, అన్నీ ఉండాలి మళ్ళీ ఆశ్రమంలో. అంతేనే కదా, చిన్నపిల్లలాగా ఉండాలి అందరం. అలా ఉంటారు ఎప్పుడు ఇట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, అదేమాత్రం అండి దరిద్రం. ఉండాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఒక గంట రెండు గంటలో, కానీ కళ్ళు తెరిచినప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జుట్టు పిక్కుంటూ మళ్ళీ అందరికి అర్థం చేసుకుని ఒకరు అరే నువ్వు పర్ఫెక్టా నేను పర్ఫెక్టా అని ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుందా లేదా? సరదాగా చిన్నపిల్లల ప్రపంచం రాలో వద్దా? అంటే స్వచ్ఛంగా అయిపోవాలి. స్వచ్ఛమైందంటే అది చిన్నపిల్లల తత్వం. వాడికి కోపం ఉంటుంది, శాంతం ఉంటుంది, అన్నీ ఉంటాయి, దరిద్ర గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి, కానీ స్వచ్ఛంగా ఉంటుంది వాడు. ఆ కోపంలో కూడా ఏదో కొత్త బాగుంటుంది అనిపిస్తుంది. ఆ చూడబుద్ధి అవుతుంది, ఆ కోపం ఇట్లా పొట్టి చేస్తాడు మూతి, మనకు కూడా ఇట్లా పెట్టొస్తాం వాడి దగ్గర, మనకు కోపం రాదని చూస్తే. ఎందుకంటే ప్యూరిటీ ఉంటుంది దాంట్లో, కల్మషం ఉండదు అది. అర్థమైందా? అలాంటి ప్రపంచం రావాలి. రావాలంటే ఇది ఒకటే మార్గం. ఎందుకంటే ఆ పిల్లోడు మూడు గుణాలు ఉన్నాయలేవా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ ఆ స్వచ్ఛత కూడా కలిసింది, దైవం తోడుండి ఆవిడ ఆ గుణాలను ప్రయోగిస్తున్నాడు. వాడికి ఇంకా కలుషితం పూర్తిగా విభజన జరగలే. మీరే దరిద్రంగా పెంచి ఇది మంచిరా, ఇది చెడురా, ఇది వద్దురా, ఇది వద్దురా అంటారు. అయిపోయాయి, విభజన స్టార్ట్ అయిపోయి మీ పెంపకాలు దరిద్రంగా ఉండడం వల్ల వాళ్ళు దరిద్రంగా తయారవుతున్నారు, మీరు దరిద్రంగా తయారవుతున్నారు. కాబట్టి మీరు బాగా దివ్యంగా తయారు కావండి, మీ పిల్లల్ని దివ్యంగా పెంచండి. ఇప్పుడు పర్లేదా, దరిద్రం దరిద్రం పదం వాడుతున్నా. ఇప్పుడు ఏ పదం వాడినా మీకు ఏ ఫీలింగ్ రాదు, మరి ప్రతిదాన్ని ఉపయోగించుకోవాలి. సాధనగా ఉపయోగించుకొని ఆ ఫీలింగ్ను, ఆ నెగిటివ్ ఫీలింగ్ను నేను చెప్పినట్టు ఉపయోగించండి. మీ రోగం మాయం. దరిద్రం అనే పదం వాడినప్పుడు మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో, నెగిటివ్ ఫీలింగ్, దాన్ని నేను చెప్పినట్టు అనుభవిస్తే మీకున్న ఏదో ఒక సమస్య క్లియర్ అయిపోతుందండి. చూడండి, చేసి చూడండి. ఏదైనా కానీ ముందు ఒక దరిద్రమైన పదం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏది ఇష్టం లేదో దాన్ని నేను దివ్యంగా నేను చెప్పినట్టు అనుభవించండి, మీ సమస్య ఏదో ఒకటి క్లియర్ అవుతుంది. ఇట్లా అన్నిటినీ ఇష్టంగా అనుభవించడం ప్రాక్టీస్ చేయండి. మొత్తం కర్మలన్నీ దగ్గం ఎందుకు కాదో చూస్తా, ఛాలెంజ్ కడతాం. నిజంగా మీరు చేయాలి, నాకు తెలిసిపోతుంది మీ మాటలు బట్టి మీరు ఎంత దొంగగా నటిస్తున్నారా, రియల్గా చేస్తున్నారా లేదా. నేను దాంట్లో పండిపోయినా. నేను 15 ఏళ్ళ నుంచి ఎంతో మందిని చూసి వీళ్ళు నిజంగా చేశారా దొంగ నాటకాలా, ఇవన్నీ తెలిసిపోతాయి మాకు క్లియర్గా. దాన్ని అనుభవిస్తే, ఇష్టంగా అనుభవిస్తే ఆ మాటలు ఆ ఫీలింగ్స్ అన్నీ వేరే ఉంటాయి, ఓకేనా? చిన్నపిల్లలాగా అనిపిస్తుంటారు మీరు చూస్తుంటే, అంత సీన్ అంతా మారిపోతుంది, ఆడుతూ పాడుతున్నట్టు ఉంటుంది, ఓకేనా? ఆ నొప్పిని అనుభవించేది కూడా పిల్లల్లాగా బాడీ అంతా ఇట్లా ఊగిపోతారు ఆ నొప్పితోటి కూడా. అంత అలా ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఇష్టంగా ఈ నవ్వుకుంటూ అని అనుభవించడం కాదు, ఆ నొప్పికి తగ్గట్టుగా ఉండాలి. చిన్నపిల్లలు చూడ స్పందించే ఎలా ఏడిస్తే ఎలా ఏడుస్తారో, నవ్వుతే ఎలా నవ్వుతారో, అలా నలవాలి అలా ఏడవాలి. అలా అని అందరి ముందు ఏడ్చారు మెంట్లకి, మళ్ళాంటి వాళ్ళ దగ్గర ఏడవండి, లేదా డోర్ పెట్టుకొని రూమ్లో కూర్చొని ఏడవండి, జుట్టు పిక్కొని సరదాగా చేయాలి. మరి మరి ఇట్లా అనుకుంటే లాభం లేదా, చిన్నపిల్లలు అయిపోవాలి. మరి కావద్దా, మరి మనకు ఆనందం కనబడేది వాళ్ళు ఒక్కళ్ళే పిల్లలే, తర్వాత అంతా దరిద్రం కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇంత బ్యాగ్ వేసుకొని వాడు స్కూల్ స్టార్ట్ అయిందంటే అయిపోయాడు బతుకు బస్ స్టాండ్, 10 కిలోలు బ్యాగ్ వేసుకొని కర్మలం మోస్తున్నాడు వాడు. వాడు ఎప్పుడో ఏదో అవుతాడని పుట్టినప్పటి నుంచి చంపేస్తున్నారు 5 ఏళ్ళ నుంచి ఆయనకి. థర్డ్ క్లాస్ ప్రీ స్కూల్స్ అని వచ్చేసి ఇంకా నిజంగా న్యూ ఇయర్జీ వరల్డ్ వస్తే ఎవరు స్కూల్కి వెళ్ళొద్దండి. అందుకే తల్లిదండ్రుల ముందు సాధన చేయాలంటున్నాను నేను. ఇక్కడ ప్రాబ్లము అంటే తల్లిదండ్రులు కూడా తప్పు కాదు, వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, కానీ మరి అది వాళ్లకు పనిచేయట్లేదు, పిల్లలకు పనిచేయట్లేదు. నేనన్నా సాధించలేకపోయినా నా పిల్లోడన్నా సాధిస్తాడని ట్రై చేస్తున్నారు. ఎక్కడ సాధిస్తారు? నీ జ్ఞానం అదే వాడికి రుద్దుతున్నావు. ఎలా చెప్తారండి మీరు ఆదర్శంగా? ఇప్పుడు ఒకటే, మీరు ఆదర్శంగా కనబడితే చచ్చిన అన్నారు. వివేకానందుని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు తీసుకోవట్లేదు సొంత తల్లైనా? బికాజ్ యు ఆర్ నాట్ ఆదర్శం లేవు నువ్వు పిల్లోడికి. ఆదర్శంగా ఉంటే ఎందుకు తీసుకోరండి నేను అడుగుతాను? తీసుకుంటారు లేదా పిల్లలు? వాళ్ళకేం మెంటల్ ఏం కాదు, అని చెప్తారు వీళ్ళకే కోపాలని మాకు కోపం ఉంటుంది అంటారు, అని తిడతారు డైరెక్ట్ అన్నారా? నేను కూడా అంటే ఎవరైనా మీరు కూడా అంటారు మీ తల్లిని అనలేదా మీ తండ్రిని అనలేదా అన్నారా లేదా? అదే కంటిన్యూ అవుతుంది సేమ్ చైన్ లాగా. మీరేం ఆపుకోలేరు, మీ పిల్లలకు చెప్తారు. ఇంపాసిబుల్. దరిద్ర దీవెనలు దీవిస్తారు ఏంటి, ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండు అని. నువ్వే లేవు దరిద్రం కానీ, నువ్వు ఇంకోటి చెప్తావు. నీ దీవెన వాడి పనిచేస్తుందా? నీ దీవెన పనిచేస్తుందా అండి? మరి ఇప్పుడు దరిద్రాన్ని ఏం చేయాలి? దైవం దగ్గర తీసుకెళ్ళాలి. దరిద్ర అనే పదం ఉపయోగించి అన్ని పంచపక్ష ప్రాణాలతో అన్ని రకాలు తింటూ సిరి సంబంధంతో ఉండాలి. రోజు ఈ దరిద్రం అనే పద రోజు 100 సార్లు వాడతాను. మరి నా జీవితం ఎలా ఉందండి, బాగాలేదా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఏ ఇల్లు లేదు కానీ ఈ అడుక్కునేవాడికి 1000 రకాల కూరలు అన్నట్టు. ఇల్లు లేదు కానీ అన్ని ఇండ్లు నాయ తయారండి, ఏం చేద్దాం? డబ్బులు లేవు కానీ అందరు డబ్బులు. సార్ మీకు ఎన్ని కావాలి చెప్పండి సార్. నేను ఒక ఆయన ఫోన్ చేసి, సార్ మీకు నేను ఉన్నా మాకు ఎవరు లేరా అని అనుకున్నాడు. పెళ్లి కదంటే నాదేమో పాపం వీళ్ళకే ఫీలింగ్ ఉంటుందా అనుకున్నాడు. అని మీకు ఎవరైనా ఎవరైనా అనిపిస్తే చెప్పండి, మేము ఉన్నాం సార్, మీకు ఏదంటే అది ఇస్తాము. ఇంత అద్భుతమైన జ్ఞానం సార్, ఏం జ్ఞానం సార్ అని ఊగిపోతున్నాడు ఆయన. ఏం చెప్పాలి, మా బాధ మాకు ఎక్కువైపోయి ఎక్కడ ఎవరికి ఇంటికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక కొట్టుకుంటున్నాం. ఏం తినాలి అర్థం కాక, కడుపునం ఇంత ఉంది ఇద పెట్టేస్తున్నారు ఫుడ్. రోజు పంచపక్ష ప్రవణాలు 15 ఏళ్ళ నుంచి నా బతుకంతా అదే తయారైంది. ఏదో ఈ జ్ఞానం ఉంది కాబట్టి ఆమెలాగా తయారు కాక ఇలా ఉన్నాను. లేకుంటే నా ఆమెతో డబ్బులు అయిపోయామండి నేను తినే ఫుడ్కు. మళ్ళీ ఎట్లా, నెయ్యి నూనె, జీవితం వచ్చిందే తినడానికి తిను, జీవితం వచ్చిందే సినిమాలు చూడు చూడు అంతే, ఎంజాయ్ ప్రతీది ప్రతీది. అలా అని ఒక మంచిగా చెడును కూడా ఇష్టంగా అనుభవించాలి. అది ఇంపార్టెంట్. ఇక గుర్తు ఓన్లీ మంచినే తీసుకోవద్దు మీరు. మళ్ళీ మంచిగా చేశారా, చెడు వర్కౌట్ కాదు అది. నేను లావు అయిపోయాను ఆమెలాగ, కానీ ఆ కొవ్వు ఏమైనా పెరిగిన మధ్య మధ్యలో ఫీవర్ వచ్చేసి 2 రోజులు మంటలు పుట్టి లోపల అంతా కొవ్వు అంతా తీసి పడేస్తుంది. అయిపోయా మళ్ళీ మామూలే. ఆ విద్య వచ్చినప్పుడు నీకు తినడానికి భయం ఏంటి? రాని కొవ్వు వస్తుందా ఏదో వస్తుందా, కొవ్వు నా ఫ్రెండే రాని ఉంటాను దాంతో నేను చేస్తాను. హాయ్ కొవ్వు వేసేపుంటా ఉండు ఉండు, చచ్చినా పంపించా నేను ఉండు అంటాను. మనకు విద్య వచ్చాక ఏ టెన్షన్ లేదు. జుట్టున్నామే ఎటు పెట్టుకునేం కదంటారే, అట్లా లేని వాళ్ళు ఎటు పెట్టినప్పుడు దరిద్రమే. ఎటు ఉన్నాయి 4 ఇంటికి లేటు. మా అమ్మ ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పేది, జుట్టున్నాం ఎందుకంటే ఆమెకు లేదు అది పెట్టుకేది అంటారు, ఇంకోటి ఏదో యాడ్ చేస్తారు. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేది అందుకే గుర్తొచ్చింది, పాపం ఎక్కడ ఉందో మళ్ళీ పుట్టిందో లేదో. ఓకేనా, ఏం చెప్తున్నా, ఎక్కడికో వెళ్తున్నా. అనారోగ్యం. సో అనారోగ్యం నెక్స్ట్ అంటే అనారోగ్యం అంటే శరీరం. ఇప్పుడు మీకు శరీరం గురించి తెలుసుకోవాలి. ఓకేనా, అన్నిటికంటే అద్భుతం భూమి మీద ఏదైనా ఉందంటే అది శరీరమే, ముఖ్యంగా మానవ శరీరం. ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అనే పదం వాడలేను ఎందుకంటే మామూలు మిషన్ లాంటిది కాదు ఇది. డాక్టర్లుగా సైంటిస్టులు కాదు, యోగులకు కూడా అర్థం కావట్లేదు ఈ బాడీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో. యోగులు కూడా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు, ఈ బాడీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు వాళ్ళకు. తుచ్చమైన దేహం అంటున్నారు. ఊరుకుంటుందా దేహం? నా కొడకను నన్ను తుచ్చమంటావు, నీ సంగతి చెప్పా అంటుంది. తుచ్చమంటాడు ఎవడైనా, కానీ యోగులు చాలామంది ఏమన్నారు, దేహభావన. రామమర్చి గోచి పెట్టుకొని కూర్చున్నాడు, కోపం రాదు దానికి. అందరూ పాయింట్లు వేస్తున్నారు, ఎయిరా పాయింట్ అంటే 7 గోచి. నేను కోచ్ యోగిని, నేను షార్ట్ అయ్యా. ఆ బాడీ ఏమో అడుగుతుంది, మనమేమి ఇవ్వము. దానికి బజ్జీలు తినాలని మనం బజ్జీలు పెట్టము, అదేమో నీ మాట వినాలి. ఎందుకు ఉంటుంది, నువ్వు దానికి ఇచ్చావు అడిగింది, బిర్యానీ ఇచ్చావా, బర్గర్ ఇచ్చావా. పిల్లలు కావాలి, ఎట్లా వస్తారు పిల్లలు? బాడీకి అడిగింది ఇస్తే అది నీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్ఆర్ను కండిషన్ లేవు, నువ్వు కండిషన్లోనే ఉన్నావు, మరి అది కండిషన్లోనే ఉంటుంది. ఇలా చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఎట్లా ఎందుకు తెలుసా? జస్ట్ ఫుడ్ తినమని, నన్ను నచ్చిన ఫుడ్ ఎవడో చెప్పాడైనా ఆపేశారు, తిను ఎందుకు పిల్లలు పుట్టారో చెప్తాను. తిన్నారు పిల్లలు పుట్టారు, 10 ఏళ్ళు పుట్టిన వాళ్ళకు తింటే పుట్టారు. నీకేది ఇష్టమైందో తినాల్సిందే, నువ్వు ఎవరు ఏదైనా చెప్పాను, నువ్వు తిను ఫస్ట్ అన్నాను పుట్టేశారు. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లంకి ఇదా సొల్యూషన్ అంటే, అదే సొల్యూషన్. ప్రేమ అనే సొల్యూషన్ ప్రతిదానికి, ప్రతిదాన్ని దివ్యంగా చూడడమే సొల్యూషన్, ప్రతిదాని ద్వారా పరమాత్మ దగ్గర చేరడమే సొల్యూషన్. ఇంకేం లేదు సొల్యూషన్, నేను చెప్పేది ఒకటే, ప్రతిదాన్ని ఇష్టంగా అనుభవించి దాని దగ్గర చేరండి, అది ఏదైనా కానీ. అర్థమైందా? అన్నిటికొకటే మందు, మందేంటి, మీరు దైవంతో కలవడం. ఆ కలయికలోంచి పుట్టే శక్తే మందు. అర్థమైందా? మందేంటి? మీరు మీ డార్లింగ్ తోటి కలవాలి. ఎవడా డార్లింగ్? దైవం. బయటోడు కాదు దరిద్రుల వలన, అసలు వాడిని ఏం చేసినా మీకు ఏం రాదు, దరిద్రమే అది. బయట మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంతే, ధ్యానంలోనే ఇట్లా అనుకుంటూ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా, కళ్ళు మూసినప్పుడు శ్వాస మీద దాస పెట్టుకుంటూ వెళ్తారు లోపలికి, కళ్ళు తెరిచినప్పుడు హాయ్ నెగిటివ్, హాయ్ పాజిటివ్, హాయ్ బడీ అనుకోండి మీకు మీరే. అలా అనుకుంటూ సరదాగా ఇదంతా ఉంటే చాలు, ఇంకా డార్లింగ్ అయిపోతుంది. మీ రియల్ డార్లింగ్ మీతోటే ఉంటుంది ఎప్పుడు. ఈ అవసరం లేదు, అడుక్కోవాల్సిన అవసరం లేదు, బిచ్చం బాబు లవ్ యువర్ బాబు అని ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లే. ఓకేనా? అలా నిషేధం ఏం లేదు. బయట 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 పెళ్లి చేసుకోవచ్చు, దేనికి ప్రాబ్లం ఏం లేదు. కానీ కడుపు నిండా ఉండి ఇంకోటితో ఉండడం వేరే, ఆకలితోటి ఉండడం వేరే. సో కడుపు నిండిపోయింది, ప్రేమ మనకు దొరికిపోయింది లోపల. ఓన్లీ సరదాగా పంచుకోవడంలో భాగంగానే ఇంకొకరితో ఉంటాం అంతే, ఏదో డిపెండెన్సీ కాదు అక్కడ. అర్థమైంది కదా నేను చెప్పేది? సో కాబట్టి మీరు శరీరం ఒక అద్భుతమైన ఒక జీవి, ఇది దీన్ని ఏమన్నారో తెలియట్లేదు, వర్ణించలేను నేను. ఎన్నో అద్భుతమైన అద్భుతాలు చేస్తోంది ఆల్రెడీ, విచ్ సైంటిస్టులు డాక్టర్లు చేయలేని ఎన్నో అద్భుతాలు. సైంటిస్టులు చేయగలుగుతారా అండి ఒక రక్తాన్ని పుట్టించగలుగుతారా? చేయగలుగుతారా? మనం తిన్న అన్నాన్ని అన్నాన్ని రక్తంగా మారుస్తుంది, గోర్లకు కావాల్సిన గోర్లు, వెంట్రుకలకు కావాల్సిన వెంట్రుకలకు, ఇన్ని చేస్తోంది. ఇదంతా నువ్వు చేస్తున్నావా? బోడింత ఫుడ్ పెడుతున్నావు అన్నా కదా, ఇదంతా బాడీ చేసుకుంటుందిగా. ఈ అద్భుతం చేయగలుగుతుందా? మీరేగా కాకుండా మీరు ఇంకో పిల్లోడికి జన్మనిస్తూ వాడు ఇంతుండి వాడికి కండ్లు ముక్కు చెవులు ఇవన్నీ తయారవుతున్నాయి, బాడీ అంతా పొట్టలో తయారవుతుందో లేదా? ఇంత టాలెంట్ ఉంది, ఇదే మంచి సైంటిస్ట్ చేయగలుగుతాడా? ఓ డాక్టర్ చేయగలుగుతాడా? సాధ్యమా ఇలాంటి మంచిని తయారు చేయడం? ఒకవేళ సాధ్యమైన దాంట్లో ప్రాణం పెట్టగలుగుతాడా? ఓ బొమ్మ తయారు చేస్తాడు కావచ్చు, రోబోను ప్రాణం పెట్టగలుగుతాడా? సో కాబట్టి ఛార్జింగ్ ఏదేదో కరెంటు పెట్టి చేసినా మనసు ఉండదు, హృదయం ఉండదు, దానికి ఏమీ ఉండదు, అవునా కదా? సో ఒక అద్భుతమైన దాన్ని, ఒక ఆయుధాన్ని కనుక్కున్నాడు పరమాత్మ. ఎందుకు? మనం నేనే దేవుడు అని తెలుసుకోవడంలో భాగంగా భూమి మీదకి వచ్చాం. వచ్చినప్పుడు దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరమైంది, దానికోసం ఈ శరీరం అనేదాన్ని పరమాత్మ కనుక్కున్నాడు, మనను అందులో పెట్టి పంపించాడు. పోండ్రా బాబు ఎంజాయ్ చేయండి అని. ఓకేనా? సో ఈ శరీరం ఏది చేసుకున్నా పర్ఫెక్టే. శరీరంలో సహజంగా పరమాత్మ ఏదైతే పెట్టాడో వాటిని మీరు ఉపయోగించుకుంటే చాలు, అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి. ఏం పెట్టాడు పరమాత్మ మన లోపల, మన బాడీలో? మంచివి పెట్టాడు. అవునా? నాలుగు టేస్ట్ చూస్తుంది, పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, వీటి ద్వారా మనం ఎన్నో చూస్తున్నాం, అవునా కదా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు ఉండొద్దు, వాటి ద్వారా ఆగ్రహిస్తే కర్మలు అంటుకుంటాయి, మాయలు ఎరుక్కుంటారు అంటున్నారు, అవునా కదా? చాలామంది ఇది జ్ఞానేంద్రియ అంతర్ముఖం కావాలి, బహిర్ముఖంగా ఉండకూడదు, అలా తెలియదు సగం సగం జ్ఞానం. నేను చెప్పేదంటే పంచేంద్రియాల జ్ఞానేంద్రియాల ద్వారా మీరు ఏదైతే గ్రహిస్తున్నారో వాటన్నిటినీ దివ్యంగా అనుభవించండి అంటున్నాను. మరి ఇవి ఏం గ్రహిస్తున్నాయి? కంటి కన్ను మంచి చూస్తుందా చెడు చూస్తుందా? మరి రెండింటినీ దివ్యంగా అనుభవించండి, అయిపోయి సొల్యూషన్. పరమాత్మ ఈ రెండింటినీ దివ్యంగా చూస్తున్నాడు, మనం ఒకటే దాన్ని దివ్యంగా చూసి ఒక దాన్ని వదిలేస్తున్నాం, అదే ప్రాబ్లం అంతే. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ జ్ఞానేంద్రియాలు ఏదైతే చూపిస్తున్నాయో, కర్మేంద్రియాలు ఏవైతే చూపిస్తున్నాయో, ఏవైతే అనుభవాలు పొందుతున్నామో వాటన్నిటిని చెడు కూడా అనుభవిస్తున్నాం. టాయిలెట్ ఫీలింగ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది, దాన్ని కూడా ఇష్టంగా అనుభవించండి. తప్పదు మరి ఏం చేస్తాం? గబ్బు స్మెల్ మంచి స్మెల్ వస్తుంది, అది కూడా యాక్సెప్ట్ చేయండి, తప్పదు. ఏమి లేదు దాంట్లో, డాక్టర్లు చేపించి వచ్చినా మాకు వాళ్ళు తెలియదు, సగం సగం నాలెడ్జ్ డాక్టర్లు. డాక్టర్లు అంటారు చెడు వాసన పిలిస్తే రోగాలు వస్తాయంటే, ఇది కరెక్టా? తప్ప అబ్బా నా సీడి విన్నారా మీరు ఫస్ట్? అసలేమీ లేదా? అవి విన్నారు కదా, అయితే తెలిసిపోయినట్టే మీకు. మామూలుగా చెడు వాసన పిలిస్తే రోగాలు వస్తాయి కదా వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటున్నారు? మీకు కూడా అదే ఉందా ఫీలింగ్? వాళ్ళకి చిన్నపిల్లల సంగతి, నేను చెడు వాసన జనరల్ గా మాట్లాడుతున్నా. చెడు వాసన అనిపిస్తుంది, కాదనట్లేదు నేను, కాదనట్లేదు, కానీ దానివల్ల రోగాలు వస్తాయి, ఇది కరెక్టా? తప్ప. కావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే చెడు వాసనలో ఎలాంటి ప్రాబ్లం లేదు, చెడు వాసన చెడ్డది కాదు, నా మంచిది కాదు, అది తటస్థంగా ఉంది, న్యూట్రల్ ఎనర్జీ. తర్వాత దానికి మంచి చెడు మనం రూపాలు ఇస్తున్నాము. ఇది డాక్టర్లు చెప్పింది మీరు నమ్మేసి క్రిములు ఉంటాయి అది ఉంటాయని భయపెట్టించేసి వాళ్ళ మందులు అమ్ముడు పోవడం కోసం ఇవన్నీ క్రియేట్ చేసినవి. వినండి వినండి, అదే అదే ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి, ఆగండి ఒక నిమిషం ఆగండి, ఓకే ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పేది ఏంటంటే చెడు వాసన అది మంచిది కాదు చెడ్డది కాదు. మీకు చెడ్డ వాసన పీల్చి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కనపడలేదా అండి మీకు? ఎవరు లేరా భూమి మీద? ఎవరు? అసలు చెడు వాసన చెప్పట్లేదు, డ్రైనేజ్ డ్రైనేజ్ లో దిగుతున్నారు, దాంట్లోనే పుడుతున్నారు, దాంట్లోనే పెరుగుతున్నారు, అక్కడే పక్కకి ఇళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా మనమా? ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఇదేంటండి ప్రతి క్లాస్ లో ఇదే చెప్పేస్తున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? మరి ఇంత మినరల్ వాటర్, ఇన్ని డెటాల్, ఇంత నీట్నెస్, దరిద్రం వేస్తాయిగా, వేస్తేనే కదా. దాని బదులు అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఉండడం బెటర్. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ అక్కడ ఉండమని కాదు, నేనే ఉండట్లే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెడు వాసనలో ప్రాబ్లం లేదు, ప్రాబ్లం మీ డీలింగ్లో ఉంది అంటున్నాను. మీరు దాన్ని సరిగా నాకేం చేయకపోవన్నట్టుగా వాడు ఉంటున్నాడు, దాన్ని అలవాటు అయిపోయాడు, వాడికి ఏం రావట్లేదు, అవునా కదా? లేదు నాకేం చేస్తుంది అంటున్నాడు, ఏది పడితే తినేసి పిచ్చోడైతే మనం తిన్నది కుండీలో పడేసింది తీసుకొని తింటాడండి. ఓ ఇక డాక్టర్లు పెద్ద చరిత్ర చెప్పరు దానికి, ఆ తిన్నారా ఏదో అయిపోతుంది. వాడు నడిచినట్టు నువ్వు నడుస్తావా పిచ్చోడు నడిచినట్టు? శారీరకపరంగా ఆలోచిద్దాం, మానసికంగా పిచ్చోడు కావచ్చు కానీ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు కదా, అన్ని కిలోమీటర్లు ఎట్లా నడుస్తున్నాడు? మేము రీసెంట్ గా నేను కలకట్టాకి వెళ్ళాను, రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాను. ఒక అతను చైనా డాక్టర్ వచ్చాడు, చైనా నుంచి వచ్చాడట, అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగి సమ్ డబ్బులు లేక ఏదో ప్రాబ్లం వచ్చి ట్రైన్ ఎక్కాడు. సో ట్రైన్ స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను, నా పక్కన కూర్చున్నాడు ఆ మహానుభావుడు. కూర్చున్నాక ఏదో మాట్లాడుతున్నాం, జ్ఞానం ఏదో డిస్కస్ చేస్తున్నాం. అతను క్యాన్సర్ స్పెషలిస్ట్ అట, అతనికి ఏదో క్యాన్సర్కి ఏదో ఇలాగ అనుకుంటున్నా రీసెర్చ్ చేస్తున్నా అన్నాడు. నా క్యాన్సర్ అది నేను చెప్పాను, అని ఫ్లాట్ అయిపోయి నా చీసుడు అయిపోయాడు. ఎవరు నేనేదో అప్డేట్ అనుకున్నా, నాకంటే అప్డేట్ నువ్వే, నీదేరా బాబు, నువ్వు నాకు అవసరం అన్నాడు. సో అక్కడ మేము మాట్లాడుతుంటే ఒకటి అన్న ఏం చేస్తున్నాడు, రైల్వే పనిచేసే అతను, ఆ డస్ట్బిన్ ఉంటుంది కదా, ఆ డస్ట్బిన్ తీసేసి చేతితో ఇట్లా అని ఇట్లా పోసేసుకుంటున్నాడు, ఇట్లా అంటున్నాడు పోసేస్తున్నాడు. అరే రోగాలు వచ్చి చస్తావు రా అని అంటున్నాడు. గ్లౌజులు పెట్టుకోరా, గ్లౌజులు వెళ్ళు, అరే నీకు రోగం వస్తుంది. వాడు పెద్ద అతను, మళ్ళీ 60-67 ఏళ్ళు ఉన్నాయి, ఇంకేం వస్తాయి, ఎప్పుడు వస్తాయి రోగాలు. అంటే ఏంటి, దీన్ని బట్టి మనం గుడ్డిగా డాక్టర్లు నమ్ముతున్నాం కానీ రియల్గా చెడు చంపుతుందా? ఇదే కన్నులు పెట్టి చూడండి. నేను అక్కడ ఉండమని చెప్పట్లేదు, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోండి. చెడులో ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అన్న డీలింగు, మనం దాంతో ఉండడం, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, దాంతో సరిగ్గా ఉండకపోవడమే ప్రాబ్లం తప్ప చెడులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎస్ఆర్ ను ఆలోచించండి, మీరు వెంటనే డాక్టర్ను అడగాలి క్వశ్చన్. డాక్టర్లు బ్రహ్మదేవుళ్ళు కాదు, డాక్టర్లు బాడీ గురించి తెలియదు, తెలిసింది 1%, 2%, నేను క్లియర్గా చెప్తున్నాను. బికాస్ దే ఆర్ నాట్ ది క్రియేటర్ ఆఫ్ ది బాడీ, బాడీని సృష్టించింది వాళ్ళే అండి. మొబైల్ రిపేర్కి వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్తారు? పక్క షాపౌట్ దగ్గరికి వెళ్తారా, షోరూమ్కి వెళ్తారా? షోరూమ్ అంటే ఎవరి దగ్గరికి? వాడు ఎవడ ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు కదా, మరి షాప్ దగ్గరికి వెళ్తే బాగుంటుందా, షోరూమ్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసుకుంటే బాగుంటుంది? షోరూమ్ దగ్గరికి వెళ్తే ఒరిజినల్ పార్ట్స్ ఇస్తాడు, వీడని డూప్లికేట్ పార్ట్స్ ఇస్తాడు, అవునా కదా? ఎక్కడ రిపేర్ బాగుంటుంది? సేమ్ వే మీరు కనుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లం వచ్చినప్పుడు, దాన్ని తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు తయారు చేశారు శరీరాన్ని? భగవంతుడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మనకు కావాల్సిన భగవంతుడు లోపల ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళండి, ఎందుకు రాదు చూస్తా సొల్యూషన్. అర్థమైందా? సో కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రాబ్లంకి సొల్యూషన్ లోపలికి వెళ్ళాలి, దైవం దగ్గర చేరాలి. చేరితే ఆయనే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాడు, ఇంకో ఇది ప్రాబ్లం దీన్ని ఇలా డీల్ చేయి, ఇది కా మొత్తం నేను చెప్పే జ్ఞానం అంతా మీ లోపల నుంచి ఆయన చెప్తాడు, అప్పుడు మీరు ఆచరణ చేస్తే రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి బాడీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. బాడీలో మనకు పరమాత్మ మనకి ఏం పెట్టాడు, ఈ బాడీలో తుమ్ములు, దగ్గులు, పిత్తులు అని చెప్తున్నాను నేను, అని చెప్పాలి మంచి. ఈ గ్యాస్ ఇవన్నీ కూడా అవసరమే మనిషికి. ఏ వెహికల్కి వెనుక గ్యాస్ వెళ్ళట్లే ప్రాబ్లమా? లేకుంటే అది అవుటు వెహికల్, అవునా కదా? సో దాన్ని మన బాడీని బట్టే ఈ వెహికల్స్ ఇవన్నీ అనుకున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరమే, ప్రతిదీ తెలిసే పెట్టాడు. మీరు దరిద్ర దగ్గన్నారా ఎవరిని తీరుతున్నట్టు మీరు? కాదు. మిమ్మల్ని అడుగు, తయారు చేసినవన్నీ తిడుతున్నాడు. ఎవరు తయారు చేశారు? డైరెక్ట్ భగవంతునే తిడుతున్నారు. ఇక చూడు, దెబ్బ వేయకుండా ఏం చేస్తాడు? నా కొడక నా సృష్టిని విమర్శిస్తావు, నాకు మెంటల్ అనుకుంటున్నావా, నాకు బాడీ తయారు చేయడం రాదనుకుంటున్నావా, నీకు ఉపయోగించడం రాక నన్ను అంటావా అని టార్చర్ పెట్టి మరి నువ్వు మీరు తెలుసుకునేంతవరకు టార్చర్ పెడుతూనే ఉంటాడు. తెలుసుకున్నాక మీరే బాగా తిట్టరు ఆయన, వే తుమ్ములు రావాలి, దగ్గులు రావాలి, ఒకడేదో ప్రాబ్లం ఉంది అనుకుంటాడు. ఓకేనా? మీరు మెడిసిన్స్ ద్వారా మీకు సొల్యూషన్ రావు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు వాడితే వాడండి, నేను వాడద్దని నేను చెప్పట్లే, కానీ మెడిసిన్స్ ద్వారా సొల్యూషన్ రాదు. ఎందుకు అంటే మెడిసిన్స్ కనుక్కున్నది దైవం కాదు, డాక్టర్. వాడికి సగం నాలెడ్జ్, వాడికి తుమ్ము అంటే తెలియదు, దగ్గు అంటే తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. తుమ్ము రాగానే తుమ్ముకు మంది ఇస్తాడు, దగ్గు రాగానే దగ్గుకు మంది ఇస్తాడు. తుమ్ము రావద్దు, దగ్గు రావద్దు, మరి కఫం ఎక్కడికి పోవాలి లోపల? కఫం, కఫం అంటే ఇష్టమా మీకు? ఉంచుకోండి లోపలే, స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు తెలుసా, మనలో కఫం నిండితే మందుల ద్వారా ఎంత బయటకు వస్తుందో తెలుసా? డాక్టరే చెప్పాడు మనం, నాకు ఈ విషయాలు తెలియదు. ఈ మధ్యలో డాక్టర్లను ఎక్కువ టచ్లోకి వస్తున్నారు, వాళ్ళని అడుగుదాలు చెప్తున్నారు. మందుల ద్వారా 30% కూడా కఫం బయటికి రాదట, 30% కఫం. ఈ విషయం అదే చెప్తాను, ముందు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరకు వద్దాం. 30% కూడా బయటికి రాదట. ఈ చైనా డాక్టర్ తోటి మొన్న మాట్లాడాని చెప్పాను కదా, ఆయనకి ఈ విషయం చెప్తే సార్ 30% కాదు 10% కూడా రాదు బయటకు అన్నాడు. పూర్ణ ఆయన మరి ఎంత గుడ్డిగా నమ్మేస్తున్నాం అండి మనం డాక్టర్లను, మందులను. మరి ఆ మందులు ఏం చేయగలుగుతాయి మనకు? 10% పోని 30% పోని 50% ఇవ్వగలిగినా రిమైనింగ్ 50% లోపల ఉంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు? చాలామంది చూడండి పేషెంట్స్ షుగర్ పై దగ్గు కఫము ఆస్మా ఇలాంటి రిలేటెడ్ ఉన్న వాళ్ళకు అంటే గుర్ర సౌండ్ వినబడుతుంటుంది. అంటే ఏంటి? ఫ్లమ్ లోపలే ఉన్నది. మరి లోపల ఉంటే ఏమవుతుంది? నిమోనియా, ఆస్తమా. నాకు ఆస్తమా అందుకే వచ్చింది. చిన్న జలుబు రాగానే టాబ్లెట్ వేసేవాడిని, అదేంటో ఏదో టాబ్లెట్ కోల్డ్ డ్రిన్ ఏదో ఉంది, కోల్డ్ డ్రిన్ అనుకుంటా, మర్చిపోయా 15 ఏళ్ళు అయింది టాబ్లెట్ మర్చిపోయి, కోల్డ్ యాక్ట కోల్డ్ డ్రిన్ కోల్డ్ డ్రిన్ అనుకుంటా, అది వేసేవాడిని వెంటనే. అదంతా కఫం అంతా లోపలే ఉండేది, అది ఆస్తమాగా తయారైంది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఇక సీన్ అంతా మార్చేసాను, సాధన మార్చేసాను, మొత్తం సీన్ అంతా మారిపోయింది. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెడిసిన్స్ కెనాట్ గివ్ పర్మనెంట్ సొల్యూషన్. ఇది కుక్కలకు పందులకు వాటి మీద ఎలుకల మీద ప్రయోగించి కొన్ని మనుషుల మీద ప్రయోగించాక మీకు ఇస్తున్నారు. మీకు చచ్చిన అందరికీ పనిచేయవు, ఎందుకంటే యు ఆర్ యునిక్ పర్సన్, మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి ప్రత్యేకమైన మందే మీరు కనుక్కోవాలి. ఆ మంది ఏంటి? మీ దైవం దగ్గర చేరడమే. మీ దైవంతో కలయిక, మీ డార్లింగ్ తోటి మీరు కలిసినప్పుడే ఆ మంది అనేది పుడుతుంది. డార్లింగ్ అంటే బయట కాదు, మళ్ళీ అర్థం చేసుకోండి. ఓ ఎవరినో నచ్చేసి మా డార్లింగ్ అన్నారా, దేనికి పనికిరాదు ఆ డార్లింగ్, 2 రోజులు కూడా ఉండదు అది. ఓకేనా? ఇన్నర్ డార్లింగ్, అర్థమైందిగా. సో కాబట్టి ఈ మందులు కూడా ఇంకొక మెయిన్, ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్స్లో మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతి మెడిసిన్కు సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఓకేనా? ఒక రోగం పోయి ఇంకో రోగం వస్తుంది అనవసరంగా కొత్త రోగానికి అనుకుంటున్నట్టు. సో ఏది కూడా సరైన మందు కాదు, మీరు సరైన మందులు కనుక్కోలేరు, భవిష్యత్తులో కూడా రాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే రాను రాను ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఈ ఎనర్జీని తట్టుకొని దీనికి సొల్యూషన్ కావాలంటే కేవలం మీ దైవం దగ్గర చేరితేనే వస్తుంది. డాక్టర్లకే అర్థం కాక ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు ఆశ్చర్య, వాళ్ళకే తగ్గట్లేదు, ఎంత చేసినా బీపీ షుగర్ నార్మల్ రావట్లేదు, రావు కూడా, ఇంపాసిబుల్. అది భయపెట్టించట్లేదు, టెన్షన్ పడకండి, సొల్యూషన్ ఉంది మనకు. వాళ్ళ మాట విన్నారా, అవుట్ మీ పని. ఎన్నో సాధిస్తున్నారని మీరు అనొచ్చు, ఏం సాధించారండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే మన బతుకు సర్వనాశనమే, ఉప్పు తినొద్దు, కారం తినది, ఇన్ని చెప్తాడు కంట్రోల్స్, అవునా? ఎందుకా బతుకు? నచ్చింది ఫుడ్ తినకుంటే ఎంజాయ్ చేస్తారండి? తృప్తిగా ఉంటుందా లైఫ్? రోగం వస్తే పాపం, 100 రకాల మెడిసిన్స్ రాయడము, ప్లస్ తింటే ఇది తినద్దు అది తినద్దు, నచ్చిన ఫుడ్స్ అన్నిటికీ దూరం కావాలి, ఏంటా బతుకు? అవునా కదా? సో కాబట్టి మీ డాక్టర్స్ను దయచేసి మెల్లిమెల్లిగా వదిలేసి మీరు లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నేను డాక్టర్స్ను విమర్శించట్లేదు, పాపం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, బట్ వాళ్ళు సొల్యూషన్ కనుక్కోలేకపోతున్నారు, కనుక్కోలేరు, అది ఇంపాసిబుల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో సినిమా చూసారు కావచ్చు, ఏదో సినిమా బేతాల అనే సినిమా వచ్చింది, మధ్యలో చూస్తారా సినిమా మీరు? చూసారా? చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి లైఫ్ను. సో ఆ సినిమాలో ఏం చేశాడు వాడికి? మానసికమైన రోగం వస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డాక్టర్ మెడిసిన్ ఇచ్చినా సొల్యూషన్ రాదు వాడికి. ఎందుకు రాదు? మానసికంగా లోపడేముంది, ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక వాంచ ఉంది వాడి లోపల. వాడంటే వాడి లోపల గత జన్మ, సరే డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. సో ఆ ద్వేషం ఉండడం వల్ల ఒకవేళ మంది ఇచ్చి తగ్గినా మళ్ళీ పుడుతుంది. ఇప్పుడు చాలామందికి రోగాలు వస్తున్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ ఏదో పదం వాడుతున్నాను, ఈ క్యాన్సర్ అయినా ఏదైనా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు తగ్గట్లేదంటే, అసలు క్యాన్సర్ రావడానికి రావడం కారణమే. సపోజ్ మన అందరికి క్యాన్సర్ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ తీసుకుందాం, అందరికి ఒకటే మంది ఇస్తారు వాళ్ళు, అవునా? ఒకవేళ తగ్గినా రిటర్న్ మళ్ళీ వస్తుంది. వై? అసలు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి, మనకు రోగాలు రావడానికి కారణం ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏదో ఒక సమస్య. ఏంటి ఆ సమస్య? ఒకరికి భర్త వల్ల సమస్య, ఒకరికి భార్య వల్ల సమస్య, ఒకరికి డబ్బులు లేవని సమస్య, ఒకటి ఒకటి మోసం చేయడం సమస్య. ఆ ద్వేషం, ఆ పగ ఆ లోపల ఉండడం వల్ల అది కొద్దిసేపు అయ్యాక శారీరక రోగంగా తయారవుతుంది, అవునా కదా? సో తయారైతే డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇడు ఓన్లీ బాడీలో క్లీన్ చేసేస్తున్నాడు, మైండ్లో ద్వేషం ఎక్కడ తీసేశాడు? తీసేసాడా? తీసేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ద్వేషం కంటిన్యూ అవుతుంది, మళ్ళీ రోగం వస్తుంది. మీరంటున్నారు బీపీ పెరుగుతుంది, బీపీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? బీపీ అంటే ఏంటి? బీపీ ఎందుకు పెరుగుతుంది? బీపీ ఎందుకు పెరుగుతుందండి? కోపం వల్ల. ఎగ్జాంపుల్ కోపం అనుకుందాం, అరే వీడికి బీపీ పెరిగిందిరా అంటాం, అంటే కోపం పెరిగితే అంటాం. సో సొల్యూషన్ ఏంటి? మందులు వాడమా, బీపీ టాబ్లెట్ వేసుకోవడమా? మీకు తెలుసా ఎంతోమంది బీపీ నార్మల్ ఉన్నవాళ్ళు ఘోరంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవాళ్ళు బాగున్నారు అని ఉన్నారు. ఇంకా బీపీ షుగర్ టాపిక్ తర్వాత చెప్తాను, దాని గురించి కూడా రేపు దగ్గర ఒక రాశాను, ఒక చాప్టరే రాశాను దాని గురించి, ఈ మధ్యలో వాట్సాప్లో పెట్టాను. డాక్టర్లే ఆశ్చర్యపోయారు అది విచ్చు చదివి. సో మీకు ప్రాబ్లమ్, బీపీ పెరగడానికి ప్రాబ్లం కోపం. ఆ కోపాన్ని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి తెలుసుకోవాలి తప్ప, ట్యాబ్లెట్ వేస్తే ఏమొస్తుంది, వస్తుంది ఆ సొల్యూషన్? అది ఆ మనిషి మీద ఎందుకు కోపం వస్తుంది? ఆ కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలని సాధన చేయాలి? వాడిని మార్చాలని చూస్తాం, వాడు మారాడు, ఇక నువ్వే మారు, నేను చెప్పిన సాధన చేయి, మా నాన్న ఎగ్జాంపుల్ చెప్పానుగా, అట్లా సాధన చేస్తే అయిపోతుంది, ఓకేనా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మందులు డాక్టర్ల మీద దయచేసి నమ్మకండి. వాడితే వాడండి ఏదో, కానీ దానివల్ల మాత్రం సొల్యూషన్ ఇంపాసిబుల్. ఇన్ని కాదు, కొన్ని వేల జన్మ, ఇంకా వెయ్యేళ్ళైనా వీళ్ళు ఎన్ని మిషన్లు కనుక్కున్నా, ఎన్ని కనుక్కున్నా శరీరానికి మాత్రం మందును కనుక్కోలేరు. శరీరానికి మనసుకు మాత్రం మందును కనుక్కోలేరు. అది కేవలం మీకే సాధ్యమవుతుంది, అది మీ దైవం దగ్గర చేరితేనే సాధ్యమవుతుంది, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు తయారు చేయరు, తయారు చేసిన వాడు రిపేర్ చేయగలుగుతాడు. సో తయారు చేసింది ఎవరు? మన లోపల ఉండి మన దైవం ఆత్మ నడిపించింది, పుట్టించింది. ఇంత అణువులాగా పట్ట తల్లి గర్భంలో ప్రవేశిస్తే కళ్ళు ముక్కు చెవులు ఇన్ని తయారు చేసుకోగలిగినప్పుడు బాడీ రిపేర్ చేసుకోలేదా బాడీ? నేను అడుగుతాను, ఆలోచించండి, చేసుకోలేదా అండి? మనమే పర్మిషన్ ఇవ్వట్లేదు బాడీకి, ఫాల్ట్ మనది. అగౌరవపరుస్తున్నారు దాన్ని, చిన్నగా చూస్తున్నట్టు మీరు మీ శరీరాన్ని. మీరు నా కొడుక నాకంటే ఎక్కువ టాలెంట్ వాడుకుంది అనుకుంటున్నావు, పో ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, నరకం చూపిస్తాను మీ బాడీ అంటోంది మిమ్మల్ని. బికాస్ దానికి వీలు ఇవ్వట్లేదు, దానికి అవకాశం ఇట్లే ఇవ్వట్లేదు, తన తను బాగా చేసుకోడు, దరిద్ర దేహం అని తిరుగుతున్నారు. ఇంకా ఉల్టా దాని టాలెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ డూయింగ్ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ టాలెంట్స్ చూపిస్తుంది, అది మాటల్లో చెప్పలేని ఎన్నని వర్ణించాలి. రోజు కొన్ని కోట్ల కోట్ల అణువులు ఉన్నాయి బాడీలో, పుడుతున్నాయి, చస్తున్నాయి, ఎన్నో అనవసరమైన బయటికి పంపించుకుంటుంది కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, ఇవన్నీ ఎట్లా జెల్లు ఇవన్నీ ప్రొడ్యూస్, ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు? బోడింత ఫుడ్డా మీరు తినే తిండి, అంత బాడీ తనకు తాను చేసుకుంటుంది దైవం సహాయంతో. అలాంటి బాడీని తుచ్చమంటారు, అలాంటి బాడీకి అడ్డమైన మందులు వేస్తారా? ఆ మందులు ఏంటో తెలుసా? మీరు ప్యూర్ వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్ అండి? మీరందరు నాన్ వెజిటేరియన్సా? ఎవడెవడు మందులు వాడుతున్నాడో వాడు నాన్ వెజిటేరియనే. ఎవరైతే బర్గర్లు తింటున్నారో వాళ్ళు నాన్ వెజే, నాన్ వెజిటేరియన్సే. పిజ్జాలు తింటున్న వాళ్ళు నాన్ వెజిటేరియన్సే. ఈవెన్ బిస్కెట్ తింటున్నా కూడా నాన్ వెజిటేరియన్సే. మీరు కేకులు తిన్నా నాన్ వెజిటేరియన్సే. ఏదో అహంకారం పెంచుకోని మేము వెజిటేరియన్స్ అని ఇష్టం వచ్చినట్టుగా నాన్ వెజిటేరియన్ ద్వేషిస్తున్నారు. మీరందరు నాన్ వెజిటేరియన్స్ అంటున్నాను నేను, కాదా? తినే చిన్న చిన్న బిస్కెట్స్ వాటిల్లో కూడా చూడండి, పంది మాంసాలు తింటున్నారు మీరు రోజు. అబ్బా, ఇంకా చెప్పాలంటే ఆవు మాంసాన్ని కూడా తింటున్నారు. ఆవు దాంతో తయారు చేసిన పొళ్ళతో పేస్టులు తయారు చేస్తున్నారు, అవి తింటున్నారు. ఇక ఎట్లా మీకు సాయం చేస్తుంది? నాన్ వెజ్ను ద్వేషిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక మీరు తినేవి అవే, మిమ్మల్ని అవే ఇబ్బంది పెడతాయి. మీరు కావాలంటే ప్రతి ఐటెంలో ఏమి ఇంగ్రీడియంట్స్ తీసి చూడండి. బిస్కెట్ ప్యాకెట్ కొన్నాక నేను కొన్ని వాట్సాప్లో పెట్టాను, పోర్క్ మీట్ అట, పోర్క్ జ్యూస్ అట, పందే డైరెక్ట్, నంది పంది రెండు వేసేసారు. మనం ఎక్కువ పూజించేది దరిద్రంగా పూజించే రెండింటిని, అవి రెండే అన్నిట్లో ఉండేవి. మీరు వెజిటేరియన్స్ అని పెద్ద లెవెల్ కొట్టేస్తున్నారు. టోటల్ యువర్ నాన్ వెజిటేరియన్స్. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని కదా, మీరు ఎందుకు వాడుతున్నారు ఫస్ట్? వాడేదో ఇచ్చాడు ఆడు బుద్ధి లేక, వాడకు వేరే వాడు ఆప్షన్స్ లేవా ఏంటి? కెమికల్స్ ఉన్నాయి ఎందుకు వాడతారంటే నేను అడుగుతాను. ఫోన్ అది వాడదామంటే వన్లు టూలే అవన్నీ. ఏది కరెక్ట్ ఉంది? మరి నాన్ వెజ్ కదా, మరి తినకండి. నేను తినాలంటే మరి నాన్ వెజ్ అనుకోని తినండి, మరి మరి ఒప్పుకొని.
అయిపోయింది
చెప్తాను, చెప్తాను ఇది దాని గురించి. అవి ఎట్లా చేయాలో చెప్తాను, ఆమె ఫస్ట్ వినండి, తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. అర్థమైందా క్లియర్గా? టైం ఎంత? 4? ఇంకేం చేయాలో చెప్తా. 5 వరకు కదా ఉంటారు, 5 వరకు కవర్ చేస్తాను బాడీ విషయంలో. ఓకే, సో కాబట్టి డాక్టర్స్కు దయచేసి ఇంకా నేను ఎక్కువ డీపర్గా వెళ్ళను. మీకు తెలుసు డాక్టర్లు ఎన్ని రకాలుగా ట్రీట్ చేస్తున్నారో, ఎక్కడ చూసినా వాట్సాప్లలో మెసేజ్లు వస్తున్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, చెడ్డ డాక్టర్లు ఉన్నారు. అసలు టోటల్గా ఈ ఏ డాక్టర్ కూడా రోగాలు తగ్గాలని లేదు, చాలా మందికి రోగాలు తగ్గితే ఆడిట్లా బతకాలి, ఎలా బతకాలి? డాక్టర్ మీ బీపీ టాబ్లెట్ ఏం తగ్గింది అనుకో, వాడిట్లా వాడి పడేం కావాలి, చచ్చినా తగ్గతేనే ఉంటుంది. అడికి చేస్తున్నారు, చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా బతుక అది చచ్చింది బతుకు, బెటర్ అది. అరే కృత్రిమమైన కిడ్నీలు, కృత్రిమమైన నాలుకేలు, ఆ టేస్ట్ వస్తుందండి బర్గర్ తింటే ఆ నాలుకతోటి, ఎందుకు అది బతికి పోయిందినే మన ముక్కు మూసుకోని ఆడు పెట్టే ట్రాన్స్ప్లాంటేషన్, ఎందుకది నిజమైన మా ఒరిజినల్ ఫీలింగ్ వస్తుందా మనకు అది తింటే? ఏదో జీవచ్చమలా బతకడమే, బతుకున్నాను చూపించుకోవడం వందేళ్ళు, ఉప్పు తినడానికి భయపడడం, కారం తినడానికి భయపడడం, ఇది మన బతుకులు. సో నేను చెప్పేది ఏంటంటే, యూ షుడ్ నాట్, మీరు తినకండి కానీ నాన్ వెజ్ను ద్వేషించకండి. ఆల్రెడీ తింటున్నారు మీరు, కేక్లో ప్రతి దాంట్లో ఉంటున్నాయి, కావాలంటే మీరు చూడండి. ఈవెన్ కోకోకోలా ప్రోడక్ట్లో కోకోకోలా టిన్ ఉంది కదా, 20 రూపీస్ టిన్లో, పిల్లలు తాగకూడదని క్లియర్గా రాసింది దాంట్లో, మీకు తెలుసా విషయం? చదవండి దాని కింద, ఇట్స్ నథింగ్ బట్ బీర్ లాంటిది, అది చిన్న పిల్లలకి ఇస్తున్నారు మీరు. మొన్న ఒక ఆయన చెప్పాడు, నిన్న రాజమండ్రి నుంచి నేను వచ్చాను, వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది, ఏం చెప్పాడు తెలుసా, చిన్న పిల్లోడికి ఎంతో ఎంజీ టాబ్లెట్ ఇస్తున్నాడట, ఆ టాబ్లెట్ వాడితే వెంటనే తగ్గుతుంది, కానీ అది స్టెరాయిడ్ అట, వాడికి ఆ లెవెల్కే ఉంటాడట వాడు. చిన్న చిన్న మందులు వాడితే తగ్గవు వాడికి. వేరే హాస్పిటల్కి వెళ్తే పాపం కొంచెం మంచి డాక్టర్స్ ఉంటారు కదా, లో స్టేజ్ లో ఎంజీ ఉంది ఇస్తే వాడు పనిచేయట్లేదట, ఏ నువ్వు డాక్టర్ నీకు రాదుపోవని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడట, వాడేమో హై ఎంజీ తీస్తున్నాడట, కాత మాది మంచి స్టెరాయిడ్కి ట్యూన్ అయిపోతున్నాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి కూడా పనిచేయి, ఇక పెంచుకుంటే వెళ్ళిపోవాలి. ఇలాంటి డాక్టర్ సార్ ఇవ్వకూడదు సార్, క్లియర్గా డాక్టర్ దాంట్లో ఉంది కానీ వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనిపించుకోవాలి. నా పేషెంట్ క్లియర్ అయిపోయింది, ఏం క్లియర్ అయిపోయింది, తర్వాత ఎంత పెద్ద ప్రాబ్లం రాబోతోంది, ఆనందరావు కోసం మందు తాగినట్టు, మందు తాగితే బాగానే ఉంటుంది, ఓ రోజు మర్చిపోతాం, తెల్లారు మళ్ళీ దరిద్రం కంటిన్యూ, మళ్ళీ మందు తాగు, మళ్ళీ కంటిన్యూ, ఎన్ని రోజులు ఉంటుంది అది? అది శాశ్వతమైన పరిష్కారమా? నీ దైవం దగ్గరికి వెళ్ళడమే శాశ్వతమైన పరిష్కారం, ఓకేనా? సో కాబట్టి ఎవరికీ సరైన అవగాహన లేదు. అసలు జరిగేది చాలా పెద్ద చరిత్ర ఉంది, అమెరికా లెవెల్లో జరుగుతున్నాయి ఈ బీపీలు, షుగర్లు, ఈ రీడింగ్స్ అన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తున్నారు, తగ్గిస్తున్నారు. ఒకప్పుడు 200 ఎంతో ఉండేదట, మళ్ళీ 180, 150, 110, 120 వచ్చింది. ఇవన్నీ కావాలనే మందులు అమ్ముడు పోవడం కోసం తయారు చేస్తున్నారని క్లియర్గా పెడుతున్నారు. మీరు కావాలంటే బిఎం హెగ్డే అని ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన వీడియోస్ చూడండి యూట్యూబ్లో. బిశ్వరూపన్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర వాళ్ళ వీడియోస్ చూడండి, మొత్తం ఎట్లా వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు మీరు ఈ మధ్య, అది కూడా చూసారు కదా ధ్రువ. సో మొత్తం బిజినెస్ ఓరియంటెడే తప్ప ఎవరికి కూడా అందరూ బాగుపడాలని లేదు, మొత్తం అంతా బిజినెస్ మైండే. కాబట్టి వీటి నుంచి మీరు బయటికి రావాల్సిందే, అలా అని వాళ్ళని ద్వేషించకూడదు, అంతే ఆ నాటకం అలానే ఉంటుంది, మంచి చెడు నాటకం అంతే కంటిన్యూ. కానీ వాళ్ళు చేసేది పర్ఫెక్టే, వాళ్ళ స్థాయి తగ్గట్టుకి వాళ్ళు డబ్బు సంపాదించాలే వాడి ఉద్దేశం, అంతే, ఏం చేసామని కాదు అక్కడ ముఖ్యం, వాళ్ళకంతే వాళ్ళ స్థితి అలానే ఉంటుంది. మనం కూడా మన స్థాయికి దోచుకొని తింటున్నాం, ఎవడే మాగట్లే, ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నామా మనం? మీరు చెప్పినా నేను నమ్మ, నేను ఆడిటర్ను కాబట్టి ఒకప్పుడు నాకు తెలిసి ఎన్ని దొంగ పనులు చేస్తున్నారు, ఎవడి సాధ్యమైందో వాడు దోచుకుంటున్నారు, మనం తిట్టడం మాత్రం గాలి జనర్ జనర్ తిట్టేస్తుంటాం, మనం చేసే పని అదే అవునా కదా. సో కాబట్టి డాక్టర్స్కు పూర్తిగా శరీరం గురించి అవగాహన లేదు, కొన్ని సాధిస్తున్నారు విజయాలు, కానీ ఏం చేస్తున్నారు, ఈ కిడ్నీ తీసి టెంపరీ కిడ్నీ పెడుతున్నారు, ఈ నాలుకే తీసి కొత్త నాలుకే, ఈ దవడ తీసి కొత్త దవడ పెడతారు, పెట్టి బతికిస్తారు కావచ్చు మనిషిని, కానీ ఆనందంగా ఉంచగలుగుతారా అండి? ఆ టేస్ట్ వస్తుందా తింటే? జీవచ్ఛవం లాగా బతకాలి. దాని బదులు చచ్చింది ఉత్తమం. విజయమో వీర స్వర్గమో నేను చెప్పించేయండి. ఒక్కరోజు హాయిగా 24 గంటలు మీకు నచ్చిన ఫుడ్ తిని తెల్లారి చచ్చిపోండి, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. అది జీవితం అంటే ఇదేం జీవితం, దరిద్రం. 100 ఏళ్ళు బతికి ఏం చేసావురా పైకి వెళ్ళంటే ఉప్పు తినలే అన్నాం అనుకో, పోలాపో ఉప్పు తిని పోవాలి. ఉప్పు కూడా తినలే మీరు బతుకు, ఎందుకండి వచ్చి భూమి మీదకి. ఆడెవడో చెప్పాడు బీపీ ఉప్పు వస్తుందని నమ్మేశారు. అది కాదు జీవితం. యూ హ్యావ్ టు బికమ్ డాక్టర్ అంతే. ఉప్పు కారాలు అన్నీ తిని ఎంజాయ్ చేయాలి లైఫ్ను, ఓకేనా? సో కాబట్టి మరి ఎలాంటి ఫుడ్స్ తినాలి మీకు అది కూడా డౌట్ ఉంటుంది కదా. ఫుడ్ ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుంది? సో నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని ఫుడ్స్ తిని ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే అన్ని రకాల ఫుడ్స్ తిని ఎంజాయ్ చేయడం, ఓకేనా? ఎట్లా తినాలి, ఏంటి అన్ని రకాల ఫుడ్స్ అంటే? మీరు నాన్ వెజ్ తినమని నేనేం చెప్పట్లేదు. వెజిటేరియన్లో మీరు తిన్నా కూడా అన్ని రకాల వెజ్ ఐటమ్స్ అన్నీ తినాల్సిందే. అన్నీ తింటేనే బాడీ తృప్తి అవుతుంది, మీకు తృప్తి అవుతుంది, మీకు తినాలని ఉంటుంది. కానీ భయం, వాడు భయపెట్టాడుగా ఏదో లాగా నమ్మెత్తున్నారు. మన కళ్ళు దుబ్బే కనబడలే, అరే పిచ్చోడు తింటున్నాడో బాగానే ఉన్నాడు, ఆడ గబ్బు వాసనలో పుట్టి పెరుగుతున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు, ఇది ఫుడ్ ప్రాబ్లం కాదు అని మనకు బుద్ధి రావట్లే. బుద్ధి వచ్చినా ఇంట్లో చచ్చినా కూడా మనకు బుద్ధి రావట్లేదండి. ఒకరింట్లో ఒక ఆవిడ, ఇద్దరు ముగ్గురు నలుగురు అక్క చెల్లెలు ఉంటే, అన్నదలు అందరూ ఉంటే ఏం జరిగిందో, ఒక ఆవిడ పెద్ద వాళ్ళ ఇంట్లో ఆ పెద్ద అక్క ఏంటి మంచి సిస్టమేటిక్, మంచి చదువుకుంది, హైజీన్ ఫుడ్, అంత మంచి ఫుడ్స్ అన్నీ తిని వీళ్ళందరికీ అవి నీట్గా ఉండాలి, ఇలా తినాలి అలా తినాలంటే వీళ్ళు పాపం ఆచరణ నిజంగా ఆచరణ చేస్తుంది కదా, ఓకే అక్క నువ్వు ఏది చెప్తా అక్క అని చేశారు. ఏమైంది, ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆమెకు 30 ఏళ్ళ టైంలోనే క్యాన్సర్ వచ్చింది, కుక్క జాబ్ వచ్చింది క్యాన్సర్ వచ్చి. ఇంత హైజీన్ ఇంత మంచి ఫుడ్ తింటే ఆఖరికి వచ్చిన రిజల్ట్ ఏంటి, క్యాన్సర్ వచ్చి 4 ఏళ్ళు నరకాన్ని అనుభవించి ఇవన్నీ ఊడిపోయి స్కెల్టన్ లాగా తయారు చచ్చింది. తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ అయిపోయారు తెలుసా వాళ్ళ ఫ్యామిలీలో, నీ ఎక్కడ పడితే అక్కడ తింటాం బతుకు, ఇంత చంపుకొని మంచిగా ఉన్న ఆఖరికి క్యాన్సర్ వచ్చిపోయింది, ఎందుకు ఉన్న రోజులు హాయిగా అనేది బతుకుదాం, ఎట్లా పోయేది గ్యారంటీగా అనే డిసైడ్కి వచ్చారు. వచ్చి కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ భయాలు మొదలయ్యి మళ్ళీ తినడం ఆపేశారు. నువ్వు ఇలా ఉంటే డాక్టర్లు చెప్పేది భయపడతాయి నమ్మేస్తున్నారు కదా, కానీ మనం రియాలిటీని చూడట్లేదు. డాక్టర్లు నమ్ముతున్నాం, వాడికే రోగాలు నేను 100 రోగాలు, నా దగ్గరకు వచ్చాడు డాక్టరు 15 రోగాలు నేనుకు డాక్టర్కి. మా ఊర్లో వరంగల్లో కిడ్నీ డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్, ఆయన పేరు మీద ఆయన చచ్చిపోయాక హాస్పిటల్ కట్టారు, పెద్ద హాస్పిటల్, దాన్ని నడిపేది మా రిలేటివ్ అతను. ఆయనతో మాట్లాడుతుంటే ఎవరు సార్ ఏంటంటే, మా గురువు ఈయన ఎలా చచ్చిపోయాడు సార్ అన్నాడు, కిడ్నీలు ఫెయిల్ చచ్చిపోయాడు అన్నాడు. ఆయన ఎవరు సార్ అంటే కిడ్నీ స్పెషలిస్ట్ అన్నాడు. ఇది పరిస్థితి, వాళ్ళే రోగాలు తగ్గించుకోలేరు మీకు తగ్గిస్తారా? నేను ఇక్కడ విమర్శించట్లేదు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి తెలియదు పాపం, దే ఆర్ ట్రయింగ్. ప్రతి వాడు ఏదో మందు కనుక్కొని నేను 10 మందికి హెల్ప్ చేయాలని భావంతో చేస్తున్నాడు, కానీ ఆ మందు పని చేయట్లేదు, పని చేయదు కూడా. ఎందుకంటే నువ్వు కనుక్కున్నావు, కనుక్కున్నది నీకంటే తక్కువ ఉంటుంది కానీ నీకంటే ఎక్కువ ఉండదు. కనుక్కున్నది ఎప్పుడు మనకంటే, కనుక్కునేవాడు గ్రేటా కనుక్కున్నది గ్రేటా? కనుక్కున్నవాడు గ్రేట్, ఈ కెన్ వాడు ఏదైనా కొత్తది కనుక్కోగలుగుతాడు. నువ్వు కనుక్కున్నది నీకు ఎలా సాయం చేస్తుందండి నేను అడుగుతాను, నీకంటే లో స్టేజ్. నీ పిల్లవాడు నీకు సాయం చేస్తాడా? చిన్నప్పుడు సంగతి, వాడు పెద్దవాడు అయ్యాడంటే మీకంటే హయ్యర్లో ఉంటేనే కదా పెద్దవాడు అనేది. మీ ఇంట్లో మీ పిల్లోడు వాడు 1 ఇయర్ కూడా కాలే, వాడు నీకు ఏమైనా చేయగలుగుతాడా, మీరు వాడికి చేయాలా? సో మీరు కనుక్కున్నారు మందును, మనం కనుక్కున్న మందులు మనకంటే లోనే, అది హైగా ఉండదు, మనకి ఎప్పుడు ఇవ్వదు, అది శాశ్వతమైన పరిష్కారం ఇవ్వదు, ఓకేనా? సో ఫుడ్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి డాక్టర్స్కు తెలియదు, వాళ్ళు చెప్పేది ఇది మంచిది ఇది చెడ్డుది అని చెప్తున్నారు. ప్రతి దాంట్లో మంచి చెడు గుణాన్ని ఇచ్చారు ప్రతి దానికి. ఎస్ అన్న ఇచ్చారు లేదా, అరటిపండు మంచిదా చెడ్డదా? మంచిదా, రెండునే ఒకటినే, ఏంటా చెడేంటి? వాతం చేస్తుంది, ఇంకా షుగర్ ఉన్నోడు షుగర్ తినవద్దు, షుగర్ వచ్చేస్తుందేమో అని ఇప్పటి నుంచే మానేయడం, కొలెస్ట్రాల్ పెరగచ్చు, లావు కావచ్చు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అవి రోజు అవే తినేవాడిని, లావు కావాలి మంచి హ్యాండ్సమ్ కావాలని, తిన్నా కొద్ది ఇంకా మోషన్స్ ఎక్కువ సన్నగా అయిపోయాయి. సో కాబట్టి అరటి పండుగకు మంచి చెడు ఉందా లేదా? ఇలా ప్రతి ఐటమ్కు మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో మంచి చెడు ఉంది. అంటే ఏంటి, ఒకటే ఐటము మన శరీరంలో ఒక భాగానికి మంచి చేస్తుంది, ఒక భాగానికి చెడు చేస్తుంది, ఏది కావాలి మీకు? ఉదాహరణకు తీసుకుందాం, మా నాన్నగారు 2006లో ఆ టైంలో కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ జాండీస్ నిమోనియా చచ్చిపోతారని చెప్పారు. సో నేను అప్పుడు అక్కడ కూర్చొని ఆయనకు అన్ని నేర్పించి ఆయన హాస్పిటల్లో అటు మందులు ఎక్కిస్తున్నారు ఇటు నేను చెప్పించేస్తే కిడ్నీలు ఫెయిల్ అయినాయి, నార్మల్ అయినాయి, ఇంపాసిబుల్ మెడికల్ హిస్టరీలో. డాక్టర్లే ఆశ్చర్యపోయి ఏంటి ఇది అద్భుతం జరిగింది ఎట్లా సాధ్యమైందని అడిగారు. సో రోజు ముగ్గురు డాక్టర్లు వచ్చేవాళ్ళు, ఎవరు కిడ్నీ స్పెషలిస్ట్కి ఓ డాక్టరు, నిమోనియాకి ఓ డాక్టరు, ఇంకోటి ఏంటి జాండిస్, ముగ్గురు డాక్టర్లు వచ్చి మూడు రకాలుగా చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు ఓ డాక్టర్ వచ్చి మజ్జిగ తాగు అంటున్నాడు, జాండిస్ డాక్టర్ కావచ్చు ఎవరో గుర్తులేదు. ఇంకో డాక్టర్ వచ్చి నిమోనియా డాక్టర్ మజ్జిగ తాగకు అంటున్నాడు, ఎందుకు మజ్జిగ తాగితే కఫం ఎక్కువైపోతుంది, మరి ఇప్పుడు ఆయన తాగాలో వద్దా సార్, ఆ డాక్టర్ తాగమన్నాడు ఈ డాక్టర్ మీరు ఏం చేయాలి, మీరు ఇట్లా చెప్తున్నారు ఏం చేయాలంటే ఆగు నేను మళ్ళీ చెప్తాను అంటే వేడు మళ్ళీ అనుకుంటారు. అంటే ఒక మజ్జిగ ఏం చేస్తుంది తెలుసా, కంటికి మంచిది లంగ్స్కు చెడు. మీకు లంగ్స్ కావాలా కళ్ళు కావాలా, ఏది కావాలి? రెండా చచ్చినారా అవు రెండు, ఎందుకంటే మంచి చెడు రెండు ఫ్రెండ్ శత్రువులు కదా, అక్కడ ఒకదానికి మంచి చేస్తుంది ఒక చెడు చేస్తుంది, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏది తిందాం, అన్ని తింటే ఎట్లా అండి, మరి మన మంచి చెడు రెండు వస్తాయి, మర్చిపోయి తింటా అంటే వర్కౌట్ కాదా, ఈ మైండ్ ఉందే బుర్ర అది గుర్తు చేస్తూనే ఉంటుంది. మీరు చేయకుండా టీవీ అంజంగానే డేంజర్ అవేర్నెస్లో ఉండండి, ఇది జరగవచ్చు అది ప్రతిదీ ఇదే ఎవడైనా చెప్పేస్తా. నేను వాట్సాప్లో పెట్టాడు వాడు, ఇది ఇక్కడ పెట్టుకున్నావా హార్ట్అటాక్ వచ్చిపోతానట, ఇక్కడ పెట్టుకుంటే ఇది మాడిపోతుందట, ఇక్కడ పెట్టుకుంటే ఇది మాడిపోతుంది, అన్ని మాడిపోతాయని నల్లగా ఫోటోలు వేస్తే పెట్టేశారు. ఇప్పుడు మరి దీన్ని ఏం చేయాలి చెప్పండి, ఓడ కనుక్కుంటాడు ఇంకోడేమో డేంజర్ 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 అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మొబైల్ వాడాలనా వద్దా, మర్చిపోదా అంటే ఎక్కడ మర్చిపోతావు, ఇక్కడే పెట్టుకున్నాం గుండె దగ్గరనే, ఇప్పుడు ఏం చేద్దాం. ఒక్క వస్తువు ఏదైనా మంచి వస్తువు ఉందా అండి, కేవలం ఆరోగ్యం ఇచ్చేది ఏదైనా ఉందా, పాల దగ్గర నుంచి దరిద్రంగా తయారు చేశారు మొత్తం. నిన్న పాల వ్యాపారుల ఇంట్లో ఉండి వచ్చాను నేను, అది పాలని ఫాస్ట్గా రావడం కోసం ఏదో ఇంజక్షన్ ఇస్తున్నారట, దానివల్ల ముందు రోగాలు స్టార్ట్. మళ్ళీ పాలు తీసుకుపోయి కేంద్రంలో వేస్తారట మెయిన్ సెంటర్లో, వాడి ఏదో కలిపేసి దాన్ని ఏదో చేస్తాడట, అన్ని ఇన్ని కెమికల్స్ తయారేమో దగ్గరికి వస్తున్నాయి, అర్థమైందా? సో పాలే కరెక్ట్ అయినవి కావు, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏది మంచి వస్తువు? ఒక్కటి కూడా మంచి వస్తువు లేదు, చెడు కూడా ఉంది. ఈ కనుక మంచి చేస్తుంది, ఈ కనుక చెడు చేస్తుంది, ఏ కనుక కావాలి నీకు? నేను చెప్పేది కాదు, ఈ డాక్టర్లు చెప్పేది, నేను చెప్పేది తర్వాత చెప్తా. అంటున్నారా లేదా జాగ్రత్త ఉండండి అని చెప్తా, ఏం జాగ్రత్త ఉండాలరా బాబు, అంత ఇంత భయాన్ని పెట్టించి ఏం చేసి సొల్యూషన్ చెప్పరు? ప్రతి వాడు భయపెట్టాడు మేము నన్ను, ఒక్కడన్నా సైంటిస్ట్ అయినా ఒక డాక్టర్ నీకేం కాదురా అనేవాడు ఉన్నాడా? ఉన్నాడండి, ప్రతిదానికి భయపడి పోతే కాదు భయపెట్టేస్తారు. ఇప్పుడు కొత్తగా కనుక్కున్నాను మీకు తెలుసా విషయం, 30 ఏళ్ళు మనం నరకాన్ని అనుభవించి ఈమె లావు అవ్వడానికి కారణం ఆ దరిద్రపు నమ్మకాలను నమ్మడం వల్ల. ఇప్పుడు ఏం చెప్పారో తెలుసా డాక్టర్లు, అమెరికన్ డాక్టర్స్ ఎప్పుడో బయటపెడదామంటే వద్దే ఆపేరట, నా కొడుకు ఆపేసి ఇప్పుడు బయటపెట్టారు. ఏంటో తెలుసా, కొలెస్ట్రాల్ అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, కొలెస్ట్రాల్ తిన్నా ఎంత ఉన్నాయం కాదు, నాన్ వెజ్ తిన్నాయం కాదు, వెజ్ తిన్నాయం కాదు, దేంట్లో ఏమి లేదని డిసైడ్ చేశారు అమెరికన్ డాక్టర్స్. నేనే మెసేజ్ పంపించాను, నాకు చాలామంది ఎప్పుడో పంపించారు, అమెరికన్ డాక్టర్స్ నా వాళ్ళు పెట్టారట, ఇది ఎప్పటి నుంచో పెడదామంటే ఆపేశారట. ఎందుకు, బిజినెస్ నడవదు, మీరు భయపడకుండా ఎలా ఉంటే వాడికి ఎట్లా నడవాలి బిజినెస్? మీకు ఎప్పుడు రోగాలు వస్తాయి భయపడకుండా ఉంటాయి, మీకు రోగాలు వచ్చి మీరు లాభ అయితేనే కదా వాడికి మనం డబ్బులు వచ్చేది, దానికి మందులు అమ్మడం కోసం, సన్నగా అవ్వడం కోసం ఎన్నో కొత్త ఐటమ్స్ కనుక్కున్నారు, ఇదే వాటర్ తగ్గాలి, అదే తినాలి, ఇవే మందులు వాడాలి, ఇంతే వెయిట్ ఉండాలి, ఇంతే కొలెస్ట్రాల్ ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ ఎన్నిసార్లు మార్చారో తెలుసా, 2000లో రకంగా ఉంది, 2010లో రకంగా ఉంది, ఇష్టం వచ్చినట్టు మార్చిపెడేస్తున్నారు. ఎందుకు, అమ్ముడు పోవట్లే, ఇంకా సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఇంకా భయపెట్టించాలి. ఇది నేను కాదు చెప్పేది, కావాలంటే మీరు వెబ్సైట్లో కొట్టండి, క్లియర్గా మొత్తం నాలెడ్జ్ ఉంది. నేను ఆశ్చర్యపోయాను చూసి, ఓరు నాయన వింటుందా అని, ఒక పెద్ద మాఫియానే జరుగుతుందని చెప్తున్నారు దాంట్లో. ప్రతిదీ క్యాన్సర్ అసలు రోగమే కాదట, జస్ట్ డెఫిషియన్సీ లోపమట, అది కూడా నేను పంపించాను, కానీ నమ్మేసి వీడియో అందరం మీద అయిపోతున్నాం. ఓకేనా? సో చూడండి, ఏమి లేని దగ్గర క్రియేట్ చేయగలిగాడు, ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు, గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిరికోళ్ళని భయపెట్టించే వాడుకోవాలి మిమ్మల్ని, మరి అంతే, మీరు ధైర్యంగా అయ్యేంత వరకు ఇట్లనే చేయాలి అందరూ, అప్పుడే బుద్ధి వస్తుంది. ఈ జన్మ కాకుండా ఏ జన్మకైనా పులిలాగా తయారవుతారు, పిల్లిలాగా ఉంటే ఎప్పుడు ఎవడో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు, కానీ పుల్లిలు తయారగండి, మరిగా వేరే ఆప్షన్ లేదు. బలవంతుడు బలహీనని ఆడుకోవడమే వాడి పని, బలవంతుడు పని. మరి దానికి సొల్యూషన్ ఏంటి, మీరు బలవంతులు అవ్వడమే, వేరే మార్గమే లేదు. పిలే పుల్లిగా తయారు కావాలి, ఇక అప్పుడు ఎవరి దగ్గరకు వస్తాడో చూద్దాం. అవునా కదా? సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏదైనా డాక్టర్స్ను నమ్మకండి, పూర్తిగా జ్ఞానం లేదు, సగం సగం జ్ఞానము. ఇది నేను చెప్పేది నా ఆత్మ నుంచి వచ్చిన మెసేజ్లను ఆచరణ చేయడం వల్ల నేను ఇప్పుడు ఇంత గట్స్గా మాట్లాడుతున్నాను. మీరు ఏ ఐటెం తిన్నా మీ శరీరంలో ఒక భాగానికి మంచి చేస్తుంది, ఒక భాగానికి చెడు చేస్తుంది. కావాలంటే లిస్ట్ రాసి చూడండి. సి ఇప్పుడు ఆస్మా ఉండేది నాకు, డెంటిస్ట్ ఏమో సి నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఆస్మా ఉంది, రెండు ఉన్నాయి. డెంటిస్ట్ ఏమో సి విటమిన్ నిమ్మకాయ తిని అంటాడు, ఆస్మా డాక్టర్ తినకు తినకు తింటే ఆస్మా వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? తినాలా వద్దా? ఏం చేయాలి? తింటే ఆస్మా వస్తుంది, తినకుండా పండ్లు ఊడిపోతాయి. అది మళ్ళీ నా సొల్యూషన్ చెప్పకండి, తర్వాత మన దగ్గరకు వద్దాం. మామూలుగా మీరు మాది ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసి చంపుతున్నారు. మా అవన్నీ మీరు క్రియేట్ చేసిన వాడితే తప్పు లేదండి, మీరు నమ్మడం మీ తప్పు. నేను వాళ్ళ తప్పే అన్నాను, పర్ఫెక్ట్ చేస్తున్నారు. మీలాంటి ఎదవాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఉండవలసిందే. బలహీనులున్నంత వరకు బలవంతులు ఉంటారు, ఉండాలంతే, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. మోసం చేయాలి ఆడు అంతే, చచ్చుకుంటూ వేరే మార్గం లేక ఆఖరికి ఎప్పటికైనా వస్తారు. అంతే మరి, ఇక పిల్లి ఎన్ని రోజులు పిల్లి వేస్తారు, రూమ్లోకి వేస్తే ఎన్ని రోజులు పిల్లిగా ఉంటుంది, తిరగబడుతుంది ఒక టైంలో. అట్లా మీరు తిరగబడాల్సిందే, వేరే మార్గం లేదు. ఇప్పుడు తిరగబడడం అంటే ఏంటో వాళ్ళతో యుద్ధం చేయడం కాదు, మన లోపలికి మళ్ళీ వెళ్ళి మనం దైవం దగ్గర చేరుకోవడం. ఆ పులినే నేను చెప్పినట్టు డీల్ చేయండి అనారోగ్యాన్ని. ఆ ద్వంద్వాల ఆట అలాగే ఉంటుంది, అంతే. ఇప్పుడు నేను చెప్పినట్టు వేరే కొత్త ఆట ఆడండి, ప్రేమ అనే ఆట. ఓకేనా? సో ఏ ఫుడ్లో ఏ ప్రాబ్లం లేదు. మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్పినట్టు అనుకుని తినండి. నేనేం చెప్పాను? దైవం ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు, అన్నిట్లలో అంతటా ఉన్నాడు. సో ప్రతి దాంట్లో సీక్రెట్గా దాగింది ఎవరు? ప్రకృతి, పురుషులు, శక్తి, చైతన్యం. దీన్నే కాన్షియస్నెస్, ఎనర్జీ అంటారు. ఓకేనా? ఇది అన్నిట్లలో దాగింది. కాకపోతే ఒక గుణం ఎక్కువ, ఇప్పుడు కారంలో నెగిటివ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, తీపిలో పాజిటివ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, లేదా ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి, న్యూట్రాన్స్ ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ మూడు కంపల్సరీ ఉంటాయి ప్రతి దాంట్లో. మూడింటి యొక్క మిక్సర్ ఉంటుంది. ఈమె కొద్దిగా కోపం ఎక్కువైతే ఉప్పు ఎక్కువ వేస్తుంది, ఈమె ఎక్కువ అయితే కారం వేస్తుంది, అంతే తేడా. సో పాజిటివ్ కొందరు ఎక్కువ, కొందరు నెగిటివ్, ఇట్లా వేస్తారు. కానీ అల్టిమేట్గా మూడు కంపల్సరీ ఉంటాయి. మూడే కాకుండా అసలుది ఉంటుంది. ఏంటది? ప్యూర్ ఎనర్జీ, ప్యూర్ కాన్షియస్. ప్రతి దాంట్లో ఎవరు ఉంటారు? మూడు విడివిడిగా గుణాలు ఉంటాయి, కలిసి ఏకమైపోయి ఉన్న స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన చైతన్యం కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలి? తినేటప్పుడు తింటూ మై డియర్ ఫుడ్, మై డియర్ బర్గర్, మై డియర్ పిజ్జా, మై డియర్ బ్యాడ్ స్మెల్ తీసుకుంటున్నాం, మరి ఏం చేస్తాం? పీల్చాలి తప్పదు. రోజు దాంట్లో పొల్యూషన్లో తిరుగుతున్నారు, గంట సేపు మినిమం. మరి ఆ పొల్యూషన్ అంతా వస్తుంది, ముక్కు మూసుకొని కూర్చుంటారా? అవుట్ మీ పని. సో అది పీల్చాల్సి వస్తుంది. దాన్ని కూడా ఫ్రెండ్షిప్ చేయండి దాంతో కూడా. ఓకేనా? అనుకొని మై డియర్ ఎనర్జీ, నీ లోపల ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళి, నువ్వు నా ఫ్రెండ్ వైపో, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అని అనుకొని నీ లోపల దైవం దగ్గర తీసుకెళ్ళన్నారా, చాలు, డైరెక్ట్ ప్యూర్ ఎనర్జీ వస్తుంది. ఈ మూడు గుణాలకు సంబంధించిన శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వన్ ఫింగర్, టూ ఫింగర్ ద్వారా, చెమటల ద్వారా, ఇక అన్నిటి ద్వారా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఓన్లీ ప్యూర్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ప్యూర్ ఎనర్జీ వస్తుందో సీన్ అంతా మారిపోతుంది. ప్యూర్ ఎనర్జీలో ఒక గొప్పతనం ఏంటంటే, ప్యూర్ ఎనర్జీకి ఏ రూపం లేదు, కానీ ఏ రూపాన్నైనా తీసుకోగలుగుతుంది. అంటే ప్యూర్ ఎనర్జీ ఇక్కడికి రానంత వరకే, ఇక్కడికి వచ్చాక ఏం జరుగుతుంది? మామూలుగా మీరు అజ్ఞానంలో ఉంటే మీరు అంటుంటారు, మేము ధ్యానం చూసి ఎనర్జీ పంపిస్తున్నాం లోక కళ్యాణం కోసమని పెడుతుంటారే వాట్సాప్లలో మెసేజ్. చచ్చినా లోక కళ్యాణం జరగదు మీ ద్వారా, ఇంపాసిబుల్. ఎందుకు? ఇక్కడికి రానంత వరకే ప్యూర్. ఇక్కడికి రాగానే ఏమవుతుంది? ముక్కలుగా విభజన జరుగుతుంది. మీ మెంటాలిటీ తగ్గట్టుగా రాగద్వేషాలు ఏర్పడతాయి, మంచి చెడులుగా విభజన జరిగి అది అక్కడికి వెళ్తుంది తప్ప ఈ స్వచ్ఛమైంది వెళ్ళదు. దట్స్ వై ఎదగట్లేదు భూమి. ఎంతోమంది ధ్యానాలు చేసి ఏమో చేస్తున్నారు ప్రపంచాన్ని, రోజు రోజుకి ఇంకా దరిద్రంగా తయారవుతుంది. కానీ ఎవరు బాగుపడట్లేదు నాకు తెలిసి. అవుతున్నారండి? మీరు బాగుపడట్లేదు, అసలు మీరే బాగలేరు. మీ వల్ల లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? మీ కళ్యాణమే జరగలేదు అంటున్నాను నేను. జరిగిందా మీ కళ్యాణం? కళ్యాణం అంటే బయట కాదు, లోపల మీ డార్లింగ్, అసలు డార్లింగ్ తోటి జరగాలి. అది జరిగితే ఆటోమేటిక్గా మీరు లోక కళ్యాణానికి ఉపయోగపడతారు. సో యు ఆర్ నాట్ గివింగ్ ప్యూర్ ఎనర్జీ టు ది వరల్డ్, యు ఆర్ గివింగ్ డివైడెడ్ ఎనర్జీ. మంచి చెడుగా ముక్కలు చేసి, రాగద్వేషాలుగా చేసి ఇంకో పంపిస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారు? ద్వేషం ఉన్నవాడికి ద్వేషం పంపిస్తున్నారు, ప్రేమవాడికి ప్రేమ పంపిస్తున్నారు. ఆ రిటర్న్ కూడా మీకు అదే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నాన్ వెజిటేరియన్ ద్వేషించారా? వాళ్ళందరి దగ్గర నుంచి మీకు వస్తుంది నెగిటివ్ ఎనర్జీ. దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉందా మీ దగ్గర? అంటే చేతబడిలాగా నా కొడుకులు వీళ్ళు మనమని దేశిస్తారా అని వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటారు, ఒక చూపేస్తారు. ఆ దిష్టి తగులుతుంది, మరి దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉందా మీ దగ్గర? శాపనార్థాలు పెట్టరా వాళ్ళు? నా బిజినెస్ జరగకుండా ఆపుతున్నారు వీళ్ళు అంటారా లేదా? కోపం రాదు? వచ్చి వాళ్ళు ఊరుకుంటారా? మిమ్మల్ని నాశనం కావాలనుకుంటారా? బాగుపడాలనుకుంటారా? తిననివాడు ఓకే కరెక్ట్ అంటాడు, మరి ఇక్కడ రెండు ఉంటాయి. మరి చెడు ద్వారా చెడు వస్తుంది, మంచి ద్వారా మంచి వస్తుందని కదా కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం. సో కాబట్టి చెడు చేయకండి మంచి చేయకండి అని అందుకే అంటున్నాను నేను, రాగద్వేషాలకు అతీతంగా చేరండి. ఓకేనా? సో నేను చెప్పినట్టు మీరు సాధన చేసి సంకల్పం పెట్టి చేస్తే ఏం జరుగుతుంది? ప్యూర్ ఎనర్జీలా వచ్చేసి వెంటికలకి ఏది అవసరమో ఆ రూపాన్ని తీసుకుంటుంది. వెంటికలకి ఏం అవసరం? సపోజ్ ఏ అనుకుందాం, ఏ ఇచ్చేస్తుంది. కంటికి బి అనుకుందాం, బి ఇచ్చేస్తుంది. దీనికి సి డి ఎఫ్ జెడ్ వరకు ఈ జెడ్ 26 ఉంటాయి అనుకుందాము. ఏ దేనికి ఏది అవసరం అది ఇచ్చేస్తుంది ప్యూర్ ఎనర్జీ. అది ఆ ఫామ్ తీసుకుంటుంది కరెంట్ లాగా. కరెంట్ ఒకటే కానీ ఫ్యాన్లో ఫ్యాన్ లాగా, ట్యూబ్లైట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు తీసుకుంటుందా లేదా? ఒకటే కరెంట్, ఒక దాంట్లో చల్లదనాన్ని ఇస్తుంది, దాంట్లో వెచ్చగా ఇస్తుంది, డిఫరెంట్ డిఫరెంట్. కానీ ఉన్నదేంటి? ఒకటే కరెంట్, దానికి రూపం లేదు. కానీ ఏ రూపాన్నైనా తీసుకుంటుంది. రూపం లేనిదే ఏదైనా రూపం, ఏదైనా రూపం తీసుకోగలుగుతుంది. కానీ వన్స్ రూపం ఎత్తాక వేరే రూపంగా మార్చలేము. మంచిగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది, చెడుగా మారలేదు. అది చెడుగా మార్చాలంటే ఏం చేయాలి? మంచిని మళ్ళీ స్వచ్ఛంగా చేసి మళ్ళీ చెడు రూపం ఇవ్వాలి. ఇప్పుడు చపాతీతో సారీ పిండితోటి చపాతీ తయారు చేస్తారనుకోండి, మళ్ళీ దాన్ని చపాతి నుంచి పూరి తయారు చేయగలుగుతారా? ఏం చేయాలి? మళ్ళీ పిండిలోకి తీసుకొచ్చి వేరే పూరి తయారు చేయాలి. కానీ డైరెక్ట్ చపాతీని పూరిగా మార్చలేము, అవును కదా? సో కాబట్టి రూపాన్ని నిరాకారంగా మార్చాలి. అది ఎట్లా అనేది రేపు చెప్తాను, అర్థమైందా? సో కాబట్టి ఫుడ్ ఐటమ్స్కు మీరు నేను చెప్పినట్టు అనుకొని తినండి. ఏమనుకోవాలి? మై డియర్ ఫుడ్, నేను తింటున్నాను, ఏదైనా పర్లే, ఫస్ట్ మీ ఇష్టమైన వాటితోటే స్టార్ట్ చేయండి, రిస్కులు తీసుకోకండి, అవసరం లేదు. మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో అది నేను చెప్పినట్టు అనుకుందినండి. ఏమంది? ఏమని? మై డియర్ ఫుడ్ నేను తింటున్నాను, నీ లోపల ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళు, నీ లోపల ఉన్న ప్యూర్ ఎనర్జీ దగ్గర నన్ను తీసుకెళ్ళు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు బాడీలో అనవసరమైన నిలిపోయి ఆ ప్యూర్ ఎనర్జీ వచ్చి ఏ బాడీ ఏ పార్ట్కి ఏది అవసరమో ఆ రూపాన్ని తీసుకుంటుంది. ఓకేనా? దట్స్ వై ప్యూర్ ఎనర్జీకి స్వచ్ఛంగా ఉండండి, స్వచ్ఛంగా ఉండండి పెద్దలు ఎందుకు చెప్తారంటే, స్వచ్ఛమైన శక్తియే ఏదైనా చేయగలుగుతుంది. ఈ అద్భుతాలు సాధ్యమైతే స్వచ్ఛమైన ద్వారా. అందుకే పిల్లల్ని చూస్తుంటే మనకి ఏవేవో చేయాలనిపిస్తుంది. అదే సొంత భార్యకైనా చేయబుద్ది కాదు, భార్యకైనా పిల్లలకైనా ఒక రోజు రెండు రోజులే. కానీ పిల్లలకి ఏవైనా కొనపెట్టాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్వచ్ఛత ఉంటుంది వాళ్లకు. అర్థమైందా? ఓకే, క్లియర్ ఉందిగా. సో ఫుడ్ ఐటమ్స్లో మీరు చేయవలసింది ఏంటంటే, ఏ ఫుడ్ తిన్నా నాకు మంచి వద్దు చెడు వద్దు అని అనుకొని తినాలి. అనుకొని తింటే అప్పుడు ప్యూర్ ఎనర్జీ వస్తుంది. ఓకే, క్లియర్గా ఉందిగా. అన్నిటికొకటే, నేను వేరే ఏవో వంద రకాల సమస్యలకు వంద సమస్యల పరిష్కారాలు లేవు, ఒకటే పరిష్కారం ప్రతిదానికి. సింపుల్గా ఏ ప్రాబ్లం అయినా ఒకటే, దాన్ని అనుభవించడం, దాని ద్వారా దైవం దగ్గర చేరడం అంతే, ఆ ఎనర్జీని బాడీ అంతా స్ప్రెడ్ చేయడం. చాలామందికి పెద్ద పెద్ద స్పిరిచువల్ మాస్టర్స్ కూడా క్యాన్సర్ వాటి ద్వారా చనిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు దేహానికి ఆ స్వచ్ఛమైన శక్తిని ఇవ్వలేదు. ఏం చెప్పారంటే, నేను ఓషో శిష్యులు చాలామంది ఉన్నారు నా దగ్గర, వాళ్ళు వస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు ధ్యానం చేస్తున్నారు కదా, మీరు ఆ మందులు ఎందుకు వేసుకుంటున్నారు, మందులు వాడకుండా ధ్యానం వచ్చిన శక్తిని ఉపయోగించుకోవచ్చు కదా అని నేను అంటే, వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఛీ ఈ తుచ్చమైన దేహం కోసం ధ్యాన శక్తిని వేస్ట్ చేస్తామా, మందులు వాడితే సరిపోతుంది, లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తామన్నారు. ఇలా మాటలు మాట్లాడితే సపోర్ట్ చేస్తుందా? చేస్తుందా అండి? సో మీరేం చేయాలంటే, మీరు పరమాత్మతోటి కలిశాక ఆ శక్తిని తీసుకొని ఆ శక్తిని ముందు మీరు తినాలి. స్వార్థం ఉండాలి ఇక్కడ. ఫస్ట్ మీకోసం మీరు బతకాలి. ఏంటి ముందు, ఇప్పుడు వంట వండి పెట్టింది మేడం, వీళ్ళందరూ పెట్టారు, వాళ్ళు తిన్నారా మనకే పెట్టేశారు, మొత్తం ఏం చేశారు, అందరం తిన్నామా లేదా ఈక్వల్గా? అలాగే ఏం చేయాలి, వండింది మీరు తినండి, 10 తర్వాత 10 మందికి వచ్చండి. సో ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి. ఉండాలంటే ఆ ధ్యానం ద్వారా వచ్చే శక్తిని ఏం చేయాలి, ఈ శరీరానికి మనసుకు ఇవ్వాలి. మీ లోపల అన్ని భాగాలకి ఇచ్చాక మిగిలితే తర్వాత ఇంకొకరికి పంచండి. ఫస్ట్ డైరెక్ట్ ఇంకొకరికి పంచకూడదు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో మాత్రం ఫస్ట్ మీరే ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? సో మీరు ఫుల్గా దాన్ని ఎంజాయ్ చేసే ముందు ఆ అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గించుకుంటే, మిమ్మల్ని చూసి అబ్బా ఈమె చూడండి ఎంత బాగా తగ్గించుకుందాం అనుకో 10 మంది వస్తారండి మీ దగ్గరికి. అంతేగాని మీరే కుంటుకుంటూ నడుస్తూ ధ్యాన ప్రసారం చేసి ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, నువ్వే కుంటుకుంటూ నడుస్తున్నావు, ఎక్కడ వస్తారండి మీ దగ్గరికి? వస్తారా చెప్పండి? శాకాహారాలు పెట్టి అక్కడికి వెళ్ళి ఎట్లా నడుస్తున్నారంటే, ఎదుకురా బాబు జీవితం ఉన్నట్టుగా నడుస్తున్నారు, ఉత్సాహమే లేదు, కొందరు ఉన్నారు, అందరు అట్లా కాదు నేను చెప్పేది. సో ధ్యానం చేస్తారు, ఒకళ్ళు దగ్గర ధ్యానం చెప్తాం, మనకే తగ్గవు. ఎందుకు తగ్గట్లేదు అంటే ఇంకా ప్రచారం చేయాలి, ఇది అసలు అది కాదు. బాడీని ఎంజాయ్ చేయట్లేదు మనం, అది ప్రాబ్లం. బాడీకి కావాల్సింది ఇవ్వట్లేదు. ఓకేనా? సో ఇవేవి నేను తీరి మాటలు కాదు, ప్రాక్టికల్గా చేశాకనే నేను చెప్తున్నాను. ఏ ఫుడ్ అయినా కానీ హాయిగా తినండి. వాటర్ కూడా ఎంత పడితే అంత ఇష్టం వచ్చినట్టు తాగకండి. 5 లీటర్లు 10 లీటర్లు చెప్తారు వాళ్ళు, చచ్చిపోతున్నాం పొట్టుకు బేసి ఏం చేయాలి అర్థం కాక. అది కాదు మనం చేయాల్సింది. మనకు ఆ దాహం ఎంత వేస్తే అంత తాగాలి. ఏ రోగలమేంటి మనం ఎప్పుడు ఒకటేలాగా ఇవ్వడానికి? అర్థమైందా? డాక్టర్స్ అందరికి ఒకటే చెప్పేస్తారు, 5 లీటర్లు తాగు 10 లీటర్లు తాగు, 10 సార్లు లేచి కూర్చో. అరే అందరు ఒకటే రకంగా కూర్చుంటారా అండి? పెద్దవాడు పిల్లవాడు ముసలివాడు అందరూ ఒకటే రకంగానా? తేడా ఉండదు, ఉంటుందా లేదా? చెప్పాను కదా, థంబ్ ఇంప్రెషన్స్ కలవట్లేదు అందరి. ఎట్లా అందరికి ఒకటే సొల్యూషన్ ఉంటుంది? ఎవరు వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేశాడు, ఒక యునిక్గా తయారు చేశాడు పరమాత్మ మనకు. కాబట్టి సొల్యూషన్ ఒకటి కాదు. మీకు దాహం ఎంత వేస్తే అంత తాగండి. అలాగే ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి? టేస్ట్ అనేది నాలుకకే అవునా కదా. కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నములుతూ ఆ టేస్ట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ పలుకులు ఏమేమి వేశారో వాటన్నిటిని గుర్తిస్తూ ఆ ఫుల్గా ఎంజాయ్ చేసి ఎక్కువసేపు నోట్లోనే ఉంచి అప్పుడు తినండి. ఎంత ఆకలి అయితే అంత తినండి. ఒకసారి ఇంత ఆకలి అయితే ఇంత తినేయండి, ఇంత ఆకలి అయితే ఇంత తినేయండి, ఇంత ఆకలి అయితే ఇంత తినడం, లేదా ఇంత ఆకలి ఇంత ఆకలి అయితే ఇంత తినడం, ఇది చేయకండి. అది మన దరిద్రంగా తయారవుతుంది మన బతుకు. అది కాదు బతుకు, మన రోబలం కాదు. వీళ్ళందరికీ ఒకటే రీడింగ్, బీపీ షుగర్ రీడింగ్ ఒకటే పెట్టారు. ఆ రీడింగ్స్ ఎలాంటివి డాక్టర్ చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు ఎట్లా తీస్తారంట, యావరేజ్ ఎట్లా తీస్తారట? సపోజ్ హైట్ ఉందనుకో, ఇండియాలో యావరేజ్ హైట్ ఎంత ఉంది? సపోజ్ 6.5. లో హైట్ ఎంత ఉంది? 4 అనుకో. 4కు 6 యావరేజ్ డివైడెడ్ బై 2 చేసి 5.4 ఇది యావరేజ్ చేస్తారట. ఎగ్జాంపుల్ చేసేసి అమితాబ్ బచ్చన్ వెళ్తే వాడు 6.2 ఉన్నాడు కదా, వాడిని కట్ చేసేస్తారట, కాళ్ళు కట్ చేస్తారట. జయబాద్రు వస్తే ఈ కాళ్ళు తీసేస్తే ఆమె కతికిస్తారట. ఆ డాక్టర్ చెప్పాడు మొన్న, నేను ఏదో చూశాను. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, ఎంబీబీఎస్ ఎండి, ఎఫ్ఆర్సీ ఏవేవో ఉన్నాయి, ఇంత లిస్ట్ ఆయనకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు ఆయనకు. అట్లాగే బీపీ షుగర్లు రీడింగ్ పెట్టేస్తారు, ఇంత ఇంతే ఉండాలట. అందరికి ఒకటే రీడింగ్ ఉంటుందా? ఒక కూలి పని చేసుకునేవాడికి, ఒక ప్రైమ్ మినిస్టర్కు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు, ఒక కూలి, అందరికి ఒకటే ఉంటుందా అండి? నేను అడుగుతాను, ఎట్లా నమ్ముతున్నారు మీరు? అసలు ఆ బేస్ ఏంటి? డైరెక్ట్ బేస్ దగ్గరికి వెళ్ళి వీడు ఎట్లా డిసైడ్ చేశాడు అసలు బీపీ షుగర్ రీడింగ్ ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మీరు తెలుసుకుంటే పెద్ద భండారం బయటపడుతుంది. ఓ అసలు మొత్తం స్టార్టింగ్ పాయింటే రాంగ్ అని. ఓకేనా? ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. కోపములు ద్వేషాలు రాగా ద్వేషాలకు అది తగ్గట్టుగా లోపల మార్పులు వస్తుంటాయి. ఆయన ఏం చెప్పాడు? మీకు భయం రాగానే వెంటనే పరిగెత్తాలి మీరు. లోపల కెమికల్ పుడుతుంది, ఆ కెమికల్ తగ్గట్టుగా మీరు రియాక్ట్ అయ్యి పరిగెత్తాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పాడు. ఓ పులి రాగానే ఏం జరుగుతుంది మనకు? లోపల ఒక తెలియని ఎనర్జీ పుడుతుందట, ఒక కెమికల్ పుట్టంగానే ఉరుకుతుంటా పరిగెడతామట. ఎంత ఫాస్ట్గా పరిగెడతామంటే మనమే ఆశ్చర్యపోతామంట, అంత ఫాస్ట్గా పరిగెడతామట ఆ టైంలో. అఫ్కోర్స్ పులి చంపేస్తుంది, అది వేరే సంగతి. సో ఆయన ఏం చెప్పాడంటే, అదేవిధంగా మనం రోజు ఆఫీస్లో అక్కడిక్కడ ఉంటున్నాము, భయమైన బాసల పక్కనే కూర్చోవాలి. భయం దడ్ 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 అని భయం అయితే ఉంటుంది, ఆ ఎనర్జీని సరిగ్గా డీల్ చేయక ఊరుకోరు, పరగరు, అక్కడే కూర్చుంటారు. చుట్టూ భయంకరమైన మనుషులు పక్కనే ఇలా కూర్చుంటే డెఫినెట్గా పెద్ద పెద్ద రోగాలు వస్తాయని చెప్పాడు డాక్టర్. మీరు పరిగెత్తాలి కానీ పరిగెత్తలేరు, ఎక్కడ పరిగెడతారు? అర్థమైందా? సో వీటన్నిటికీ ఏం చేయాలనేది రేపు చెప్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఏదైనా మీ బాడీ ప్రకారం వెళ్ళిపోండి. బాడీ ఏది అదుపుతుంది అది పెట్టండి, హాయిగా తినండి, అన్నీ ఎంజాయ్ చేయండి. ఓకేనా? అట్లాగే బాడీ చేసుకునే ప్రతి ప్రక్రియ ఇది చెప్తే చాలామందికి సంతోషం. అబ్బో సార్ అన్నీ తినమన్నాడు, సిగరెట్ తాగమన్నాడు, చాలామంది సంతోషం. అందరినీ కాదండి, అలవాటు ఉన్న వాళ్ళను ఆపని చేశారు, ఒకేసారి బయటికి రాలేరు కాబట్టి. నేను చెప్పింది చేస్తే సిగరెట్ అసలు తాగుబుద్ది కాదు కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే అసలు కిక్ వచ్చేస్తుంది లోపల నుంచి, ఆనందమనే కిక్. ఈ మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, నేను చెప్పాను ఏది కూడా అంచిపెట్టుకోకూడదు, అంచిపెట్టుకుంటేనే ప్రాబ్లము. సో సప్రెస్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని ఒకళ్ళకి చెప్పాను. ఏదో ఒక ఐటెం తినమని చెప్పాను, వెళ్ళిపోయి తినమన్నాను. వెళ్ళిపోయి తింటే కామక్రోధాలు పెరుగుతాయట, నేను తిన అన్నాడు. నువ్వు తినాల్సిందే అని, తింటే తప్ప రాదు అంటే నేను తినను, నా సరే నీ ఇష్టం అన్నాను. తర్వాత సార్ మీరు కోరికను చంపుకుంటే మాత్రం మీ రోగం తగ్గుతుంది అన్న, ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం ఎంతకు తగ్గట్లే. సో నేను అప్పుడు ఏం చెప్పానంటే, ఆఖరికి ఓ రోజు నాకు ఫోన్ చేసామన్నాడు, సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, నాకు వెళ్ళిపోయి తినను కానీ తిన్న వాళ్ళని చూస్తుంటే మాత్రం మిస్ అయిపోతున్నాను రా వెళ్ళిపోయిని అనిపిస్తుంటుంది అన్నాడు. అదే సార్ మరి మీ కోరిక ఉంది కదా, సపరేట్ చేశారు కదా బాడీ, చూడండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అన్నాను. అన్నాక ఏం చేశాడు, సరే నేను తినడానికి సిద్ధమే అనుకున్నాడట లోపల. అంతవరకు తినాలని వాడు తింటా అనడానికి సిద్ధపడ్డాడట. అనుకున్న తెల్లారి నుంచి తినాలనిపించట్లేదట అతనికి, బికాజ్ ఓకే అనేసాడు కదా, అయిపోయింది ఆ ద్వేషం అనేది తగ్గిపోయి తినాలనిపించట్లేదట. సో అట్లా మనం ఏదైతే సప్రెస్ చేస్తామో దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు దాన్ని నేను దేనికైనా ఓకే అని మీరు అంటే అప్పుడు చూడండి సీన్ మారిపోతుంది. ఓకేనా? అన్ని రకాల ఫుడ్స్ నిజంగా కరెక్టే వాళ్ళు చెప్పేది, కొన్ని ఐటమ్స్ తింటే రాగద్వేషాలు ఏర్పడతాయి, కోపాలు ఇవన్నీ ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపం ఉండాలా వద్దా మనిషికి? ఏం చెప్పాను నేను? అన్నీ ఉండాలన్నప్పుడు మరి ఏం చేయాలి? టెన్షన్ ఏం లేదు, వెళ్ళిపోయి తింటే కోపం వచ్చింది, ఈ కోరిక పుట్టింది, తప్పే ఉంది. హాయ్ కోరిక, హవారియో, నీ లోపల దైవం దగ్గర తీసుకెళ్ళాను సార్, అదని చేయండి, అయిపోయా. ఏముంది ఇబ్బంది? ఇక్కడ బయట రియాక్ట్ కాకుండా లోపలికి వెళ్తే ప్రతిదాన్ని మీరు ఔషధంగా మార్చడం నేర్చుకున్నాక ఇంకా టెన్షన్ ఏంది మీకు? అవునా కదా? సో కాబట్టి ఏ ఫుడ్ ఐటమ్లు ఏది ఉన్నా ఎస్ అది వాళ్ళు ఉన్నదని చెప్తున్నారు అని అనుకుని ప్రేమతోటి హాయిగా తీసుకోండి. దీనిలో ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళాలని తింటే ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లం అయినా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాండీస్, నా పైల్స్, ఆస్మా, ఎన్నో ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకున్నాను. క్యాన్సర్లు, ఫిట్స్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎంతమంది క్లియర్ చేసుకొని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు. నాకు ఒక కొన్ని రోజుల క్రితం ఏమైందంటే, నా విషయం చెప్తున్నా, నేను ఇంకొకరి ఎన్నో ఉన్నాయి, నాకేమైంది పంటిలో నాకు డెంటల్ క్లీనింగ్ జరుగుతుంటుంది మధ్య మధ్యలో, లోపల ఆపరేషన్ లాగా ఏదో జరుగుతుంటుంది, నాకు మధ్య మధ్యలో రక్తం కారుతుంటుంది. సరే చేసుకో ప్రాసెస్ అని అనుభవిస్తుంటా. ఏం జరిగింది ఈ మధ్యలో, రక్తంతో పాటు చీమ్ కూడా కారడం మొదలెట్టింది. ఇక్కడ ఈ రెడ్గా ఉంటుంది కదా, అక్కడ చీమ్ కలర్ కూడా వచ్చేసింది. మా వాళ్ళు ఒకరు చూసి సార్ చీమ్ అన్నారు. అయితే ఏంది చీమ్? నా ఫ్రెండే పో అన్నాను నేను వెంటనే. నన్నేం చేస్తుంది నా ఫ్రెండ్? నా చీమ్ నన్ను చంపడం ఏంటి? చూడన్నాను, ఇక మొత్తం ఇట్లా పట్టేసినట్టు అయిపోయింది, కాళ్ళు విరిగితే కట్టేస్తారు చూడు, అట్లా అయిపోయింది. ఇక మొత్తం మంట నొప్పి, ఒక 7 డేస్ టోటల్గా నోరు తెలవలేని పరిస్థితి, అలానే ఉన్నాను. ఆ డాక్టర్ చూసి అంది, సార్ ఇది ఇన్ఫెక్షన్ సార్, ఆ చీము ఎక్కడికి వెళ్ళినా ఆ పార్ట్ నాశనం అయిపోతుంది అన్నది. ఆహా, అంత సీన్ ఉందా? సరే చూపుతా, నాశనం చేస్తుందా మళ్ళీ కొత్తగా తయారవుతుందో చూపిస్తానన్నాను. అని అట్లనే కూర్చున్నాను. 7 రోజులు ఫుడ్ కూడా తినలేదు, నోరే తెలియదు ఫుడ్ ఎక్కడ తింటాం, ఓన్లీ వాటర్ తాగానంతే, ఆకలి కూడా కాదు. నా ఆహారం ఏంటి రోజు? చీము రక్తం. మరి అదే లోపలికి వెళ్తాం, మరి ఏం చేయాలి? మింగలే కక్కలేని పరిస్థితి, నోరు తెరవలేని పరిస్థితి, లోపలికి వెళ్తాం. ఇక్కడ ఇగో ఇక్కడ అంటే నువ్వు మీ ఉంచగలుగుతావు కావచ్చు, లోపల ఇక్కడైతే లోపలికి వెళ్లాల్సిందేగా, అవునా కదా? ఏం చేయదు, రిపేర్ అంతే, అక్కడ అవసరము, అది సర్వీసింగ్ చేసుకుంటుంది, నా వెహికల్ సర్వీసింగ్ చేసిన ఇచ్చాను, అట్లాగే నా బాడీ కూడా సర్వీస్ చేసుకుంటుంది. చూడు కొత్త గ్రీస్ పోయి పాత గ్రీస్ వదిలేసి కొత్త గ్రీస్ పెట్టినట్టు చూడు, డెంటల్ గమ్స్ ఎట్లా తయారవుతాయని. 7 రోజుల తర్వాత అద్రిపోయేలా తయారైంది, మళ్ళా ఐస్ క్రీమ్లు ఏది పడితే దంచి పడేస్తూనే ఉన్నాను, ఏం కావట్లే అని బాగానే ఉన్నాయి. ఆశ్చర్యపోయింది డాక్టరు, సార్ అన్ని పాటలు అన్ని పాడైపోతాయి అనుకుంటే ఈ పాటే అప్డేట్ అయిపోయింది, ఎట్లయింది సార్ అన్నది. అంతే అవుతుంది, అదే నా ఫ్రెండ్ నన్ను ఎట్లా చంపుతుంది అది? అది అక్కడ అవసరం సర్వీసింగ్ బోర్డు వెహికలే సర్వీసింగ్కి మధ్య మధ్యలో 3 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్కి ఇవ్వాలి, అలాంటి బాడీకి ఇవ్వరా మీరు పర్మిషను? ఇట్ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్, అంతే అది చేసుకుంటుంది అంతే అని నన్ను చూపించాను. సో ఇలా ఎన్నో సమస్యలు, ఎన్నో సమస్యలు, మళ్ళా అన్నీ తిని ఇక ఆ టైంలో మరి తినలేని, నోరు తెరవలేదు కాబట్టి తినలేకపోయాను. అదే పైల్స్ ప్రాబ్లం వస్తే బ్లడ్ పోతూ ఉంటే పచ్చడన్నమే రోజు తిన్నాను, ఏమవుతుందో చూస్తాను నేను, ఏమవుతుందో చూస్తాను. 2 రోజుల తర్వాత అదే తగ్గిపోయింది. తినేటప్పుడు ఒకటే భావన మార్చేయడం, యద్భావం. సో కాబట్టి మరి భావన మీ ఇష్టం ఉన్నట్టు మార్చుకోండి, నేను చెప్పినట్టు మార్చుకోండి, తప్పే ఉంది అనుకోవడం తప్ప. స్వేచ్ఛ ఉన్న ప్రోగ్రామ్ పెట్టుకుంటారా, చచ్చిపోతా చచ్చిపోతా అని ప్రోగ్రామ్ పెట్టుకుంటారా? యువర్ బిలీఫ్ క్రియేట్స్ యువర్ రియాలిటీ, వై డోంట్ యూ చేంజ్ యువర్ బిలీఫ్? ఎందుకు ఆ పాత పద్ధతులు, భయంకరమైన పద్ధతులు ఎందుకు పెట్టుకుంటున్నారు? అలానే డైరెక్ట్గా నేను సముద్రంలో దూకినా ఏం కాదు, దూకకండి, టెన్షన్ ఆ పని చేయకండి, మెల్లిమెల్లిగా ఒక్కొక్క మైట్ ఎక్కండి. నేను చెప్పాను కదా, ఒక ఆయన ఏం చేశాడు, నేను విషం తాగుతాను అన్నాడు. ఆగ్రా బాబు ఉప్పు తినడానికి భయపడుతున్నావు, డైరెక్ట్ విషం దగ్గరికి వెళ్తావా అన్నాను నేను. ఉప్పు కారాలు అన్నీ తిని ముందు ధైర్యంగా ఉండి కాన్ఫిడెన్స్ వచ్చాక దీన్ని అక్కడికి వెళ్ళి ఒకేసారి తొందరపడకు అన్నాను. ఓకేనా? సో తొందరపడి ఏది నిర్ణయం తీసుకోకండి. మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఒక్కొక్క మెట్టెక్కి అల్టిమేట్గా మనం అన్నీ తిని ఎంజాయ్ చేసి వాహ్ ఇదిరా బాబు జీవితం అంటే అనిపించుకొని బాయ్ అని వెళ్ళిపోవాలి. అది జీవితం అంటే అన్ని సమస్యలు మనకు మనం క్లియర్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా ఉంది ఆ టాలెంట్ మన దగ్గర, బట్ వీఆర్ నాట్ యూజింగ్. ఓకేనా? సో మీరు చేయవలసింది ఏంటంటే ఏది వస్తే అది ఎలా అనుభవించాలి అన్నారు. బాడీ లెవెల్లో మీరు అనుభవించవలసినది ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ను డెలివరీ టైంలో మీరు ఎలా అనుభవిస్తారో అలా అనుభవించాలి. మీరు అంటున్నారే నొప్పి చెడ్డది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయా? లేదా ఒక్కరు కూడా 10% కూడా కింద కూర్చోలేదు, అందరి పైన కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఉండాల్సిందే, చచ్చిన పోవద్దు అది. నేను చెప్పేంతవరకు పోయి, నేను చెప్పింది చేసేంతవరకు పోయి. పరమాత్మ సృష్టినే విమర్శిస్తారు మీరు. కక్ష కట్టే అన్ని ప్రకృతి పురుషులు ఇద్దరు మన తల్లిదండ్రులే. కక్ష కాదు, వాళ్ళకి ఎందుకు కక్ష ఉంటుంది కానీ శిక్షణ ఇస్తున్నారు. శిక్షిస్తారు అవసరం ఉంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తే. టోటలీ రాంగ్ రూట్ మీరు వెళ్ళేది. దైవం దగ్గర దేవుడు చేరట్లేదు మీరు. ఓకేనా? సో కాబట్టి మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దైవం అంటే మీకు ఏంటో తెలుసు కూడా. సో మీరు ఆ అనుభవించడం ఎలా అనుభవించాలి? మీరు అంటున్నారు నొప్పులు చెడ్డవి మంచివి కాదు, దరిద్రం నొప్పులు అని తిడుతున్నారు. నేనేమంటున్నాను నొప్పి లేకుంటేనే వెంటనే, అసలు మీరు నొప్పులు లేకుంటే ఇప్పటివరకు బతికి ఉండేవాళ్ళే కాదు అంటున్నాను నేను. నొప్పులు ఉండాలి మనిషికి, మధ్య మధ్యలో నొప్పులు రావాలి, అలాంటి రోజు కాదు నేను చెప్పేది. అసలు నొప్పి రాకుంటే అసలు రోగం ఉన్నట్టే తెలియదు మీకు, కుళ్ళిపోతుంటుంది. నేను అది ఇండికేషన్ ఇస్తుంది అక్కడ ప్రాబ్లం ఉందిరా బాబు. ఉన్నప్పుడు నొప్పిని చంపుతారా మీరు? దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఓకేనా? సో మధ్య మధ్యలో మనకు బ్లాక్స్ ఏర్పడతాయి. ఇప్పుడు వాష్ బేసిన్లో సింక్లో నీళ్లు పోవు అవును కదా, ఏం చేస్తారు అప్పుడు? ఫోర్స్గా వాటర్ పోయడం, ఇట్లా ప్రెస్ చేస్తుంటారు, ఇట్లా చేస్తారా? లేదు అప్పులు పెట్టేసి అప్పుడు ఏమవుతుంది? చెత్త అంతా క్లీన్ అయిపోతుంది అవునా కదా. సేమ్ అదే విధంగా మా ఇక్కడ ఎన్నో ఉంటాయి నాడులు, అవి ఉంటాయి, ఎనర్జీ మధ్య మధ్యలో స్టక్ అయిపోతుంది, మూమెంట్ కాదు. బ్లాక్స్ లాగా హార్ట్లో బ్లాక్స్ వచ్చేదో అంటారు కదా, ఆ బ్లాక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఎనర్జీ వచ్చేసి ఇలా పొడి చేసి ఓపెన్ చేస్తుంటుంది. సో చేసినప్పుడు మనకు పెయిన్ వస్తుంది అంతే. సో పెయిన్ వచ్చేది మనకు సాయం చేయడానికి యాక్చువల్గా. బట్ వాళ్ళు ఎవరో చెప్పింది, వీళ్ళో చెప్పింది మనం నమ్మడం వల్ల అది మనకు పెద్ద హర్డిల్గా తయారైపోయి అది మనం చంపేస్తుంది. ఇక్కడ పెయిన్ చంపట్లేదు, మనం పెయిన్ చంపుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ మీరు రాంగ్ చేస్తున్నారు, వాళ్ళు కాదు, నొప్పి కాదు. ఎందుకంటే డెలివరీ టైంలో నొప్పి ఎందుకు చంపట్లేదు మిమ్మల్ని? ఎంతమంది ఇక్కడ నార్మల్ డెలివరీ అయినాయండి మీ అందరికీ? చాలామందికి నార్మల్ డెలివరీ అయ్యాగా నొప్పి రాలే, భరించలే. ఎంత భరించారు మరి దానివల్ల ఏం జరిగింది? మంచి జరిగింది, పిల్లలు పుట్టారా లేదా మీరు అనుకున్నది జరిగిందా లేదా? ఇప్పుడు దరిద్రంగా అంటున్నారు, దరిద్రంగా బతుకుతున్నారు. తర్వాత ఆపరేషన్ చేయించుకుని ఎందుకు రా బాబు, చేసుకునేంత వరకు ఆపరేషన్, మేము నొప్పి భరించలేము, చేసుకున్నాక ఎందుకు చేసుకున్నాం అనవసరంగా ఆపరేషన్, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ని ఉంటాయి తర్వాత, అవునా కదా? అది ఇబ్బందే, కష్టమైనా కాదనట్లేదు, కానీ మరి ఏం చేస్తాం? అడ్డమైన ఆడజన్మెత్తారు, మరి ఏం చేస్తాం? చచ్చుకుంటూ భరించారు. అడ్డమైన ఆడజన్మ నా సరిగ్గా అర్థం చేసుకుంటే మా అమ్మమ్మ అయితే ఇంట్లో కూర్చొని తనకు తానే చేసుకుందట. ఇలా పనులు చేసుకుంటే సడన్గా డెలివరీ అయిపోయిందట, మామూలుగా అలా ఉండిపోయిందట, మంత్రసాన్ని వచ్చి ఓన్లీ కట్ చేసిందట. అంత సింపుల్గా చేసుకునే దానికి ఇంత దరిద్రంగా తయారు చేసి మన మెంటాలిటీస్ ఇంత దరిద్రంగా తయారైనవి. ఓ నేను కష్టపడ్డాను, పిల్లలు కష్టపడద్దు. 10 కిలోల బ్యాగ్ మాత్రం 3 ఏళ్ళకి మోయింపిస్తారు, కష్టపడద్దు మాత్రం ఒక లేబుల్ వేయడం. మా పిల్లలు సుఖపడాలి సుఖపడాలి, ఏంద్రా అంటే 3 ఏళ్ళ నుంచే 10 కిలోల బ్యాగ్, ఇది సుఖపడుతున్నారండి వాళ్ళు? ఇదే మన పెంపకాలు నో, టోటల్గా రాంగ్ రూట్లో ఉన్నారు అందరు. నొప్పి ఒక అద్భుతమైన శక్తి, మీరు నిజంగా ఎంజాయ్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు డెలివరీ టైంలో 9 నెలలు ఎలా ఉన్నారండి? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందే కదా. ఎలా అనుభవించారు? దరిద్రంగా, నీ అమ్మ అనవసరంగా కంటున్నా నా కొడుకును అని తిట్టుకున్నారా? తిట్టుకున్నారా అండి? ఎంత దివ్యంగా అనుభవించారు, దేవుడికి మొక్కారు రోజు రావాలండి నొప్పులు, అవునా? మరి అలా బిడ్డ బయటకు వచ్చాక ఎంత ఆనందం వచ్చింది, రాలే? ఒక తల్లి అని ఫీలింగ్ రాలే? సరే తర్వాత వాడు దరిద్రంగా మన మాట వినకుంటే కోపాలు వచ్చాయి, అది వేరే సంగతి. నేను అనవసరంగా కన్నాను రోబో తర్వాత అనుకుంటారు. కానీ ఒక అద్భుతమైన శక్తి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, మీరు నేను చెప్పిన ప్రాసెస్ అనుభవిస్తే ఒక ఊహించని పొటెన్షియల్స్ పుడతాయి మీ లోపల. రీసెంట్గా ఒక కేసు చెప్తాను నొప్పుల విషయంలో. ఒకరింట్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం డీటెయిల్స్ వద్దు మనకు, వస్తే ఏం చేసేవాడు అంతకుముందు పారిపోవాలని చూసేవాడు. నేను చెప్పాను సార్ పారిపోకండి, ఆ ప్రాబ్లంతో ఉండండి, లోపల నేను చెప్పినట్టు ఫైటింగ్ చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, అవన్నీ చేయండి అని చెప్పాను. చేస్తే ఒక 2 డేస్ ఏం జరిగిందంటే విపరీతమైన పెయిన్స్ అవి వచ్చాయి బాడీలో. అంతకుముందే ఆ ప్రాబ్లం వస్తే చాలా పెద్ద ఘర్షణ జరిగి చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఇక చాలా చచ్చిపోయేంత వరకు వెళ్ళిపోయింది అది. తర్వాత ఎప్పుడైతే నేను చెప్పాను ఆయన ఏం చేస్తాడు, ఓ సాహసం చేసేసి సరే నువ్వు చెప్పినట్టు చేస్తా సార్ అని కూర్చొని అతను ఒకనొత్తను మోసం చేస్తే ఆయన గుర్తుపెట్టుకొని లోపల బాగా తిట్టుకోవడం అవన్నీ చేశాడు నేను చెప్పినట్టు సాధన. చేశాక ఇక రెండు రోజులు కుమ్మేసినట్టే, ఇక పోలీసుడు కుమ్మ కొడితే ఎలా ఉంటుంది, అలా మొత్తం బాడీ అంతా నొప్పులు ఏదో పొడిచేసినట్టు బాడీ అంతా జరిగిపోయింది అట ఒక 2 డేస్. ఏదో వస్తే అది మై డియర్ నొప్పి, మై డియర్ బాధ, తీసుకెళ్ళి దైవం దగ్గర తీసుకెళ్ళనుకోవడం, అనుభవించడం, ఇంకా ఎట్లా ఆ నొప్పికి తగ్గట్టుగా ఉండాలి. డెలివరీ టైంలో మీరు ఎలా ఉంటారు, ఇక్కడనే కూర్చోండి, కూర్చోగలుగుతారా, ఆగండి చెప్తా ఆగండి ఫస్ట్. ఇది కానీ డెలివరీ టైంలో నొప్పి మెడిటేషన్ చేయండి చెప్తాడు అంటే ఎవడన్నా శ్వాస విద్యార్థి పెట్టడం సాధ్యమవుతుందా డెలివరీ టైంలో ఆ నొప్పి సచ్చే? మామూలుగా కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది ధ్యానం అనేది. చిన్న ఆలోచనలు వస్తేనే మనకు కుదరదు ధ్యానము, అలాంటిది నొప్పిలో ఎలా చేస్తారండి ధ్యానం? సో నొప్పిని అనుభవించడమే మెడిటేషన్ ఇక్కడ. అందుకే నేను చెప్పేది మెడిటేషన్ అంటే శ్వాస విధ్యాస ఒకటే కాదు, రాగద్వేషాలకు అతీతంగా చేయడము, నేను చెప్పినట్టు ఇవన్నీ సాధనలు కూడా మెడిటేషన్లో భాగమే. సో ఆ నొప్పిని అనుభవించాలి. ఎట్లా అనుభవించాలంటే డెలివరీ టైంలో ఆ నొప్పికి తగ్గట్టుగా మీరు రియాక్ట్ కావాల్సిందే. ఎప్పుడు ఇట్లనే నేను మాస్టర్ని ఇట్లనే కూర్చుంటా అంటే వర్కౌట్ కాదు, చిన్నపిల్లల్లాగా బొర్లాలి ఇట్లా ఎగరాలి, ఆ నొప్పికి తగ్గట్టుగా ఎలా అనిపిస్తే అలా ఉండండి, డోర్ పెట్టేసుకొని కూర్చోండి, ఆ నొప్పిని అనుభవించండి. ఒక 2 రోజులు అట్లా అనుభవించాడటండి ఆయన. కూర్చోగలితే కూర్చోండి, దాన్ని దివ్యంగా అలా అనుభవించగలిగితే లేదు, ఎక్కువ అనిపిస్తే బొర్లండి అట్లా, పర్లేదు చిన్నపిల్లలాగా డోర్ పెట్టుకోండి, ఏం పర్లేదు, అది ఫీల్ కావాల్సిన అవసరం లేదా, తప్పు కాదు. మీరు డెలివరీ టైంలో ఒక్కొక్క అయ్యో అనవసరంగా కాళ్ళు కొట్టుకున్నా అంటే కొట్టుకోవాలి, తప్పదు అక్కడ. ఆ నొప్పికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. నేను చెప్పేది ఏంటంటే డెలివరీ టైంలో అంత నొప్పి చచ్చినా రాదు మీకు, మరి అంత నొప్పి చంపలేదు, ఇది ఎట్లా చంపుతుంది మిమ్మల్ని? బికాస్ ఆఫ్ మీ భావన్నే దరిద్రం దరిద్రం తిట్టుతున్నారు కాబట్టి దానికి కోపం వచ్చి నా నుదిరితో నీ సంగతి చెప్తా ఉంటుంది. ఓకేనా? సో అట్లా 2 రోజులు అనుభవించాడండి. 3వ రోజు అవ 4 డేస్ తర్వాత వాళ్ళని కలవాలి మళ్ళీ. 3వ రోజు ఆనందం వచ్చిందట, ఎగిరి గంతులేసి తేలికైపోయి ఏదో తెలియని ఆనందం అట, ఎగిరి గంతులేస్తున్నాడట. ఫోన్ చేశాడు, సార్ ఇదేంటి సార్ ఇంకా ప్రాబ్లం క్లియర్ అయ్యాలి, ఇంత ఆనందం వస్తుంది అంటే కుమ్మేసింది కదా 2 రోజులు మొత్తం డివైన్ యాక్టివేట్ అయిపోయాడు, ఇంకా అంతే పోయి బతుకు, ఈ ఆనందమే సావు, ఇక ఆనందం అనుభవించి సావన్న. నేను 2 రోజులు అనుభవించాడు, 4 రోజులు అక్కడికి వెళ్తే 10 నిమిషాల్లో పని అయిపోయి వచ్చాడండి సింపుల్గా. ఇదేంటి సార్ ఇంత ఈజీ అయిపోయింది, పోయినసారి వెళ్తే పెద్ద గొడవలు అయిపోయి ఏమేమో జరిగింది, ఇంత సింపుల్గా ఎట్లా అయిపోయింది అంటే ఆ గొడవ ఏదో ఇక్కడే అనుభవించి ఆ యుద్ధం చేసి అన్నీ చేసి ప్రేమ చేసి అన్నీ చేసావు కదా, లోపలే అన్ని క్లియర్ చేసి అనుభవించావు కదా, ఇక బయట అవసరం లేదు, బికాజ్ అవుటర్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్. లోపల దొంగన అక్కడికని తిట్టుకుంటే బయటకు మాత్రం బాగున్నారండి, లోపల మాత్రం దొంగన అక్కడికి తిట్టారు. ఇదా ఇది ప్రేమ కాదు, ఇది కూడా బయటికి వెళ్ళిపోతుంది. కానీ లోపల ప్రశాంతంగా స్వచ్ఛంగా అయిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ స్వచ్ఛమైంది అక్కడ పనిచేస్తుంది, ఆశ్చర్యకరంగా వాడు మారుతాడు, ఇదేంద్ర బాబు ఇట్లా తయారైపోతున్నారు. ఇప్పుడు మా నాన్న ఎగ్జాంపుల్ చెప్పా, అంత కోపిస్తే మళ్ళీ ఆయన మారలేదండి, గుర్తుపెట్టుకోండి. మా అమ్మని తిడుతున్నాడు, మా బ్రదర్స్ అందరిని తిడుతున్నాడు, కేవలం నన్ను చూడంగానే మాయలో పడిపోతున్నాడు, నా మాయలో, ప్రేమ అనే మాయలో. సో అంత పెద్ద కోపిస్తే కూడా నాతో ఫ్రెండ్లీగా ఎందుకు తయారాడంటే బికాస్ ఆఫ్ ఆయనని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి, ఆయనని గౌరవించాను కాబట్టి. ఆ చెడ్డవాడే కావచ్చు, ఆ చెడ్డవాడిని కూడా దివ్యంగా చూశాను కాబట్టి శత్రువుని కూడా ప్రేమతోటి జయించాలి, అదే కదా మన కాన్సెప్ట్. అలా చూశాను కాబట్టి మా నాన్న ఎంతోమంది నా ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకేనా? అర్థమవుతుంది కదా? సో కాబట్టి మీరు డెలివరీ టైంలో ఎలాగైతే అనుభవిస్తున్నారో అదేవిధంగా మీకు వచ్చే ఆ సింప్టమ్స్ను, ఆ నెగిటివ్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇష్టంగా అనుభవించండి, దైవ ప్రసన్నంగా భావించి, మై డియర్ నొప్పి, మై డియర్ బాధ, మై డియర్ తిమ్మిరి, మై డియర్ దగ్గు, మై డియర్ ఏది ఉంటే అది నీ లోపల ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళని ఒక దైవ ప్రసాదంగా దాన్ని ఎలా చూడాలి మీరు? ఇక ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ కావాలనుకున్నప్పుడు తిట్టుకుంటూ కూర్చుంటారా? కొద్దిసేపు తిట్టండి, తర్వాత అలానే కూర్చుని దాన్ని దివ్యంగా అనుభవిస్తూ నన్ను తీసుకెళ్ళు అని అలా అనుభవిస్తున్నారంటే చాలు, వెంటనే మారిపోతుంది. ఒక అతను ఒకరింటికి వెళ్ళాను, మీకు చేతబడలు అవి కూడా ఉంటాయి కదా, దాని గురించి కూడా చెప్తున్నాను. ఆ చేతబడి ఏం చేశాడు, ఎందుకు మనకు అనవసరం, చేతబడి ఎవరో చేశారో నాకు డౌట్. దానివల్ల కాలు ఇంత ఉబ్బింది ఆయనకి, కాలు నొప్పులు, ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉందట. ఎవడు చేశాడు చేతబడి, ఆపోజిట్ స్టాప్ వాడే, ఈడో బిజినెస్ చేస్తాడు, ఆడో బిజినెస్, ఈడి దగ్గర జనాలు ఎక్కువ వస్తున్నారని వాడు చేతబడి చేయించాడు అట. సో ఇతను తిరుగు చేతబడి కూడా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయించుకోవడానికి కూడా చేశాడు, అయినా క్లియర్ కాలేదు. క్లియర్ కాకపోతే ఫైనల్గా నా దగ్గరకు వచ్చాడు. అతను నా దగ్గరికి రాలేదు, వాళ్ళ తమ్ముడు నా సాధన చేస్తాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, అతను చేయడు కానీ సార్ మరి ఏమైంది సార్ ఇట్లా కాళ్ళ నొప్పిలు ఉందంటే ఇట్లా చేతబడి చేశారు దానికి ఇదా చేసుకున్నాను అని చెప్పాడు. మరి తగ్గిందా అంటే తగ్గలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమో సార్ మర్చిపోయినా. ఎందుకు సార్ మరి అంత మెల్లిగా నడుస్తున్నారంటే చాలా నొప్పులు ఉన్నాయి సార్ అన్న. మరి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేతబడి చేస్తే ఎట్లా సార్ అన్న. అవును సార్ మరి ఏం చేయాలి అన్నాడు. నేను చెప్పింది చేసి సింపుల్గా తగ్గిపోతుంది అన్న. ఏం చేయాలి సార్ అన్న. ఇక్కడ నొప్పింది కదా కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దాన్ని గమనించు, దృష్టి దాని మీదనే పెట్టి హై పెయిన్ ప్లీజ్ నన్ను ఆనంద స్థితికి తీసుకెళ్ళు, ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళు, లేదా దైవం దగ్గర నీకు ఏదో ఒక సంకల్పం పెట్టు, దాన్నే గమనించు ఏం జరుగుతుందో చూడండి. నన్ను జస్ట్ నువ్వేం చేయకు, శ్వాస మీద దేశ కూడా పెట్టకు, అవసరమే లేదు. దృష్టి కేవలం ప్రాబ్లం మీద, ప్రాబ్లం ఇక్కడ ఉంటే శ్వాస మీద దేశ పెడతా అంటారు. ఫస్ట్ అక్కడ పెట్టాలి, కొద్దిసేపు అక్కడ పెట్టండి, కొద్దిసేపు ఇక్కడ పెట్టండి, ఫస్ట్ అక్కడే పెట్టాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో దాని మీద పెట్టాను, పెట్టాక అలా కూర్చొని కొద్దిసేపు గాంగ నా మీద డీంగా పడిపోయాడు, మంచంలో కూర్చొని ఇలా పడిపోయాడు. వాళ్ళు భయపడ్డారు ఏమైంది ఏమీ పడిపోయాడని. అప్పుడు నేను చెప్పాను నేను ఏం పర్వాలేదు టెన్షన్ పడకండి, లోపల మీరే అంటున్నారుగా చేతబడి చేసిన ఎనర్జీ, ఓ దయ్యం లాంటి ఎనర్జీ ఉంది, మరి దయ్యం బయటకు వెళ్తే ఏమవుతుంది, దయ్యం బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుంది, ఇట్లా పడిపోతారు కదా కళ్ళు తిరిగి. అలాగే పడిపోయింది, ఏం పర్వాలేదు ఆగండి కొద్దిసేపు అన్నాను. ఆయనకు వచ్చేపోయాక చూస్తే సాయంత్రం చూస్తే ఆశ్చర్యపోయాను నేను. ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్న ప్రాబ్లము ఎంత సూపర్గా క్లియర్ అయిపోయిందంటే ఇప్పటికీ ప్రాబ్లం లేదు, ఇప్పటికీ 4 ఏళ్ళేంది ప్రాబ్లం. సో చూడండి, చేతబడి ఎనర్జీ కూడా జస్ట్ ప్రేమతోటి గమనించడమే సొల్యూషన్. అందుకే అన్ని ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ అని చెప్తున్నాను. అంతే అనుకోవడం, నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి అనుకోవడం, దానికి సంబంధించిన నమ్మకాలు ఏమైనా ఉంటే అది క్లియర్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ముందు ఆరోగ్య విషయంలో ఏదైనా ప్రాబ్లం రాగానే ఫస్ట్ ధ్యానం చేయడం, శ్వాస నిధ్యాస, ఓకేనా. రెండవది ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏం ప్రేమించాలి, ఆ నొప్పిని ప్రేమించాలి. హాయ్ నొప్పి, హాయ్ బాధ, ఏ బాధ ఉంటే బాధ ప్రేమించి, మై డియర్ బాధ నువ్వు నా లోపల దైవం దగ్గర తీసుకెళ్ళి, నేను ఈ రోజు నేను చెడుగా చూశాను, ఇప్పటి నుంచి నేను దివ్యమైన శక్తిగా నేను చూడాలనుకుంటున్నాను, నువ్వు కూడా దైవిక శక్తి అన్నట శ్రీధర్ అట అనండి. శ్రీధర్ ద్వారా తెలిసింది కానీ నాకు ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి అని అనుకోండి. అనుకొని అలా చూసి మూడవది నమ్మకాలు మార్చడం. నమ్మకాలు మార్చడం అంటే ఏంటంటే, మీకు అనారోగ్యం పట్ల ఏమేమి నమ్మకాలు ఉన్నాయి, నొప్పి చెడ్డది, నొప్పి వస్తే చచ్చిపోతాము, నొప్పి దరిద్రం ఇది ఉంటే శాశ్వతంగా ఉంటుంది, ఈ మోకాలు నొప్పులు వస్తే శాశ్వతంగా ఉంటాయి, ఇలా ఏవో నమ్మకాలు ఉన్నాయి, అవన్నీ రిలీజ్ చేసి కొత్త నమ్మకం పెట్టుకోండి. ఏ నమ్మకం, నొప్పి దైవికమైంది, నొప్పి నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుంది, నొప్పి నాకు సాయం చేస్తుంది, నొప్పి నా లోపల అనవసరమైన చెత్త అంతా తీసేస్తుంది, ఇట్లా కొత్త భావన పెట్టుకోండి. పెట్టేసుకొని ధ్యానం చేయండి. అంతే, ధ్యానం చేయడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం, కొద్దిసేపు కొద్దిసేపు నొప్పిని గమనించండి, ఇది చేయండి, చూడండి సీన్ ఎట్లా మారిపోతుంది. అన్నిటికీ సొల్యూషన్ ఏదైనా వస్తుంది. మొన్న ఒక ఆవిడ, ఒక 60 ఏళ్ళ ఆవిడ, నేను ఒక క్లాస్ వెళ్ళాను కదా, 3 డేస్ క్లాస్ వాట్సాప్లో పెట్టాను కదా యూట్యూబ్లో, ఆ క్లాసు అవుతున్నప్పుడు ఫస్ట్ డే ఆమె క్లాస్కి వచ్చింది, రాగానే ఆమెకు ఫుల్ మోకాలు నొప్పులు ఆగుంది ఆమెలాగా. పర్లేదా, మేము చెప్పాలి కదా ఉన్న విషయం, రేపు మీరే ఎగ్జాంపుల్ చెప్పబోతున్నారు అందరికీ, ఇవాళ రాత్రి చేయండి. ఎందుకు గారు దాని తాత అవుతారు, ఎందుకు గారు, ఏదైనా సాధ్యమే. సో ఆమె ఏం చేసింది, చెప్పాను క్లాస్ చెప్పాను, ఆమె ఇంటికి వెళ్ళిపోయాక కూర్చొని నిద్రపట్టదట, ఆమెకు పిక్క తింటాయట కాళ్ళు, ఫుల్ నొప్పులట. నీ అబ్బా నీ మన బుద్ధి అదే కదా, మర్చిపోయింది నన్ను, మర్చిపోయింది శ్రీధర్ని, మర్చిపోయింది క్లాస్ మర్చిపోయింది, నీ ఆమె ఎన్ని జన్మల పాపం చేసి ఇట్లా తిట్టుకుందట. తిట్టుకోగానే సడన్గా దయ్యంలాగా నేను గుర్తొచ్చాను, ఏ శ్రీధర్ ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు, ఏం క్లాస్ విన్నావు అనగానే వెంటనే లోపల నుంచి, ఓకే మైడియర్ నొప్పి, ఇక చాలా ఇన్ని రోజులు నీతో శత్రుతాన్ని పెంచుకున్నాను, ఇక కాంప్రమైజ్ అయిపోదాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, ఎందుకు ఇద్దాం, ఒకసారి నువ్వు గెలుస్తున్నావు, ఒకసారి నేను గెలుస్తున్నా, అల్టిమేట్గా నువ్వే గెలుస్తావు, రోగాల ద్వారానే అందరు చచ్చిపోతున్నారు, రోగాలను ఎవరు చంపలేకపోతున్నారు, కాబట్టి అర్థమైంది నాకు బుద్ధి వచ్చింది శ్రీధర్ చెప్పినట్టు, నేను ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతున్నా, ఇద్దరం కలిసిపోదాం, ఇద్దరం మిక్స్ ఫ్రెండ్స్ అయిపోదాం అనుకొని కొద్దిసేపు దాన్ని అట్లా గమనించిందట. నొప్పి మాయ నిద్ర పడుకుందట, పడుకొని పొద్దున 7:30 లేచినట్టు, రోజు 5 గంటలకు లేచింది, అసలు నిద్ర పట్టేదే కదట. చూస్తే పొద్దున ఎక్కడ లేని తేలిక, హాయిగా ఉంది సార్, ఎంత బాగుంది సార్ అని ఎంతో ఆనందంగా చెప్పింది. చూడండి, చేసి చూడండి, ప్రేమ అనే ఆయుధాన్ని. కళ్ళ దేనికైనా ఒకటే మంది అండి, అన్నిటికీ నేను ఒకటే చెప్తున్నాను, ఏదైనా ఒకటే. నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీకు కంటి ప్రాబ్లం ఉంది అంటున్నారు, అసలు కంటి ప్రాబ్లం ఏంటి, క్లారిటీ లేదు విజన్, అదే అనుకుందాం, అది చూడండి అంటే ఏంటి, ఒక ఎనర్జీ మీకు కంటికి సప్లై ఎనర్జీ, దానికి కావాల్సింది సపోజ్ 100 వోల్ట్స్ ఎనర్జీ అనుకుందాం, ఎగ్జాంపుల్ 100 డిగ్రీస్ అనుకుందాం, మీకు 10 డిగ్రీసే సప్లై అవుతుంది, అందుకే విజన్ మీకు తక్కువ ఉంది, బ్యాడ్గా ఉంది, ఎగ్జాంపుల్ అనుకుందాం. మరి ఇప్పుడు ఏం చేయాలి, మీకు 100 డిగ్రీస్ ఎనర్జీ రావాలి కంటికి, ఎగ్జాంపుల్, మరి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడికి ఎనర్జీ అందట్లేదు, ఆ బ్లాక్స్ అయిపోయినాయి, నరం ఇట్లా చితికిపోయింది. ఆ ఇంతే కొద్దిగా ఓపెన్ అయి ఉంది కాబట్టి 10 డిగ్రీసే వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా అయితే 100 డిగ్రీస్ వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ? ఇక మీకు నిజంగా మీరు సాహసం చేయాలి, మరి ఇక్కడ అదే వచ్చింది చావు, ఇక్కడే మీ టెస్ట్ మీ టాలెంట్ అనేది బయటపడుతుంది. ఏం చేయాలి? నొప్పిలో ఏవో వస్తాయి, ఎందుకు వస్తాయో చెప్పాను కదా, ఇట్లా ఉంది ఇది, ఇట్లా ఓపెన్ కావాలి, ఇట్లా ఓపెన్ చేస్తుంటుంది. అదే కాకుండా మీకు ఆ టాలెంట్ రావాలంటే బ్రెయిన్ ఏదైతే ఉందో, మేము మ్యాక్సిమం మీ బ్రెయిన్ ఎవరి బ్రెయిన్ అయినా 2% 3% కంటే ఎక్కువ యాక్టివేషన్లో ఉండదు, రిమైనింగ్ అంతా డార్మెంట్లోనే ఉంటుంది, అంటే పని చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఏమవుతుందంటే బ్రెయిన్లో ఒక పార్ట్, ఒక డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు కొద్దిగా పెయిన్స్ వస్తాయి, కొట్టినట్టు డ్రిల్లింగ్ చేసినట్టు ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఒక 2-3 రోజులు మీరు దాన్ని సాహసం చేయగలిగితే అది మీ చేతిలో ఉంది ఇక్కడికి. అందుకే ఈ కాన్సెప్ట్ అంత ఈజీ కాదంటున్నాను. మీ మందులు వాడినా ఈ దరిద్రం తప్పదు, ఈ బాధలు తప్పదు. ఒకవేళ మందులు వేసుకున్నా నేను చెప్పినట్టు అనుభవించండి అబ్బో నొప్పిని బాధను. ఒకవేళ మందులు వాడు నిషేధం ఏం లేదు, మందులు వేసుకోవచ్చు. హాయ్ మెడిసిన్, మై డియర్ మెడిసిన్, నీ లోపల దయ్యం దగ్గర తీసుకెళ్ళాలనుకుని వేసుకోండి, దాంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. అదే అదే కూడా మందే కదా. సో ఆ మంటను దాన్ని కూడా నేను చెప్పినట్టు అనుభవించేసి నీ లోపల దయ్యం దగ్గర తీసుకెళ్ళని మందులు వేసుకున్నా పర్లేదు, బికాస్ స్టార్టింగ్లో కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి యూ కెన్ టేక్. మెడిసిన్ మన శత్రువేం కాదు, నేను ఎవరిని శత్రువుగా అక్కడ పెట్టలే, అందరు నా ఫ్రెండ్సే, ఎంత దరిద్రుడైనా నా ఫ్రెండే, ఓకేనా? సో కాబట్టి ఆ మెడిసిన్ వేసుకున్నా పర్లేదు, ఆ నొప్పిని ఆ బాధని ఏదైతే ఉందో దాన్ని దివ్యంగా నేను చెప్పినట్టు అనుభవించి చేస్తే అది డ్రిల్లింగ్ లాగేది అయిపోతుంది, అయిపోయాక ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. చూడండి, ఒక 2 రోజులు మాత్రం నరకం అనుభవించాలి, మరి తర్వాత సర్గాన్ని అనుభవిస్తాం. మరి అది రావాలంటే మరి కష్టాన్ని అనుభవించాలి, కష్టపడితేనే కానీ మనకి విలువ తెలియదు. ధ్యానంగా ఏది చేసినా ధ్యానమే, శ్వాసమి ధ్యాస కాదు. కళ్ళు తెరిచినప్పుడు కూడా కళ్ళు మూసుకోవాల్సిన రూల్ ఏం లేదు దీనికి. వంట వండుకుంటే హాయ్ నొప్పి, నొప్పి రాగానే చిన్న ఫీలింగ్ రాగానే వంట వండుతున్నారు, అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారా ఏంటి? వంట వండుతూనే హాయ్ నొప్పి ఆ తీసుకెళ్ళాను దయ్యం అని, దాన్ని అలా దైవ ప్రసాదంగా మామూలుగా ఫుడ్ని ఎలా తింటాం ప్రసాదం అనగానే ఒక్కసారి ఫీలింగ్ మారిపోతుంది, అవునా కదా? అట్లా ఫీలింగ్ మారాలి నొప్పి పట్ల, ఏయ్ ఈ దైవ ప్రసాదం ఇది రిపేర్ చేస్తుంది, పరమాత్మ వచ్చి రిపేర్ చేస్తాడు ఈ రూపంలో వచ్చి అనుకొని జస్ట్ దానికి సహకరిస్తే చాలు. మీరు సపోజ్ ఆమె ఎలా ఉంది, రేపు సన్నగా కావాలని టార్గెట్ పెట్టింది అనుకో, పెడతారా? పెడతారు, రెడీ, ఆమెలాగే తయారు కావాలి. సో ఏం చేయాలి? పెట్టగానే నేను సన్నగా కావాలని సంకల్పం పెట్టి మై డియర్ లావ్ ఎనర్జీ ఆ బాడీని చూసుకోండి, ముద్దెట్టండి దానికి ఒకసారి, పెట్టేసి నువ్వే నన్ను సన్న వైపు తీసుకెళ్ళు అని ఆ బాడీని అలా దివ్యంగా అనుభవిస్తూ ఉండండి. అనుభవిస్తే వెంటనే ఫీవర్ రావచ్చు, వెంటనే అంటే మీ స్థితిని బట్టి కొద్ది టైం పట్టవచ్చు ఫీవర్ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే మరి మీ ఇంత ఇంత ఉంది చెయ్యి, ఇంత కావాలి, మరి ఏముంది అక్కడ మధ్యలో? ఖండనం ఏదో ఉంది కదా, నీరో ఏదో ఉంది లోపల, అవునా కదా? మరి నీరు ఎలా బయటకు వస్తుంది? కొవ్వు ఎలా కరుగుతుంది? ఫస్ట్ కొవ్వు కరగాలి, అవునా కదా? ఈ ప్రాసెస్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ కరుగు వేడి పుట్టినప్పుడు అర్థం చేసుకోండి, ఓకే కొవ్వు కరుగుతుంది అని అనుకోని ఆ కొవ్వు కరిగించుకో చేసుకో రిపేర్ చేసుకోని ఆమె ఇక ఆ బాధ తగ్గట్టుగా ఉండండి. ఇప్పుడు ఈయన నవ్వుతూ అనుభవించడం కాదు, నొప్పికి తగ్గట్టుగా ఉండండి అంతే. అలా అనుభవిస్తుంటే ఓ 2-3 రోజులు మోషన్ సారీ ఫీవర్ లాగా రావచ్చు, ఓ 4-5 రోజుల తర్వాత మోషన్స్ వామిటింగ్స్ అన్నీ అవుతాయి. ఒక 10 రోజుల ప్రాసెస్ జరిగింది ఒక ఆవిడకు, నేను నా న్యూస్ లెటర్స్లో కూడా పెట్టాను, వెబ్సైట్లో పెట్టాను. అది ఓ 10 డేస్లో సన్నగా అయిపోయిందండి, 10-15 కిలోలు తగ్గింది, 1 రూపాయి ఖర్చు లేదు, నా మందు లేదు ఏం లేదు. కానీ ఇక్కడ మీరు నమ్ముతారా ఆ నెగిటివ్ను వచ్చింది చావది? కెన్ యూ ట్రస్ట్? అది డివైన్ యొక్క ప్రతిరూపమే, ఇది వచ్చి సాయం చేయడానికి అని నమ్ముతారా? అక్కడే వచ్చిస్తుంది చావది. సరే మీరు నమ్ముకున్న మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా, పెద్ద ప్రాబ్లంతో కాకుండా చిన్న చిన్న తలనొప్పులతో స్టార్ట్ చేయండి, చిన్న చిన్న నెగిటివ్లు. రేపు క్యారెక్టర్స్ గురించి చెప్తాను, భార్యాభర్తలు గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా, రేపు ఆ టాపిక్ కూడా వస్తుంది. ఆ టాపిక్స్ తోటి ఆ నెగిటివ్స్ను డీల్ చేస్తుంటే, నెగిటివ్ డీల్ చేస్తున్న కొద్ది మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది రిజల్ట్స్ వచ్చాక, దెన్ పెద్ద ట్రై చేయండి, పర్వాలేదు, పోస్ట్పోన్ చేయండి. ఒకటేసారి పెద్ద ప్రాబ్లం ఎందుకు పెట్టుకుంటారు? చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఒక ప్రాసెస్ మాత్రం జరగవచ్చు, చాలామందికి జరుగుతున్నాయి, జరిగాకనే రిజల్ట్ వస్తుంది, లేకుంటే రావట్లేదు. ఎందుకంటే ఆపరేషన్ జరుగుతుంది, మరి అది ఆపరేషన్ జరగాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషన్ చేయకుండానే నొప్పి లేకుండా ప్రాబ్లం క్లియర్ అవుతుందా? కంపల్సరీ ఏదో ఒకటి జరుగుతుంది కదా, జరిగాకనే వస్తుంది. కాకపోతే డాక్టర్ ఉన్నాడని నమ్మకం ఎవరినో నమ్ముతున్నామండి, మన సొంత బాడీని నమ్మట్లేదు. ఆల్రెడీ బాడీ ఎన్నో అద్భుతాలు చేస్తుంది కానీ దాన్ని నమ్మట్లేదు మనం. ఎవరినో డాక్టర్ నమ్ముతున్నాం, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకే రోగాలున్నాయి, అర్థమైందా? సో ఒక ప్రాసెస్ జరిగాకనే రిజల్ట్ వస్తుంది, మరి వచ్చింది చావది. మరి దానికి మీరు మరి ఎలా డీల్ చేస్తారో, ఎలా సాహసం చేస్తారో అది మీ చేతిలో ఉంది. నా సజెషన్ చిన్న చిన్నగా ప్రయత్నం చేయండి, లేకుంటే మాత్రం అంతే. దీనికి దేనికి పరిష్కారం లేదు, లక్షల లక్షల ఖర్చు తప్ప దానికి పరిష్కారం లేదు. లాస్ట్కు శవాన్ని ఇస్తారు డాక్టర్లు చేతికి. ఒకవేళ బతికున్నా జీవచ్చవంలాగా బతకాలి, ఉప్పు తినకుండా కాలం తినకుండా, ఎందుకంటే బతుకు. అలానే ఒకేసారి దూకకండి, పెద్ద పెద్ద స్టెప్లు వేయకండి, చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఫుడ్ తింటూ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తూ పండి. ఓకేనా? సో ఇట్లా మీరు ఈ ఆరోగ్య విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ఏ ప్రాబ్లంకైనా ఒకటే, ధ్యానం చేయడం, ప్రేమించడం, నమ్మకాలు మార్చడం. మీరు డైరెక్షన్ ఇవ్వాలి కంపల్సరీ, లేకుంటే బై డిఫాల్ట్ ఏ ప్రోగ్రామింగ్ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఏంటి, భావన మార్చాలి. అంటే సపోజ్ కోపం ఉంది, కోపం నన్ను చంపేస్తుంది అనే భావన ఉందనుకోండి, మీరు దాన్ని మార్చలేదనుకోండి, అది చంపేయడానికే సిద్ధపడుతుంది. దాని అమాయకం, దానికి తెలియదు మేము ఏం చేయమంటే చేస్తున్నాం. పొల్యూషన్ వల్ల రోగాలు వస్తాయని నమ్మేస్తే అదే జరుగుతుంది. మీరు డైరెక్షన్ ఇవ్వాలి దానికి రోజు. ఏం చెప్పాలి, ఏం డైరెక్షన్ ఇవ్వాలి, ఎటు తీసుకెళ్ళమనాలి, దైవం దగ్గర. అంటే ఏంటి, మూడు గుణాల సమపాళ్ళలో ఉండాలి, ఆ స్థితికి తీసుకెళ్ళు నన్ను అని అలా అనుకుంటూ మీరు ధ్యానం చేస్తే అప్పుడు ఆ శక్తి మిమ్మల్ని ఆ నొప్పి వచ్చినా ఏది వచ్చినా అల్టిమేట్గా దైవం తీసుకెళ్ళడానికి, మరి దైవం రావడానికి అర్హత లేదు ఈ బాడీకి. తట్టుకోలేరు దైవం వస్తే, తెలుసా అంత ఈజీ కాదండి. దైవాన్ని కూడా మనం దగ్గర దివ్వడం, దైవం అంటే ఆనందం. పిచ్చోళ్ళు అయిపోతారు సడన్గా, ఎన్లైటన్ అయిన వాళ్ళు చాలామంది పిచ్చోళ్ళు అయిపోయి బట్టలు ఇప్పుకొని ఓ పిచ్చి పిచ్చిగా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓవర్ ఏంటి ఆ ఎనర్జీ రావడం, హైయర్ ఎనర్జీ రావడం. కొందరు గురువులు అలా చేస్తారు, వీళ్ళకి ఏదో చేయాలని ఏదో శక్తినిచ్చేసి ఏదో లేపుతారు ఎనర్జీస్ను, సడన్గా ఎగురెగుతారు, సడన్గా పడిపోతారు కూడా. సో కాబట్టి ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు ఎంత నెగిటివ్ తట్టుకోగలుగుతారో అంత పాజిటివ్, అంత డివైన్ కూడా మీకు వస్తుంది. ఓకేనా? సో ఈ నెగిటివ్లు ఏవైతే వచ్చేవి కూడా ఇవన్నీ కూడా సహాయం చేయడానికి అని చెప్తున్నాను నేను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బాడీ వరకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు ఎన్నో రకాల సమస్యలు క్లియర్ అయినాయి బాడీ లెవెల్లో. బాడీని సాటిస్ఫై చేసి, బాడీకి కావాల్సిన ఫుడ్ పెట్టి, బాడీలో జరిగే ప్రతి ప్రక్రియను ఎలాగైతే మీరు డెలివరీ టైంలో అనుభవించారో అలా అనుభవిస్తే, మందులు వేసుకున్నా పర్వాలేదు, లేకుంటే దొంగలాగా అబద్ధం ఆడినా పర్వాలేదు, మీ ఇష్టం. ఎందుకు ఇబ్బంది? మీ భర్తకు మీ మీద లవ్ ఎక్కువ ఉంది, ఏం చేస్తారో, ట్యాబ్లెట్ వేసుకోమంటున్నాడు, లేకుంటే మళ్ళీ ఎవడో వండి పెడతారు. సో కాబట్టి వేసుకోండి పర్లేదు, లేదా అబద్ధం ఆడండి, మీకు వేసుకోవాలనిపించకుంటే పడేయండి. చెప్తున్నా, ఒక్కొక్కరు ఓ రకంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. వేసుకున్న పర్లేదు, వేసుకోకున్న పర్లేదు, మీరు సాహసం అయితే చేయండి. దివ్యంగా అనుభవించండి ఆ సింప్టమ్స్ను. ఎప్పుడైతే దివ్యంగా అనుభవిస్తారో చూడండి ఎంత సీన్ మారిపోతుందో. ఇట్లా ఎన్నో సమస్యలు క్లియర్ చేసుకుని తగ్గించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 15 ఏళ్ళ అనుభవం, 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు టైం వచ్చింది నాకు, ఇంకేదో వస్తున్నట్టు అనిపిస్తోంది. మరి అందరూ ఎక్కువ విని చేస్తున్నారు ఇప్పుడు. ఇన్ని రోజులు ఎక్కువ రాలేదు, సరే టైం రాలేదు, సోల్ ఆగురా బాబు, ప్రచారం చేయక ఇప్పుడు వద్దు అంటే ఆగాను ఇన్ని రోజులు. ఇప్పుడు ఏదో మళ్ళీ సహజంగా వస్తుంది సిచ్యువేషను. వాళ్ళే ఫోన్లు చేసి క్లాసులు పెట్టిస్తామంటున్నారు, నేను ఏం అడగట్లే. సో సహజంగా జరగని సోల్స్ రెడీ అయినప్పుడు పిలవాలని నేను అలానే పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఓకేనా? సో నిజంగా ఇది మీరు సార్థకం చేసుకుంటే, నిజంగా ఇది వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీరికి మీరే డాక్టర్ అయ్యి ఒక రూపాయి ఖర్చు లేకుండా, డబ్బుల పరంగా కాదు, డబ్బు ఉంటు కొందరికి ఉంది కానీ డబ్బు ఒకటే కాదు, డబ్బు ఉన్నా ఏం లైఫ్ అండి, అదే ఏం తినకుండా ఉండి 100 ఏళ్ళు బతికితే, అవునా కదా? కళ్ళద్దాలు పెట్టుకుని అది చూడడం, అది ఏంటి బతుకు? ఓకేనా? సో ఎలాంటి అనారోగ్య సమస్యన మీకు మీరు తగ్గించుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. శారీరక స్థాయిలో రాగద్వేషాలకు సంబంధించి, కర్మకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. రిలేషన్షిప్ వాటికి వెళ్ళకండి, అది రేపు మళ్ళీ మా స్టార్ట్ చేద్దాం. ముందే డౌట్స్ ఉంటే అడగండి, లేదా ధ్యానం చేద్దాం 10 నిమిషాలు. ఈ ఇప్పటివరకు జరిగిందంతా ఒకసారి సింక్ అయిపోతుంది లోపలికి. ఫస్ట్ ధ్యానం చేద్దాం 10 నిమిషాలు. అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి, నేను చెప్పినట్టు అనుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. అదే చెప్తాను నేను చెప్పినట్టు అనుకోండి. వాటర్ తాగే వాళ్ళు తాగండి, తర్వాత ధ్యానం చేద్దాం.
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in బై